మనము మన తలలు వంచుకుందాము. ప్రియమైన ప్రభువైన యేసు, ఒక పిలువబడిన జనముగా, లోకము నుండి ప్రత్యేకించబడిన వారముగా, దేవునికి ప్రతిష్ఠించబడిన వారముగా, మా స్థానమును మరియు స్థలమును మరియు మా బాధ్యతలను మేము గుర్తించినట్లు చేయడానికి దేవుని యొక్క పురిగొల్పే శక్తి యొక్క కుమ్మరింపు కొరకు గొప్ప ఎదురుచూపుతో మేము మరలా నీ నామమున కూడుకొని ఉన్నాము. ప్రభువా, నీ నామమునకు మహిమను మరియు ఘనతను తెచ్చినట్లు మేము చేసే కార్యములలో లేదా మాట్లాడే సంగతులలో దేవుని యొక్క ఆశీర్వాదములు మమ్మల్ని నిర్దేశించేలాగా మరియు మాకు మార్గదర్శకత్వము చేసేలాగా ఈ రాత్రి అనుగ్రహించుము. ఆమేన్. ఈ రాత్రి తిరిగి సంఘములో ఉండుటకు మరియు ప్రియమైన ప్రజలైన మీతో ఉండుటకు నేను సంతోషిస్తున్నాను మరియు ఇక్కడ వేడిగా ఉన్నదని నాకు తెలుసు. అయితే నేను ఇందాకే నా భార్యకు ఫోన్ చేశాను, మరి అక్కడ 90 ఎంతో ఉందని నేను అనుకుంటున్నాను, 95 లేదా 96 లేదా ఎంతో ఉన్నది, మరియు ఇక్కడి కంటే అక్కడ ఇంకొంచెం ఎక్కువ వేడిగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు నేను వేడి వాతావరణానికి అలవాటు పడుతున్నాను. అయితే ఈ అద్భుతకరమైన ఈస్టర్ సమయంలో నేనిక్కడ ఆలయం వద్ద ఉన్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను. మరియు ఈ ఉదయం అంత పెద్ద దీర్ఘకాల వర్తమానం నిమిత్తము నేను క్షమాపణ కోరుతానని నేను చెప్పలేను. అయితే నేను మీ ఓపిక అయిపోయే వరకు ఉంచి మరియు పిదప ఈ రాత్రి కూడా మరలా దాని గురించి మాట్లాడాలని అనుకోలేదు. అయితే నేను ఆ వర్తమానమును మీకు అందజేయాలని కోరాను. మరి అది మీరు ఈ పునరుద్ధానములో భాగమై ఉన్నారు అనే విషయమై ఉన్నది. చూశారా? మరియు దాని గురించి ఇక ఎంత మాత్రమూ చింతించకండి. చూడండి, కేవలం దాని గురించి సంతోషించండి. దాని నుండి మిమ్మల్ని వేరు చేయగలిగేది ఎక్కడా ఏదియూ లేదు. ఏదియూ లేదు. దేవుని రాజ్యములో నిత్యత్వమునకు భద్రపరచబడి ఉన్నాము. దేవుడు మీ మీద తన ముద్రను వేసినప్పుడే మీరు గమ్యము వరకై ఉన్నారు. ప్రభుత్వము ఒక పొట్లముపై ముద్ర వేసినప్పుడే రైల్వే అధికారులు తలుపు మీద ఒక ముద్ర వేస్తారు. ఆ గూడ్స్ బండి దాని గమ్యం చేరే వరకు ఎవరు కూడా దాని జోలికి పోవడానికి వీలు లేదు. దేవుడు ఒక మానవుడి మీద తన ముద్రను వేసినప్పుడు మరి ఆ ముద్ర పరిశుద్ధాత్మయై ఉన్నాడు. ఆయన ఒక వ్యక్తిని ఆ విధంగా ముద్రించినప్పుడు అతడు తన నిత్యమైన గమ్యమునకు వెళ్లినట్లే అతడు ఇక మీదట అసలెన్నడూ వెనకకు వెళ్లలేడు. ఎందుకనగా గుర్తుంచుకోండి, Ephesians 4:30 ఇట్లు చెప్తున్నది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, ఆయన ద్వారా మీరు ఎప్పటికీ ముద్రించబడ్డారు. చూశారా? మీరు ఎప్పటికీ ముద్రించబడి ఉన్నారు. మీరు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని రాజ్యములోనికి నిత్యత్వమునకు ముద్రించబడి ఉన్నారు. ఇప్పుడు దాని గురించి ఆలోచించండి. పిదప మీరు దయ్యము మాటలతో మీపై దాడి చేస్తాడు, మరియు వాడు మీతో ఏవేవో చెప్తాడు, మరియు మీ మీద నేరం మోపుతాడు, మరియు మీరు ముద్రించబడలేదని మీరు అనుకునేటట్లు చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ మీరు వాడి మాటలను అస్సలు వినకండి. ఇప్పుడు మీరు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారని మీకు తెలుసు. ఒకప్పుడు మీరు ప్రేమించిన వాటిని మీరిక మీదట ప్రేమించడం లేదని మీకు తెలుసు. మీరు దేవుని యొక్క ప్రతి మాటను నమ్మి ఉన్నారని మీకు తెలుసు. విఫలమవ్వకుండా ఆయనే ఆ గొప్ప ఉన్నవాడు అనువాడై ఉన్నాడని, విఫలమవ్వని రుజువులతో దేవుడు సరిగ్గా మన మధ్య పనిచేయడాన్ని మీరు చూశారు. ఆయన నామములో చెప్పబడిన ఏదైనా, ఆయన నామములో ప్రవచించబడిన ఏదైనా సరిగ్గా అది చెప్పబడిన విధంగానే జరగడాన్ని మీరు గమనించారు. చిట్ట చివరకు విజ్ఞాన శాస్త్రము, వార్తాపత్రికలు, ఫోటోలు, కెమెరాలు, విలేకరులు, మిగతా ప్రతిదీ దానిని గుర్తించవలసి వచ్చింది. చూడండి, వారు గుర్తించగోరినా లేదా గుర్తించగోరకపోయినా ఎలాగైనా వారు దానిని చేసేటట్లు దేవుడు చేస్తాడు. చూశారా? అది తెలియజేయబడినట్లు చేస్తాడు. ఇప్పుడు మనం ఒక చిన్న గుంపై ఉన్నాము. గుర్తుంచుకోండి, ఆయన వచ్చేది ఒక పెద్ద గుంపు కోసం కాదు. చిన్న మంద భయపడకుండి, అది మీ తండ్రికి అభిష్టమై ఉన్నది. చూశారా? మనం ఒక సేవకుని అభిషేకించే విషయం కలిగి ఉండడానికి ముందు నేను మీకు దిగ్భ్రాంతిని కలగజేసే ఒక మాటను ఆనబెట్టాలనుకుంటున్నాను, మరియు ఇది చాలా కలవరపరిచే విషయమై ఉన్నది. అయితే కేవలం మీరు తెలుసుకుంటారని చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఖచ్చితమైన సంఖ్య అని నేను చెప్పడం లేదు. అయితే నేను దీనిని మీకు ఆనబెట్టగోరుతున్నాను. ఇక్కడున్న వారిలో ఎవరైనా ఎప్పుడైనా పశువులను సంకరం చేయడాన్ని చూశారో లేదో నాకు తెలియదు. మరి అటువంటిది చేయబడాలని నేను నమ్మను. అయితే అది చేయబడుతుండగా నేను చూశాను, మరియు వారు మగదాని యొక్క వీర్యమును తీయడాన్ని నేను చూశాను. కేవలం ఒక చిన్న పంటి పుల్లలాగా ఉన్న ఒక చిన్న లోహముతో తాకడానికి చాలినంత తీసుకుని మరియు దానిని ఒక చలువరాతి బిళ్ల మీద పెట్టారు, మరియు దానిని పెద్దదిగా చేసి చూపించే ఆ అద్దాలను వాటిని ఎన్ని రెట్లు హెచ్చించారో నాకు తెలియదు. ఆ వీర్యం కనబడే వరకు మరి సహజమైన కన్నుతో ఏ సాధారణమైన అద్దము గుండాయైనా మీకసలు ఏమీ కనపడదు. అయితే అది 100 రెట్లు లేదా 150 రెట్లు హెచ్చించబడినప్పుడు ఆ ఒక్క చిన్న వీర్యపు చుక్కలో బహుశా 50 నుండి 100 వరకు చిన్న బీజ కణములు చుట్టూరా తిరుగుతూ ఉండటాన్ని మీరు చూడగలుగుతారు. ఇంకా వీర్యములో ఉన్నట్లే ఆడదానిలో కూడా అంతే ఎక్కువ అండములు వస్తాయి. ఇప్పుడు అవి ఒక దగ్గరకు తేబడినప్పుడు ఇప్పుడు ఏ రెండైతే మొట్టమొదట కలిసి మరియు అనుసంధానమవుతాయో మరి ఆ 10 లక్షలలో బ్రతకబోచున్నది ఒక్కటి మాత్రమే. మీరెన్నడైనా దాని గురించి ఆలోచించారా? అవి ఒకే రకమైన బీజకణములై ఉన్నవి మరియు ఒకే రకమైన అండములై ఉన్నవి. అవి ఒకే విధంగా ఉంటాయి, కాని బ్రతకబోచున్నది ఒకే ఒక్కటి ఉన్నది. మరియు మొట్టమొదట ఏది అక్కడికి చేరుతుందో నిర్ధారించడం కుదరదు. ఎందుకనగా కొన్నిసార్లు ఆ అండము ఆ వెనుకాల ఉండవచ్చును, మరియు ఆ బీజకణము ఆ వీర్యం యొక్క మధ్య భాగంలో ఉండవచ్చును, మరియు అవి ఒకదాని మీదుగా ఒకటి ప్రాకుతాయి. అది అబ్బాయా లేదా అమ్మాయా, ఎర్రని జుట్ట నల్లని జుట్ట లేదా ఇంకేమిటన్నది తెలుసుకోవడానికి ఒక జ్ఞానము అవసరమవుతుంది. అది దేవుని యొక్క ఎన్నిక అయి ఉన్నది, అది ఇంకొకటి అవ్వజాలదు. ఎన్నిక చివరికి ప్రకృతి సంబంధమైన జన్మలో కూడా అది ఎన్నిక అయి ఉన్నది. ఆ బిడ్డ అబ్బాయా లేదా అమ్మాయా లేదా ఎలా ఉండబోతుంది అనేదంతా ఎన్నిక అయి ఉన్నది. మరియు ఆ చిన్న బీజకణము ఈ చిన్న అండములోనికి ప్రాకినప్పుడు మరియు ఆ చిన్న తోకలు రాలిపోయినప్పుడు అది ఏమై ఉన్నదో దాని యొక్క వెన్నుపూస తయారవుతుంది. అది ఒక జంతువు లేదా ఒక బిడ్డయో లేదా అదేమై ఉన్నదో దానిది ప్రారంభమవుతుంది. మరియు ఆ మిగతా లక్షల కొలది బీజకణములన్నీ లక్షల కొలది అండములు లక్షల కొలది బీజకణములు ఉన్నాయి, మరి ఒక్కటి మాత్రమే బ్రతుకుతుంది. అన్ని ఒక్కటే రీతిగా ఉన్నాయి, కానీ ఏది బ్రతకబోచున్నదో దేవుడు ముందు ఏర్పాటు ద్వారా ఎన్నిక చేస్తాడు, మరియు మిగతావన్నీ చనిపోతాయి. 10 లక్షలలో ఒక్కరు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు వారందరూ ఒక్క ప్రవక్త వర్తమానమునే నమ్మారు. మోషే ద్వారా దేవుని యొక్క సూచనలను వారు చూశారు. వారిలో ప్రతి ఒక్కరూ వాటిని చూశారు, మరియు వారు ప్రతి ఒక్కరూ ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు. ఎర్ర సముద్రము గుండా నడిచి వెళ్లారు, మరియు మోషేను బట్టి బాప్తిస్మము పొందారు. అతడు ఆత్మలో పాడినప్పుడు దేవుని శక్తి అతన్ని తాకడాన్ని ప్రతి ఒక్కరూ చూశారు. మరియు మిర్యాము తంబురను వాయిస్తున్నప్పుడు ఆ తీరమున అటూ ఇటూ పరుగులు తీస్తూ ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ ప్రతి రాత్రి ఆకాశం నుండి కురిసిన తాజా పరలోకపు మన్నాను తిన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ కొట్టబడిన ఆ ఆత్మ సంబంధమైన బండ నుండి తాగారు. మరి ఐగుప్తు నుండి బయలుదేరినది 20 లక్షల మంది అయి ఉన్నారు. వాగ్దాన దేశమునకు ఎంతమంది చేరుకున్నారు? 2. 10 లక్షలలో 1. వారందరూ ఏమైపోయారు? వారు నశించిపోయారని యేసు చెప్పాడు. మీ పితరులు 30 సంవత్సరములు అరణ్యములో మన్నాను తిన్నారు, మరియు వారందరూ చనిపోయారని నేను మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు కేథలిక్కులను ప్రొటెస్టెంట్లను మరియు అందరినీ లెక్కిస్తే ఈ రాత్రి దాదాపు 500 మిలియన్ల క్రైస్తవులు ఉంటారు. యేసు గనక ఆ ఎత్తబడుటలో వచ్చినట్లయితే నేనిప్పుడే చెప్పిన దాని ప్రకారంగా ఈ రాత్రి ఎత్తబడుటలో 500 మంది కనబడకుండా పోతారు. మరియు దేశములన్నింటినీ పరిగణించి చెప్తున్నాను, ప్రతిరోజు దాదాపు అంతే మంది కనబడకుండా పోతున్నారు. మరి అవి ఏవీ తేల్చబడని సంఘటనలై ఉన్నవి, కాబట్టి అది ఏ సమయంలోనైనా కావచ్చును. చూడండి, ఓ క్రైస్తవులారా, మనము దేవుని యొక్క సర్వాంగ కవచమును బిగించుకుందాము. ఆయనను సేవించడానికి, ఆయనను ప్రేమించడానికి మనకు తెలిసినదంతా చేద్దాము, మరియు ఆ గొప్ప సమయం కొరకు వేచి ఉందాము. ఇప్పుడు ఒక్క తరములో నుండి అనేక మిలియన్ల మంది మరియు అనేక మంది ప్రజలు బయటకు వచ్చి మరియు లోపలికి వెళ్లబోవడం లేదు. అంత మంది ఉండజాలరు. ఇప్పుడు గుర్తుంచుకోండి, ప్రతి దినము ఒక తరమును ముగిస్తుంది. ప్రతి దినము నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని రాకడలో జరుగును. అక్కడ 8 ఆత్మలు నీటి ద్వారా రక్షించబడ్డారు. అయితే ప్రతి దినము ఒకరికి కొందరికి 40 సంవత్సరముల కాల వ్యవధిని ముగిస్తుంది. చూశారా, మరియు ప్రతి దినము రాజ్యములో కొంతమంది ముద్రించబడుతున్నారు. ఒక దినము ఆఖరి రోజు వస్తుంది. మనము మన సరి అయిన మతి స్థిమితములో ఉండగానే ఇప్పుడే మనము నిశ్చయత చేసుకుందాము, మరియు సంఘములో మరియు ప్రజల మధ్య ఎక్కడైతే పరిశుద్ధాత్మ తనను తాను మనతో అంతగా గుర్తింపజేసుకున్నాడో అట్టి ఈ స్థలములో ప్రతిదీ సరిగ్గా ఉన్నదని మనము నిర్ధారించుకుందాము, మరియు ఆయన ఎదుట సరిగ్గానే ఉండునట్లు సరిచూసుకుందాము. మీరు అస్సలు ఆగకండి. ఆ పురుగొల్పే శక్తి మిమ్మల్ని లోక కార్యకలాపాల నుండి దేవుని యొక్క రాజ్యములోనికి తెచ్చే వరకు రాత్రింబగళ్లు విశ్రాంతి తీసుకోకండి, మరియు నిజంగా దేవుని రాజ్యములోనికి తీసుకురాబడి మరియు దేవుని యొక్క ఆత్మచేత పురిగొల్పబడిన వారైన మీరు అది ఎంత సంతోషము కదా. మనము రాత్రింబవళ్లు ఆనంద బాష్పములతో మన మోకాళ్లపై ఉండి దేవుడు చేసిన దానికి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండవలసి ఉన్నాము. ఈ రాత్రి కూడికలో మనకొక చిన్న మార్పు ఉన్నది. మనకిక్కడ ఒక చక్కని సహోదరుడు ఉన్నాడు, సహోదరుడు క్యాప్స్. అతడు నాజరీను సంఘము నుండి మన దగ్గరకు వచ్చాడు, మరియు అది సరియేనని నేను అనుకుంటున్నాను. సహోదరుడా క్యాప్స్ అంతేనా, ఈ రాత్రి చేతులు ఉంచడం ద్వారా మన చేత అభిషేకించబడాలని అతడు ఆశపడుతున్నాడు. ఎవరికైనా ఇవ్వడానికి మన దగ్గర పత్రములు లేవు, అయినను మనము గుర్తించబడిన వారమే. మనము పత్రములను కలిగి ఉండవచ్చు, కానీ నిజంగా అభిషేకించబడిన ఒక దైవ సేవకుడు అతని పత్రములు పరలోకములో ఉంటాయని మనం నమ్ముతున్నాము. చూశారా, మరియు దేవుడు అతని జీవితమును బైబిల్ గ్రంథముతో గుర్తించినంత కాలం అతడు బైబిల్ ను బోధించడానికి హక్కును కలిగి ఉంటాడు. అదే అతని యోగ్యతా పత్రములని మనం నమ్ముతున్నాము. మరియు ఇప్పుడు సహోదరుడు క్యాప్స్ నాజరీను సంఘములో అధికార పూర్వకంగా అభిషేకించబడ్డాడు. అయితే ఈ వర్తమానమును మోసుకెళ్లడానికి అభిషేకించబడుటకు ఈ రాత్రి పెద్దలు మరియు మొదలగు వారు అతనిపై చేతులు ఉంచాలని అతడు కోరుతున్నాడు. ఎంత ధైర్యవంతమైన కార్యము కదా! నేను టూసాన్ కు వెళ్లినప్పటి నుండి నేను సమాచారములు విన్నాను. మరి దయగలవాడైన మన నెవిల్ సహోదరునికి సహోదరుడు క్యాప్స్ సహకరిస్తున్న దాని గురించి ఎంతో అద్భుతమైన సమాచారములు విన్నాను. మరి వారిద్దరూ ఎంతో ధైర్యవంతముగా ఆ వెలుగు క్రొవ్వొత్తిని పట్టుకుని ఉన్నారు. మనము సహోదరుడు నెవిల్ మీద మన చేతులు ఉంచాము, కానీ సహోదరుడు క్యాప్స్ మీద కాదు. మరియు దైవ సేవకులైన వారు సహోదరుడు జాక్సన్ మరియు ఇతరులు వారు ఇక్కడ ఉన్నట్లయితే, మరియు సహోదరుడు రడెల్ మరియు ఇక్కడున్న సంఘం యొక్క పెద్దలు కేవలం కొద్ది నిమిషాలు ఇక్కడ పైకి రాగలిగినట్లయితే వచ్చి సహోదరుడు క్యాప్స్ మీద చేతులుంచాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో వారు దానిని ఆ విధంగానే చేశారని మనం కనుగొంటాం. వారు వారిపై చేతులుంచి మరియు అప్పుడు వారిని వేరుగా ఉంచేవారు. మరియు తిమోతి విషయంలో కూడా వారు ఆ విధంగానే చేశారు. ఇట్లు చెప్పబడినది, నీలో ఉన్న ఈ వరము ద్వారా మరి అది నీ అమ్మమ్మ అయిన లోయి నుండి వారు దానిని ఆ మనిషినిలో ఒక వరము ఉన్నదని గమనించారు. పెద్దలు చేతులుంచిన ద్వారా అతనికి ధృవీకరించారు. ఇప్పుడు ఎలాగైనా కడవరి దినపు సహోదరులు, కడవరి దినపు వర్షమునకు చెందిన సహోదరులు దానిని గందరగోళం చేశారు. ఆ విధంగా చేయడం ద్వారా వారు అతనికి ఒక వరమును ఇచ్చారని వారు అనుకున్నారు. అలాగూ కాదు, ఆ వరము ఎప్పుడో అతనిలో ఉన్నది. మరియు కేవలం దేవుడు ఎప్పుడో ఆ వరమును అతనిలో ఉంచాడని వారు నమ్మారనటకు మంజూరుగా వారు అతనిపై తమ చేతులుంచారు. మరియు చేతులుంచడం ద్వారా దానిని వారు మంజూరు చేశారు. మరియు ఎవరైతే తమ అంతరాత్మలో ఆయన యొక్క పురుగొల్పే శక్తిని కలిగి ఉన్నారని నేను నమ్ముతున్నాను, ఈ సంఘములో అట్టి ఈ వ్యక్తులు సహోదరులైన మీరు ఇప్పుడు ఒక్కసారి పైకి వస్తే బాగుంటుంది. సహోదరుడు రడెల్ మరియు ఇక్కడ సంఘములో ఉన్న మిగతా వారందరూ మరియు పెద్దలు మరియు చుట్టూనున్న సహోదరి సంఘముల నుండి వచ్చిన వారు కూడా సహోదరు క్యాప్స్ పై చేతులుంచడానికి వస్తే బాగుంటుంది. తద్వారా మన మంజూరుతో ఈ సభికుల ఎదుట అతడు అభిషేకించబడి మరియు దేవుడు అతడిని పిలిచిన చోటుకెల్లా వెళ్లి ప్రభు అయిన యేసు యొక్క సువార్తను ప్రకటించడానికి పంపబడుటకై ఉన్నది. జన్మ ద్వారా అతడు ఇదివరకే మనలో ఒకడై ఉన్నాడు. అతడు వర్తమానమును నమ్మాడు కాబట్టి అతడు మనలో ఒకడై ఉన్నాడు. అతడు వాక్యం యొక్క సత్యము కొరకు నిలబడుతున్నాడు గనక అతడు మనలో ఒకడై ఉన్నాడు. మరియు చేతులుంచడం ద్వారా సహోదరుడు క్యాప్స్ మనలో ఒకడని మీ ఎదుట అధికారికంగా అభిషేకించబడాలని మేము కోరుతున్నాము. మంచిది. సహోదరుడు రడెల్, సహోదరు క్యాప్స్, సహోదరు నెవిల్, సహోదరు జూనియర్ జాక్సన్, ఇంకా ఇక్కడున్న ఏ ఇతర దైవ సేవకులైనా రండి. ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఈ రాత్రి వారు వారి సొంత కూటములను కలిగి ఉన్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి సహోదరు క్యాప్స్ నేరుగా పైన ఇక్కడికి రా. ఇప్పుడు న్యూయార్క్ నుండి వచ్చిన సహోదరుడు హంటర్ మరియు వారు ఎక్కడున్నారు? సహోదరుడు ఆంటోనీ ఎక్కడున్నాడు? వారు తిరిగి వెళ్లారని నేను అనుకుంటున్నాను. మాతో కలిసి ఇక్కడున్న మీలో ఇంకెవరైనా గాని ఏంటి, మీరిక్కడికి వచ్చి మరియు ఇప్పుడు మాతో కలిసి నిలబడితే మేము సంతోషిస్తాము. మనము నమ్ముతున్నామని గుర్తింపుగా అయ్యున్నది. సహోదరు క్యాప్స్ ని ఇక్కడున్న మీలో సహోదరుడు క్యాప్స్ ఎంతమందికి తెలుసు? మీ చేతులను పైకెత్తండి. మంచిది, మీ చేతులను దించండి. అతడు దేవుని యొక్క సేవకుడని ఎంతమంది నమ్ముతున్నారు? మీ చేతులను పైకెత్తండి. మన సహోదరునిగా మనం అతన్ని ప్రేమిస్తున్నాము. ఇప్పుడు అభిషేకించడం అని మనం చెప్పేదానికి ఇది ఒక ఖచ్చితమైన విధానము కాదు. అయితే ఈ జన సమూహము నేను ఈ పాటను పాడలేను, కానీ నేను దానిని పాడటానికి ప్రయత్నించుటకు మీరు నాకు సహాయం చేయాలని నేను కోరుతున్నాను. అదేమిటంటే, ఒకరోజు ఒక ప్రవక్త ఆలయంలో బలిపీఠం దగ్గరకు వెళ్లాడు. మరియు అతడు ఆలయంలో ఉండగా మరి అతడు ఒక మంచి వ్యక్తిగా ఉన్నాడు. అయితే అతడు రాజైన ఉజ్జియాపై ఆనుకుని ఉన్నాడు. మరియు అతడు మంచి వ్యక్తియే, కాని అయినను ఒకరోజు అతడు దర్శనంలోకి వెళ్లినప్పుడు ఆలయంలో అతడు ముందెన్నడూ చూడని ఒక దానిని చూశాడు. అతడు రెక్కలు కలిగి ఉన్న దేవదూతలు ఆలయమంతటిలో ముందుకు వెనకకు ఎగురుతూ సర్వశక్తిమంతుడైన ప్రభువైన దేవుడు పరిశుద్ధుడు 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 అని కేకలు వేయడాన్ని చూశాడు. సహోదరా రండి, అవును చూశారా, సర్వశక్తిమంతుడైన ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. బెన్. మరియు అతడు చూసిన వెంటనే ఆలయం యొక్క పునాదులు కదిలిపోయినవి. మరి అతడు ఇట్లన్నాడు, నాకు శ్రమ, ఏలైనగా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అతడు ప్రవక్త అయినప్పటికీ అతడు తప్పు చేసిన వాడని దేవుని యొక్క సన్నిధిలో అతడు గ్రహించాడు. అతడు ఇట్లన్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను మరియు నేను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నాను. మరియు దేవదూతలలో ఒకడు ఎగిరి వచ్చి ఒక నిప్పును తీసుకుని అతని పెదవులను తాకి, నరపుత్రుడా ప్రవచించు అని అన్నాడు. సహోదరి, నీవు కొద్దిగా దాని యొక్క రాగము నివ్వగలవా? ఈ పాట ఎంతమందికి తెలుసు? మనము ఒక్క వచనము పాడుదాము. సరే. ఇప్పుడు పెద్దలు నడుచుకుంటూ వచ్చి సోదరుడు క్యాప్స్ మీద చేతులుంచుతారు. ఇప్పుడు మనం మన తలలు వంచుకుందాము. ప్రియమైన దేవా, ఆలయపు పునాదులు మరలా కదిలినవి, మరియు పురుగొల్పే జీవం యొక్క ఆత్మ మా సహోదరునిలో పనిచేయడాన్ని చూస్తున్నాము. అతడు తప్పక వెళ్లాలని పైనుండి చెప్పబడుతున్నదని అతడు దీనిని అనుభూతి చెందుతుండగా, దేవా నేను ప్రార్థిస్తున్నాను, ప్రభువా నీ అందరి పెద్దలుగా మేము అతనిపై చేతులుంచి మరియు అతనికి కుడి చేతి సహవాసమును ఇస్తున్నాము, మరియు మా చేతులను అతనిపై ఉంచి దేవుని ఆశీర్వాదములను అతని మీదకు పంపుతున్నాము. తద్వారా నీవు అతని పెదవులను, అతని ఆలోచనను, అతని పూర్తి ఉనికిని అభిషేకించుటకైయున్నది. మరియు నీవు అతన్ని పిలిచిన ప్రతి మూలకు మరియు ప్రతి సందునకు అతడు ఈ సువార్త యొక్క వర్తమానమును తీసుకెళ్లునుగాక. ప్రభువా దానిని అనుగ్రహించుము. యేసుక్రీస్తు నామములో మేము మా సహోదరుణ్ణి నీ సేవకునిగా నీకిస్తున్నాము. ఆమేన్. నా యవన సహోదరుడా, వాక్యమును ప్రకటించు, సమయమందును అసమయమందును గద్దించుము, బుద్ధి చెప్పుము, సమస్తమైన దీర్ఘశాంతముతో బోధనను చేయుము. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించునుగాక. నీవు అభిషేకించబడలేదని నాకు తెలుసు. ఇక్కడ సహోదరుడు బెన్ మన దగ్గరికి వచ్చాడు. అతడు కొంతకాలంగా బోధిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. అయితే ఇంకను అతడు అభిషేకించబడ్డాడని నేను అనుకున్నాను. అందుకే నేను అతన్ని పైకి రమ్మని పిలిచాను. అతడు అధికారికంగా అభిషేకించబడలేదు, లేదా అతనిపై చేతులుంచబడలేదు. ఇప్పుడు సహోదరుడు బెన్ యొక్క భార్య ఇక్కడే ఎక్కడో ఉన్నది. ఆమె ఒక ప్రియమైన వ్యక్తి అయి ఉన్నది. ఆమె ఇది వరకు ఒక స్త్రీ బోధకురాలిగా ఉన్నది. మరి ఆమెకు మరియు మన సహోదరునికి వివాహమైనప్పుడు మరియు అతడు ఆమెను ఆలయమునకు తీసుకుని వచ్చాడు. ఆమె చూసి మరియు వాక్యమును విన్నప్పుడు మరి ఆమె చక్కని వ్యక్తిత్వం గల ఒక చిన్న స్త్రీ అయి ఉన్నది. మరైతే స్త్రీలు ఆ విధంగా చేయడం తప్పని ఆమె చూసినప్పుడు ఆమె దానిని వదిలేసింది, మరియు అది ఆమె భర్త మీదకు వచ్చినట్లు అనిపిస్తున్నది. అది సరైన విషయమై ఉన్నది. అది అపోస్తలుల ప్రకారముగా ఉన్నది. అది ఆ విధంగానే ఉండవలసి ఉన్నది. నాకు తెలిసినంత వరకు సహోదరుడు బెన్ తన భార్యతో కలిసి టేబుల్ తీసుకెళ్తుంటాడు. వారు ఎక్కడో ఉన్న స్థలాలకు వెళ్తారు. ఆ లోపల పర్వత స్థలాలలోకి అడవులలోకి వెళ్తారు. మరి అక్కడ వారు ఈ టేబుల్ను వినిపించి మరియు టేబుల్పై వివరణ ఇస్తారు. అనేక సార్లు వారు తరిమివేయబడుతున్నారు, త్రోసివేయబడుతున్నారు, వెళ్లగొట్టబడుతున్నారు. అది జరుగుతుందని మనకు తెలిసిన విషయమే. ఏలైనగా క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవించు వారందరూ హింస పొందుదురు. సహోదరుడు బెన్, ఇక్కడున్న వారిలో ఎంతమందికి తెలుసు అతడు దేవుని సేవకుడని? ఎంతమంది నమ్ముతున్నారు? అతని కొరకు మేము దేవుడిని అడిగే ఈ ఆశీర్వాదమునకు అర్హుడని ఎంతమంది నమ్ముతున్నారు? చూశారా, అతడొక క్రొత్త వ్యక్తి కాదు. అతడు సంవత్సరాల తరబడి మనతో ఉన్నాడు. నాకతడు ఒక దీన మనస్సు గల వ్యక్తిగా తెలుసు. అతడు నా వంటి వాడై ఉన్నాడు. అతడు చాలా పొరపాట్లు చేస్తాడు, మనమందరము చేస్తాము. అయితే సోదరుడు బెన్ లో నాకు నచ్చేది ఏమిటంటే, దానిని సరిచేసుకోవడానికి అతడు తన మోకాళ్ల మీద సమీపించడానికి సిద్ధ మనసు కలిగి ఉంటాడు. మరియు అతడు ఈ మధ్యనే ఒక రోజు వివాహము మరియు పరిత్యాగముపై విన్నప్పుడు అతడు మరియు అతని భార్య విడిపోవడానికి సిద్ధపడ్డారు. ఎందుకంటే అతడు ఆమెను ప్రేమించాడు మరియు ఆమె అతన్ని ప్రేమించినది. కానీ వారు దేవుని వాక్యముతో సరితూగాలని కోరుకున్నారు. వాక్యము ఏమి చెప్పినదో అదే వారికి కావాలనుకున్నారు. దేవుడు తన సేవకొరకు బెన్ని మరియు అతని భార్యను ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నాను. మన సహోదరునిపై మన చేతులనుంచుదాము. ప్రియమైన దేవా, మేము అతన్ని ప్రేమిస్తున్నామన్నటకు సూచనగా మేము మా సహోదరునిపై మా చేతులను ఉంచుతున్నాము. మరియు ప్రభువా, మేము నమ్ముతున్నది ఏమిటంటే అతడు నీ కొరకు పనిచేయడానికి ఈ టేబుల్తో బయటకు పంపబడటానికి ఇష్టపడుతున్నాడు. దూర స్థలములలో కొండ ప్రజల మధ్య వాటిని వినిపించడానికి ఇష్టపడుతున్నాడు. బహుశా అటువంటి స్థలములకు మాలో అనేకులు ఎన్నడూ వెళ్లలేకపోవచ్చును. మరైనను వర్తమానము ప్రపంచమంతటికీ వెళ్లవలసి ఉన్నది. నీవు మా సహోదరుణ్ణి ఆశీర్వదించి మరియు నీ ఆత్మను అతనికి దయచేయాలని మేము ప్రార్థిస్తున్నాము. మరియు అది అతని మీదకు వచ్చునుగాక. మరియు ఎక్కడైతే బహుశా ఆ ఒక్క అంతరాత్మ ఆ బయట ఉండి ఉన్నదో అటువంటి స్థలములకు వెళ్ళునట్లు అతనికి మార్గదర్శకత్వము చేయునుగాక. మరియు అతడిని మరియు అతని భార్యని నిర్దేశించునుగాక. మరియు ఆ ఒక్క గొర్రె లోపలికి తేబడు వరకు తలుపులు మూయబడజాలవు. 99తో నీవు తృప్తి చెందలేదు. గ్రంథములో ఉన్న ప్రతి పేరు లోపలికి తీసుకురాబడవలసి ఉన్నది. ప్రభువా, అతన్ని మా సహోదరుడిగా గుర్తిస్తూ మేము అతని మీద చేతులుంచుతుండగా వారికి సహాయము చేయము. అలాగే మా సహాయము మరియు అతని కొరకైన మా ప్రార్థన అతనితో కూడా వెళ్తాయి. మరియు ప్రభువా, అతడు వెళ్లిన ప్రతి చోట నీవు అతన్ని ఆశీర్వదించాలని మేము ప్రార్థిస్తున్నాము. యేసు నామములో ఆమేన్. సహోదరుడు బెన్, నిన్ను దీవిస్తున్నాను. సేవక సహోదరులుగా మేము నీకు కుడిచేతి సహవాసాన్ని అందిస్తున్నాము. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించునుగాక. జాన్ మార్టిన్ ఎర్ల్. ఎర్ల్ మార్టిన్ ఎంతమందికి తెలుసు? అతడు క్రీస్తు యొక్క సేవకుడని ఎంతమంది నమ్ముతున్నారు? అతడు మన దగ్గరికి, అతడు అసలైతే పెంతుకోస్తు గుంపు నుండి వచ్చాడని నేను నమ్ముతున్నాను. మరియు ఇప్పుడు అతడు సంఘ కాపరిగా ఉంటూ స్వతంత్రంగా సేవ చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. సహోదరుడు ఎర్ల్ క్రీస్తు యొక్క ఒక నిజమైన సేవకుడిగా నాకు తెలుసు. సహోదరు ఎర్ల్తో జరిగిన ఒక కార్యమును, మరి అనేకమైనవి జరిగాయి, కానీ ఈ ఒక్క కార్యమును మాత్రం నేను ఎన్నడూ మర్చిపోలేను. నాకు గుర్తున్నది, ఒక రాత్రి నేను టెక్సాస్ లోని డెల్లాస్ లో ఉన్నప్పుడు వారు అతనికి ఫోన్ చేశారు. లేదా అదెక్కడని నేను నమ్ముతున్నానంటే, కాదు, అది బ్యూమాన్ టెక్సాస్. అవును సహోదరి. మరియు అతని బిడ్డ మరణమవుతూ అక్కడ ఉన్నది. మరియు ఆ బిడ్డ ఇదివరకే మరణించిందని వారు అనుకున్నారు. అది ఇక ఎంత మాత్రమూ శ్వాస పీల్చుకోవడం లేదు. మరియు ఎర్ల్ నా గదికి వచ్చాడు. నేను పడక మీద ఉండగా అతడొక తండ్రిగా భుజములు వంచి నా ఎదుట వంగి ఉన్నాడు. నేను పడక మీద నుండి లేచాను. అతడు నన్ను కౌగిలించుకొని మరియు ఇట్లన్నాడు, సహోదరుడా, నీవు దేవుని ప్రవక్తవని నేను నమ్ముతున్నాను. నేను ఎల్లప్పుడూ దానిని నమ్మాను. మరియు నీవు మాట మాత్రం పలికితే చాలు, నా బిడ్డ చనిపోయినప్పటికీ బ్రతుకుతుంది. మరియు అతని బిడ్డ తిరిగి ప్రాణం పొందుకున్నది, ఇప్పుడు సజీవంగా ఉన్నది. ఈ విశ్వాసుల యొక్క కుడిచేతి సహవాసానికి అతడు యోగ్యుడని మీరు నమ్ముతున్నారా? సహోదరులారా, మనం అతని మీద చేతులుంచుతుండగా మనము ప్రార్థించుదాము. కృపగల పరలోకపు తండ్రి, మేము మరలా మా సహోదరుడైన మార్టిన్ మీద చేతులుంచుతున్నాము. ప్రభువా, అతడు ఎక్కడికి వెళ్లాలని నీవు నిర్ణయించావో అట్టి సుదూర ప్రాంతాలకు మేము అతన్ని పంపుతున్నాము. అది ఎక్కడైనా గాని, ఎక్కువ మందైనా కొద్ది మందైనా, ప్రక్కదారులైనా రాజమార్గములైనా, అవసరమైతే కంచెలైనా, అది ఎక్కడైనా ప్రభువా, నీ ఆశీర్వాదములు అతనితో ఉండునుగాక. అతనికి శుభమని చెప్పి మరియు అతనికి మా ఆశీర్వాదములను ఇస్తుండగా మాపై ఉన్న ఆత్మ ప్రభువా అతనితో కూడా వెళ్లి మరియు కంచెలలోను రాజమార్గములలోనూ ఉన్న తప్పిపోయిన ఆత్మల వద్దకు అతన్ని నడిపించి మరియు నిర్దేశించాలని మేము మా చేతులను అతని మీద ఉంచుతున్నాము. యేసుక్రీస్తు నామములో మేము అతన్ని పంపుతున్నాము. ఆమేన్. సహోదరుడా మార్టిన్, దేవుడు నిన్ను దీవించునుగాక. ఇప్పుడు వెళ్ళుము మరియు ప్రభు నీకు తోడైనునుగాక. అదే ఉద్దేశం కొరక నీ పేరు రిచర్డ్ కదా, రిచర్డ్ బ్లెయిర్. ఎంతమందికి తెలుసు అతడు దేవుని సేవకుడని? ఎంతమంది నమ్ముతున్నారు? అతడు యునైటెడ్ పెంతకోస్తు సంఘపు గుంపు నుండి వచ్చాడు. మరియు సహోదరుడు బ్లెయిర్, అతని కొరకైన గొప్ప పిలుపు నాకు జ్ఞాపకం ఉన్నది. సహోదరుడు బ్లెయిర్ నన్ను నమ్మనటువంటి సమయం, నన్ను నమ్మడానికి ఇష్టపడని సమయము నాకు గుర్తున్నది. ఎందుకంటే అతనిలో ఒక ఆత్మ పనిచేస్తూ నేను ఒక అబద్ధికుడనని అతనికి చెప్తూ ఉన్నది. మరియు అతడు సరిగ్గా కూటములో కూర్చొని ఉండగానే పరిశుద్ధాత్మ వచ్చి మరియు దానిని బయటకు చెప్పాడు. మరియు అతడు అప్పటికే మానసిక ఒత్తిడికి లోనై కుప్పకూలిపోయే స్థితిలో ఉన్నాడు. మరియు అదే అతన్ని ఆ స్థితికి తెచ్చినది. మరియు ఒక రోజు అతని ప్రియమైన భార్య నాకు ఫోన్ చేయడం నాకు గుర్తున్నది. సహోదర బ్రెన్హామ్, రిచర్డ్ చనిపోతున్నాడని నేను నమ్ముతున్నాను అని ఆమె చెప్పింది. మరియు ఆమె దగ్గర ఒక శాలువా ఉందని నేను నమ్ముతున్నాను. నేను ఆమెకు చెప్పగా ఆమె వెళ్లి దానిని అతని మీద పెట్టినది మరియు ప్రార్థించినది. ఇదిగో ఇప్పుడు అతడి ఇక్కడ ఉన్నాడు. ఒక చిన్న బిడ్డ రోడ్డు ప్రమాదమునకు గురయ్యాడు, లేదా అతని కుమారుడే రోడ్డు ప్రమాదమునకు గురయ్యాడు. మెదడుకు తీవ్రంగా గాయమవ్వడంతో వారు ఆ బిడ్డ విషయంలో ఆశలు లేవని చెప్పారు. మరియు ఫోనులో ప్రార్థన చేయబడడం ద్వారా కూడా ఆ బిడ్డ బాగయ్యాడు. సహోదరుడు బ్లెయిర్, క్రీస్తుకు ఒక నిజమైన సాక్షి అని మీరు నమ్ముతున్నారా? మీ ఆశీర్వాదములు అతనితో కూడా వెళ్లాలని మీరు ప్రార్థించండి. సహోదరులారా, అతనిపై మీ చేతులుంచండి. ప్రియమైన దేవా, మా ఆదర్శవంతమైన గౌరవప్రదమైన సహోదరుణ్ణి గుర్తించడానికి చేతులుంచుతున్నాము. అతడు నీ సేవకుడై ఉన్నాడు. వెలుగులో నడవడానికి తన సొంత గుంపును సైతం విడిచివచ్చాడు. తండ్రి, నీవు మా సహోదరుడైన బ్లెయిర్ ను దీవించాలని మేము ప్రార్థిస్తున్నాము. నీవు అతన్ని ఎక్కడికి పిలిచినా గాని ప్రభువా, అది ఏ పని కొరకైనా గాని అతనిపై మా చేతులుంచడం ద్వారా మా ఆశీర్వాదములతో మరియు ఆమోదముతో మేము అతన్ని పంపుతున్నాము. నీ ఆత్మ సహోదరుడు బ్లెయిర్ తో కూడా వెళ్ళునుగాక. ఈ లోకములో తప్పిపోయి మరియు నశించిపోతున్న వారి దగ్గరకు అతని మార్గమును నిర్దేశించుము మరియు అతడిని నడిపించుము. తద్వారా అతడు ఆ తప్పిపోయిన గొర్రెను కనుగొనుటకు సహాయపడి అతడు దానిని తిరిగి మందలోకి చేర్చుటకై ఉన్నది. అది ఎక్కడైనా గాని నీవు అతని కొరకు ఏమి కలిగి ఉన్నా గాని ప్రభువా, నీ ఆత్మ అతడిని నడిపించి మరియు అతని జీవిత ప్రయాణమంతటిలో అతని మార్గమును నిర్దేశించాలని మేము అడుగుతున్నాము. మేము అతని సహోదరులమై ఉన్నాము. అతనికి కుడి చేతి సహవాసమును అందిస్తూ అతనితో వెళ్లాలని మేము నిన్ను కోరుతున్నాము. యేసుక్రీస్తు నామములో ఆమేన్. కుడి చేతి సహవాసము. సహోదర బ్లేర్, దేవుడు నిన్ను దీవించునుగాక. మేము 100% నీతో నిలబడుతున్నాము. నీ కొరకు ప్రార్థిస్తాము మరియు మార్గములో నీకు సహాయం చేయడానికి మేము చేయగలిగే దేనినైనా చేస్తాము. దేవుడు నిన్ను దీవించునుగాక. ఏమంటున్నారు? నీవు ఎవరవు? మెర్లిన్ ఆంథోన్. ఎక్కడ? చర్చిలోనా? సహోదరుడు మెర్లిన్ ఆంథోన్ ఎవరికైనా తెలుసా? అతడు నాకు క్రొత్తవాడు. ఓ అవును, సహోదరా నన్ను మన్నించు. రక్షణ సైన్యము నుండి. అది నిజము. నాకతడు గుర్తున్నాడు. నిశ్చయంగా ఇప్పుడు నాకతడు గుర్తుకొచ్చాడు. సరిగ్గా ఇందాక ఈ సమయంలో నాకతని ముఖము అంతగా పరిచయం ఉన్నట్లు అనిపించలేదు. అతడొక దైవజనుడని ఎంతమందికి తెలుసు? దేవుడు అతనితో పనిచేస్తున్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? మీ చెయ్యి పైకెత్తండి. మీరు అతని కొరకు ప్రార్థన చేస్తారా? ఇప్పుడు సహోదరుడా, నీవు ఒక గొప్ప ప్రజల గుంపు నుండి వస్తున్నావని, రక్షణ సైన్యము నుండి వస్తున్నావని మాకు తెలుసు. వారు గొప్ప ప్రజలై ఉన్నారు. అయితే రక్షణ సైన్యము వీధిలో గొప్ప పనినే చేస్తుంది. నాజరీను వారికైనా, పెంతకొస్తు సంఘానికైనా, లేదా రక్షణ సైన్యమునకైనా, లేదా వారిలో ఎవరికైనా వ్యతిరేకముగా మనం ఏమీ చెప్పలేము. వారు మన సహోదరులై ఉన్నారు. అయితే మీరు చూడండి, సాక్షాత్తు మనము జీవిస్తున్న ఈ ఘడియ కొరకైనా, ఈ ఘనమైన వర్తమానమును మోసుకుని పోయే సాధనములుగా మనము ఉన్నామని మనం నమ్ముతున్నాము. మాతో కలిసి నీవు దానిని చేయాలనుకుంటున్నావా? మనము మన సహోదరుని మీద చేతులు ఉంచుతుండగా మన తలలు వంచుకుందాము. ప్రియమైన పరలోకపు తండ్రి, పిలుచువాడవు నీవే. వారు నమ్మగలుగునట్లు వాక్యమును పురుగొల్పేవాడవు నీవే. మరియు నీవు అతనితో ఉన్నావని మరియు అతనికి సహాయము చేస్తావని మేము నమ్ముతున్నట్లుగా ఆమోదము తెలుపుతూ మేము మా సహోదరుని మీద మా చేతులను ఉంచుతున్నాము. మేము అతనితో మా ఆశీర్వాదములను పంపుతున్నాము. మేము మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని మరియు ఇప్పుడు దేవుని యొక్క కృప ద్వారా మా హృదయాలలో పురుగొల్పే శక్తిని కలిగి ఉన్నామని నమ్ముతున్న మేము మా సహోదరునిపై మా చేతుల నుంచి మరియు మా ఆశీర్వాదములతో అతన్ని పంపుతున్నాము. తద్వారా ప్రభువా, అతడు ఎక్కడికి వెళ్లడానికి నీవు నిర్ణయించావో, భూమి మీద నున్న అట్టి ప్రతి సందు యొద్దకు నీవు అతన్ని నడిపించి మరియు మార్గదర్శకత్వము చేసి మరియు మార్గమును నిర్దేశించుటకై ఉన్నది. నీ ఆత్మ అతనితో కూడా వెళ్లి అతనికి ఆరోగ్యమును, మరియు బలమును మరియు అతని పరిచర్యలో జయమును అనుగ్రహించునుగాక. ఏలైనగా యేసుక్రీస్తు నామములో మేమతన్ని పంపుతున్నాము. ఆమేన్. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించునుగాక. అదే కుడిచేతి సహవాసమై ఉన్నది. మీకు తెలుసు కదా సహోదరులారా, అతనితో కరచాలనము చేయండి. సహోదరులారా, ఆ విధంగా చేయండి. కావునది మంచిది. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. మీరు కోరినట్లే. మరియు ఇప్పుడు మీ పేరేమిటి? సహోదరుడు క్యారల్. ఇతడు సిన్సినాటి నుండి వచ్చిన సోదరుడు క్యారెల్ అయి ఉన్నాడు. సోదరుడు క్యారెల్ ఎవరికైనా తెలుసా? పైకెత్తండి. సిన్సినాటి నుండి వచ్చాడు గనక ఎవరికైనా తెలుసని నేను అనుకోవడం లేదు. అతడు ఇది వరకు ఒక గుంపుతో ఉన్నాడని మరియు ఆ గుంపు వారు స్త్రీ బోధకులను అభిషేకిస్తారని అతడు చెప్తున్నాడు. అతడు దానిని సహించలేకపోయాడు మరియు అతడు వారి నుండి విడిపోవలసి వచ్చినది. మిషనరీ బ్యాప్టిస్టుల నుండి నేను సరిగ్గా అలాగే విడిపోయాను. డాక్టర్ రాయ్ ఈ డేవిస్, అతని గురించి ఎంతమంది విన్నారు? నిశ్చయంగా మీరు విన్నారు. చూడండి, అతడు కొందరు స్త్రీ బోధకులను అభిషేకించగోరాడు మరియు నేనిట్లు చెప్పాను. లేదయ్యా, ఒక పెద్దగా నేనిట్లన్నాను. విషయం ఎరిగియుండి నేను దానిని చేయలేను. అది దేవుని వాక్యమునకు వ్యతిరేకమై ఉన్నది. సహోదరుడా క్యారెల్, నీవు నాకు తెలియదు. అయితే నీ సాక్ష్యమును బట్టి మరియు నీవు నిలబడిన సత్యమును బట్టి ఆ స్త్రీలకు వ్యతిరేకంగా మనకేమీ లేదు. వారు సహోదరులై ఉన్నారు. మనము వారిని ప్రేమిస్తున్నాము. అయితే వారి స్థానము వారికి ఉన్నది మరియు వారు అక్కడే ఉండాలని మనము నమ్ముతున్నాము. చూశారా, వారు తమ పురుషునికి ప్రియమైన వారని, ఒక సాటి అయిన సహాయమని మనము నమ్ముతున్నాము. మరియు ఏ విధంగా కూడా దేవుడు ఒక పురుషునికి ఇచ్చిన వాటిలో రక్షణ తర్వాత వారే అత్యంత గొప్ప బహుమానమై ఉన్నారని మనం అనుకుంటున్నాము. కానీ దేవుని వాక్య ప్రకారముగా వేదిక మీద ఆమెకు ఎటువంటి స్థానము లేదు. దానిని ఆధారం చేసుకుని మరియు దేవునియందు నీకున్న విశ్వాసమును బట్టి ఒక సహవాసముగా మాతో కలిసి వచ్చుటకు మేము నీ మీద చేతులుంచుతున్నాము. మన చేతులను అతని మీద ఉంచుదాము. మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ యవనస్తుడు సరిగ్గా ఇతనికి ఎలా అనిపిస్తుందో నేను ఊహించగలను. ఒక నిజమైన సత్యము కారణముగా అతడు త్రోసివేయబడ్డాడు. అదేమిటంటే, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని ప్రతి మాట వలన జీవించును. కాబట్టి మేమతని మీద చేతులను ఉంచి అతని మీద మా ఆశీర్వాదములు ఉంచుతున్నాము. ప్రభువా, నీవతన్ని ఎక్కడికి పంపుతావో అక్కడికి అతని జీవిత ప్రయాణమంతటిలో అతన్ని నీ ఆత్మ నడిపించి అతనికి మార్గదర్శకత్వము చేసి మరియు అతని మార్గమును నిర్దేశించునుగాక. మేము అతని కొరకు ప్రార్థిస్తున్నామని మరియు అతనికి సహాయకరంగా ఉంటామని మరియు అతడు సత్యము కొరకు నిలబడినంత కాలం అతనికి సహకరిస్తామని అతడు తెలుసుకొనుగాక. ప్రభువా, దానిని అనుగ్రహించుము. యేసుక్రీస్తు నామములో మేమతన్ని పంపుతున్నాము. ఆమేన్. సహోదరా క్యారెల్, దేవుడు నిన్ను దీవించునుగాక. నీపై వివిధమైన వారు చేతులుంచారు. మీరందరూ దాని నిమిత్తం కుడిచేతి సహవాసముగా మీ చేతులను అందించండి. ఇక్కడున్న సహోదరుడు రెడల్ ఇక్కడ సంఘములో ఎన్నడూ అధికారికంగా అభిషేకించబడలేదు. సహోదరుడు రెడల్ ఎంతమందికి తెలుసు? అతడు మనందరికీ తెలుసు. అతడు ఒక దైవజనుడని ఎంతమందికి తెలుసు? ప్రియమైన పరలోకపు తండ్రి, లోతైన బురద నీళ్ల గుండా వెళ్లిన ఈ సహోదరునిపై నీ పెద్దలుగా చేతులుంచుతున్నాము. అతని సంఘ సమూహము పడిపోవడాన్ని అతడు చూశాడు. అటువంటి ప్రతిదీ జరగడాన్ని అతడు చూశాడు. మరైనను నమ్ముతున్నాడు. అయినా గాని మేము మా చేతులను అతనిపై ఉంచి మరియు మా ఆశీర్వాదములను అతనికి అందజేస్తున్నాము. ప్రభువా, వాక్యముతో అతన్ని బలముగా అభిషేకించి మరియు ప్రభువా, భూమి మీదనున్న ప్రతి మూలకు అతన్ని పంపించుము. అతనిపై ఉండి మరియు అతనికి సహాయము చేయుము మరియు యేసుక్రీస్తు నామములో అతన్ని పంపించుము. ఆమేన్. సహోదరుడా రెడెల్, నీకు ఎల్లప్పుడూ మా కుడిచేతి సహవాసము ఉన్నది. సహోదరుడు రెడెల్ నాకు తెలుసు, నా సొంత కుమారునిలాగానే అనిపిస్తాడు. అతని తండ్రి మరియు నేను, ఇంకా అతని తల్లి, ఎంతో కాలంగా ఒకరినొకరము ఎరిగి ఉన్నాము. మరియు సహోదరుడు రెడెల్ ఒక దేవుని సేవకుడని నాకు తెలుసు. నేను అతనితో కలిసి సేవ చేశాను. సహోదరుడా రెడెల్, దేవుడు నిన్ను దీవించునుగాక. అతని పేరు ఏమిటి? సహోదరుడా, నీవు ఎవరవు? సహోదరుడా మార్టిన్, నీకతడు తెలుసా? సహోదరుడా మార్టిన్, నీ పేరు ఏమిటి? సహోదరుడు మెక్కోమస్. అతడిక్కడ ఎవరికీ తెలియదని నేను అనుకుంటున్నాను. కాని అతడు ఒక అవును, ఇక్కడున్న ఈ వ్యక్తికి, సహోదరుడు టైలర్ కి అతడు తెలుసు. మరియు అతడు సువార్తను మోసుకొని పోవు సాధనముగా ఉండునట్లు అతనిపై చేతులుంచబడాలని అతడు వచ్చాడు. సహోదరుడు మెక్కోమస్, నీవు ఎక్కడి నుండి వచ్చావు? సహోదరుడు మెక్కోమస్, రాక్ ఫోర్ట్, ఇల్లినాయిస్. ఓ, అది నిజమేనా? టూసాన్ నుండి కదా? ఓ, ఇప్పుడు నాకు ఆ ఫోన్ గుర్తుకొచ్చినది. ప్రభువుకు స్తోత్రం. ఏమంటున్నారు? నీ చెల్లి. అయితే ఆమె ఇప్పుడు ఇక్కడ ఉన్నది. ఈ మధ్యనే ఒక రాత్రి టూసాన్ నుండి ఫోన్ ద్వారా ఆమెకు ప్రార్థన చేయబడినది. పక్షవాతం. కొన్ని రాత్రుల క్రితము ఆమె పక్షవాతంతో ఉన్నది, మరియు ఇప్పుడు ఆమె ఇక్కడ ఉన్నది. స్నేహితుడా, సదరు మార్టిన్ కు అది తెలుసు. అతడు వర్తమానమును మోసుకెళ్లాలని అనుకోవడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. మన సహోదరునిపై మనము చేతులుంచుదాము. ప్రియమైన దేవా, ఈ మిగతా వారితో కలిసి నీ సేవకునిపై నేను చేతులుంచుతున్నాను, మరియు అతనికి కుడి చేతి సహవాసమును ఇస్తున్నాను. దేవుని యొక్క ఆశీర్వాదముల కొరకు ప్రార్థిస్తున్నాను. తద్వారా నీవు అతడిని నియమించిన చోటుకు అతడు వెళ్ళునుగాక. నీ ఆశీర్వాదములు అతనిపై ఉండి అతనికి మార్గదర్శకత్వము చేసి మరియు అతని మార్గమును నిర్దేశించునుగాక. యేసుక్రీస్తు నామములో ఆమేన్. నా సహోదరుడా, నీకు మరియు నీతో ఉన్నవారికి పుడిచేతి సహవాసమును అందిస్తున్నాము. దేవుడు నీకు తోడైయుండునుగాక. చెప్పండి సహోదరుడా. మంచిదయ్యా, ఇతడు ఎవరని నేను అనుకుంటున్నానంటే సహోదరుడు డారిస్. నాకు ఈ వ్యక్తి సహోదరుడు డారిస్ అయి ఉన్నాడు. సహోదరుడా, నీవెక్కడి నుండి వచ్చావు? బ్లాక్ రాక్, ఆర్కాన్సాస్. సహోదరుడా, అతడు తెలుసు, ఇక్కడ ఇంకెవరో తెలుసని చెప్పాడని నేను నమ్ముతున్నాను. సహోదరు బ్రూయర్, ఈ ఉదయం నేను వారిని కలిశానని నేను అనుకుంటున్నాను. మరియు సహోదరి వేల్, సహోదరుడు వేల్ అని నేను అనుకుంటున్నాను. మరియు అతన్ని ఎరిగిన వారిని, మరియు అతన్ని దైవజనుడిగా దేవుని సేవకునిగా ఎరిగిన వారిని కలిశాను. అద్భుతం, మంచిది. ఇప్పుడు నా ప్రియమైన సహోదరుడా, వర్తమానమును మోసే సాధనముగా ఉండటానికి మేము నీ వెనక నిలబడతామని, మేము చేయగలిగిన ప్రతి దానిని చేస్తామని నీవు తెలుసుకోవాలని మేము కోరుతున్నాము. దేవుడు నిన్ను ఎక్కడికి వెళ్లడానికి నియమించాడో అటు భూదిగంతముల వరకు నీవు కూడా ఈ వర్తమానమును మోసుకుని వెళ్లాలని మేము నీ కొరకు ప్రార్థిస్తూ ఉంటాము. మన సహోదరుడైన డారిస్ పై మన చేతులుంచుదాము. ప్రియమైన దేవా, కుడి చేతి సహవాసమును అతనికి అందిస్తూ మేము మా సహోదరునిపై మా చేతులను ఉంచుతున్నాము, మరియు నీవు అతన్ని అభిషేకిస్తావని యేసుక్రీస్తు నామములో అతన్ని పంపుతున్నాము. మరియు కుడి చేతి సహవాసమును అతనికి ఇస్తున్నాము, మరియు నీ ఆత్మ అతనితో కూడా వెళ్లి యేసుక్రీస్తు నామములో అతనికి మార్గదర్శకత్వము చేసి మరియు అతని మార్గమును నిర్దేశించునుగాక. ఆమేన్. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించునుగాక. ఇప్పుడు సహోదరుడు ఆంటోనీ అని నేను అనుకుంటున్నాను. సహోదరుడు ఆంటోనీ మీలో చాలా మందికి తెలుసు. ఇక్కడ మనతో అతడు చాలా కాలం నుండి ఉన్నాడు. స్వయంగా నేను కూడా అతన్ని క్రీస్తు యొక్క సేవకునిగా ఎరిగి ఉన్నాను. అతడు సమర్పణ గల యవనస్తుడని నేను నమ్ముతున్నాను. అధికారికంగా అతనిపై ఎన్నడూ చేతులుంచబడలేదు. స్నేహితులారా, ఇది జరుగుతుందని అతనికి తెలియదు. చూశారా? అయితే ఇప్పుడిది మరెప్పటి వలనే అనుకూల సమయమై ఉన్నది. కాబట్టి మనము సోదరుడు ఆంటోనీ పైన చేతులుంచి మరియు అతనికి కుడి చేతి సహవాసమును ఇవ్వబోతున్నాము. అభిషేకించడం అనేది దేవుడే చేయవలసి ఉన్నది. ఇది కేవలం అతనికి మరియు మీకు తెలియజేయడానికై ఉన్నది. అదేమిటనగా, మేము ఈ సహోదరుణ్ణి నమ్ముతున్నాము మరియు ఇతన్ని ప్రేమిస్తున్నాము, మరియు వర్తమానములో అతడు మనలో ఒకడై ఉన్నాడు. దేవుని ఆశీర్వాదములను అతడు పొందుకోవాలని మేము కోరుతున్నాము, మరియు దానిని అతని కొరకు మేము అడుగుతున్నాము. సహోదరుని పైన మరియు మన చేతులను ఉంచుతుండగా మనము ప్రార్థించుదాము. ప్రియమైన దేవా, ఇటలీకి చెందిన నీ యొక్క దీనమైన ఈ చిన్న సేవకుడు ప్రభువా, అతనిపై చేతులుంచబడుటకు ఈ రాత్రి వస్తున్నాడు, మరియు సంఘము నుండి అధికారికంగా కుడి చేతి సహవాసము అతనికి అందించబడినది. ప్రభువా, నీ గొప్ప శక్తి ఈ యవనస్తుడిని భూమిలో నీవు అతన్ని పిలిచిన భాగమునకు మరియు సందుకు పంపునుగాక, మరియు అతడు వెళ్లి ఆ ప్రజలను పాపము నుండి మరియు వ్యాధి నుండి విడిపించునుగాక, మరియు ప్రభువా, అతని జీవిత దినములన్నిటను నిన్ను సేవించునుగాక. నీవు అతడిని నడిపించి మార్గము చూపించుదువుగాక. మేము అతన్ని పంపుచుండగా మా ఆశీర్వాదములు అతనితో ఉండునుగాక. యేసుక్రీస్తు నామములో ఆమేన్. దేవుడు నిన్ను దీవించునుగాక. ఓ, నాకు తెలియదు, మనము టెలిఫోన్ అనుసంధానములో ఉన్నాము. 1 నిమిషముకు 50 సెంట్లు. కోరిన వారు ఇంకెవరైనా ఉన్నారా? సహోదరులారా, పైకి వచ్చి మీరెవరని మీ పేర్లను చెప్పండి. సరిగ్గా పైన ఇక్కడున్న మైక్రోఫోన్ లో చెప్పండి. వారితో చెప్పండి, వారేనా నా సహోదరులు? ఈ మనుషులు, ఈ వర్తమానము దేవుని వాక్యము నుండి అయినా సత్యమని మీరు నమ్ముతున్నారా? మీరు మీ హృదయమంతటితో దానిని నమ్ముతున్నారా? మంచిది. మీకు ఆశ ఉన్నదా? మరియు మేము మీ మీద చేతులుంచితే మేము మీతో ఉన్నామని మీరు తెలుసుకోవాలని మేము కోరుతున్నాము. మరియు మీకు సహాయం చేయడానికి మేము చేయగలిగిన దేనినైనా మేము చేస్తాము. మరియు ఇప్పుడు నేను వారి మీద కూడా చేతులుంచడానికి సహోదరులైన మీరు సరిగ్గా ఇక్కడ పైకి రావాలని నేను కోరుతున్నాను. మనము వారి మీద చేతులను ఉంచుతుండగా మనమందరము తలలు వంచుదాము. ప్రియమైన దేవా, ఇక్కడ ఒక గుంపు పురుషులు ఉన్నారు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో నేను వారిలో ప్రతి ఒక్కరిపై నా చేతులను ఉంచుతున్నాను. మరియు సేవకులుగా ఉండటానికి వారిని పిలిచిన నీవు ప్రభువా, వారి జీవితమంతా వారు దానిని బోధించులాగునా మరియు సర్వసృష్టికి సువార్తను ప్రకటించులాగునా చేయుదువుగాక. మేము వారికి కుడి చేతి సహవాసమును ఇస్తున్నాము. మరియు ప్రభువా, నీ దీవెనలు వారితో ఉండాలని మేము వారిని దీవిస్తుండగా మా దీవెనలను పంపమని మేము ప్రార్థిస్తున్నాము. వారిని ఎక్కడికి వెళ్లడానికి నీవు పిలిచావో భూమి మీదనున్న అట్టి ప్రతి మూలకి అవి వెళ్ళునుగాక. నీవు వారిని పిలిచిన పరిధిలో వారు పనిచేసి నిన్ను సేవించుదురుగాక. వారు ధైర్యముగా మరియు నిజమైన దేవుని సేవకులుగా ఉందురుగాక. ప్రభువా, దానిని అనుగ్రహించుము. మరియు మేము దీనిని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము. సహోదరులారా, మీలో ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. దేవుడు నిన్ను దీవించునుగాక. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించునుగాక. దేవుడు నిన్ను దీవించునుగాక. సహోదరా హ్యూమ్స్, దేవుడు నిన్ను దీవించునుగాక. మీలో ప్రతి ఒక్కరికి ప్రభు తోడయుండునుగాక. క్రైస్తవ ప్రేమలో మన హృదయాలను కట్టి ఉంచే బంధము దీవించబడునుగాక. ఒక రకమైన స్వభావము గలవారి సహవాసము ఆ పైనున్న దాని వలె ఉంటుంది. ఆయన అద్భుతమైన వాడు కాడా? ఈ రాత్రి వారిపై చేతులుంచబడటానికి ఇక్కడ ఎంతమంది సేవకులు ఉన్నారో అసలు ఆలోచించండి. మనము ఈ టెలిఫోను అనుసంధానములో ఉన్నామని నాకు తెలియదు. దాని విషయమై అక్కడున్న వారు నన్ను క్షమించగలరు, నాకది తెలియదు. చూశారా, వారు ఈ రాత్రి ఈ చిన్న వర్తమానంకు ఫోన్ అనుసంధానము ఇవ్వబోతున్నారని నాకు తెలియదు. ఇప్పుడు మనము వాక్యమును చదివి ప్రార్థన చేద్దాము. మరియు నేను దేనిని మీకు అందించాలని పరిశుద్ధాత్మ కోరుతున్నాడని నాకు అనిపిస్తున్నదో నేరుగా అట్టి ఈ వర్తమానములోకి వెళ్దాము. మరియు ఇప్పుడు మనము పాఠ్యాంశము కొరకు తీస్తుండగా ఒక క్షణములో నేను దానిని ప్రకటన చేస్తాను. మనము సంఖ్యాకాండము 22:31 త్రిప్పుదాము. సంఖ్యాకాండము 22:31 ఒక అంశము కొరకై ఉన్నది. మీరు దానిని తీస్తుండగా మీరు చదవాలనుకుంటే దానిని చదవండి, లేదా దానిపై గుర్తు పెట్టుకోండి. నేను మరలా మిమ్మల్ని చూసేంత వరకు మీరు నన్ను జ్ఞాపకం ఉంచుకోవాలని నేను కోరుతున్నాను. అది ప్రభు చిత్తమైతే ఈ ఎండాకాలంలో అవుతుందని నేను ఆశపడుతున్నాను. మరియు ఏదైనా జరిగి నేను విదేశాలకు వెళ్లనట్లయితే నేను తిరిగి వస్తాను. అయితే ఇదంతా జరిగిన విధానమును బట్టి మమ్మల్ని ఏ మార్గములో పంపాలని స్వయంగా తానే ఎన్నుకున్నాడో ఆ మార్గములోనే పరిశుద్ధాత్మ మమ్మల్ని పంపబోతున్నాడని మేము నమ్ముతున్నాము. మరియు ఆ విధంగానే మనము దానిని చేయగోరుతున్నాము. ప్రభు దీవించునుగాక. తండ్రి, మేము నీ వాక్యమును చదవబోతున్నాము. మా గ్రహింపు కొరకు నీవు దీనిని ఆశీర్వదించి మరియు అభిషేకించవా. యేసుక్రీస్తు నామములో మేము అడిగాము, ఆమేన్. సంఖ్యాకాండము 22:31 మరియు యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనక దూసిన ఖడ్గము చేతపట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగా నమస్కారము చేసెను. ఇప్పుడు ఈ పట్టణంలో మరి దీని చుట్టూ ఒక సందర్భ విషయమును కట్టడానికి నేను ఈ అంశమును తీసుకొనగోరుతున్నాను. దేవుడు తన వాక్య విషయములో ఎన్నడైనా తన మనసు మార్చుకుంటాడా? మరి అది ఒక కీలకమైన పాఠ్యభాగమైనది. మరియు అది మనం గ్రహించవలసిన ఒక గొప్ప సత్యమైనది. దేవుడు ఏదైనా చెప్పి మరియు పిదప నేను దానిని చెప్పినందుకు నన్ను మన్నించండి అని చెప్పగలడా? దేవుడు దానిని పలికిన తర్వాత తన మాటను వెనుకకు తీసుకోగలడా? ఇప్పుడు ఇక్కడ ఈ వాక్య భాగము, నేను ఈ వాక్య భాగమును ఎన్నుకోవడానికి కారణమేమిటంటే ఇది బైబిల్ గ్రంథంలోని ఎటువంటి ఒక ప్రకటన అంటే దేవుడు తన మనసు మార్చుకుంటాడని చూడటానికి లేదా చెప్పడానికి ప్రయత్నిస్తున్న ఒక పాఠకుడికి బైబిల్ గ్రంథములో నాకు తెలిసిన వేరే ఏ చోటు కంటే ఇదియే ఆయన తన మనసు మార్చుకున్నాడన్నట్లుగా ఉండే చోటై ఉన్నది. ఎందుకనగా బిలాముతో ఆయన ఒక విషయమును చెప్పి మరియు తర్వాత అతనితో మరొకటి చెప్పాడు. మరియు ఇప్పుడు అనేకులు బిలామును కేవలం ఓ ఒక సోదగాడిగానో లేదా మరొకటిగానో చేయడానికి ప్రయత్నించారు. అయితే బిలాము ఒక సోద చెప్పువాడు కాదు, అతడు ప్రభు యొక్క ప్రవక్త అయి ఉన్నాడు. ఇప్పుడు మనము మొదటిగా వర్తమానం యొక్క క్లుప్త వివరణలను చూస్తాము. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి పాలస్తీనాకు వెళ్తూ తమ ప్రయాణములో ఉన్నారు. మరియు ప్రభువు వారితో ఉన్నాడు. ఇశ్రాయేలీలకు ఎదురొచ్చిన ప్రతి శత్రువు మార్గములో నుండి తీసివేయబడ్డాడు. ఏలయనగా వారు ఆయన ఆజ్ఞకు విధేయులై నడిచినంత కాలం వారికి ముందుగా పెద్ద కందిరీగలను పంపి శత్రువును తరిమివేస్తానని దేవుడు చెప్పాడు. ఆ పని ఎన్నడూ కష్టముగా అనిపించలేదు. ఆ దినపు ఉన్నత దేహులైన అమాలేకీయులు ఇశ్రాయేళ్లకు అసలు లెక్కకు రాలేదు. మరి వీరు శరీర రూపంలో చిన్నవారై ఉన్నారు. అయినా గాని వారు యెహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు అనే దానిలో నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఎదురున్నది ఏమైనప్పటికీ దేవుడు ఆయన యొక్క వాగ్దాన వాక్యములు ఎన్నడూ ఇశ్రాయేలీలను విఫలపరచకుండా చూసుకున్నాడు. మరియు పాత నిబంధనలోని ఇశ్రాయేలు క్రొత్త నిబంధనలోని వధువుకు ఒక సాదృశ్యముగా ఉన్నది. లోకములో నుండి బయటకు వచ్చి కనాను దారిన కవాతు చేస్తున్నది, లేదా మనము వెళ్లే కనాను అయినా వేయండ్ల పాలనలోనికి కవాతు చేస్తున్నది. ఇప్పుడు ఇక్కడ మోయాబు సంగమునకు పోలికగా ఉన్నదని మనమిప్పుడు గమనిస్తాము. మరి మోయాబు, మరి వారు అప్పుడే కొంతమంది రాజులను చంపి మరియు శత్రువులను నిర్మూలము చేసి ప్రతి దానిని చంపి దేశమును స్వాధీనపరచుకున్నారు మరియు మోయాబు వద్దకు వచ్చారు. ఇప్పుడు మోయాబు ఏ విధంగా కూడా ఒక అన్య దేశము కాదు. మోయాబు ఇశ్రాయేలీలు సేవిస్తున్న అదే దేవుడిని సేవించే దేశమై ఉన్నది. మరియు మోయాబు దేశము వాస్తవానికి లోతుకు తన స్వంత కుమార్తె వలన పుట్టిన తన కుమారుని ద్వారా ప్రారంభమైనది. మరియు అతడు ఈ దేశమును స్థాపించిన వాడై ఉండగా మరి అతని యొక్క ప్రఖ్యాతి గాంచిన వారిని మరియు మొదలగు వాటిని సంస్థాగతము చేసుకున్నాడు. మరియు దానిని ఒక గొప్ప దేశంగా తయారు చేశాడు. మరియు వారు అభివృద్ధి చెంది ఆ విధంగా కొనసాగుతున్నారు. మరియు ఇప్పుడు ఇశ్రాయేలీలు అబ్రహాము సంతానమై ఉన్నారు, లోతు సంతానము కాదు. ఇశ్రాయేలీలు ఇస్సాకు యాకోబుల నుండి వచ్చారు. మరియు ఇశ్రాయేలీలు యాకోబు నుండి వచ్చిన ఆ 12 గోత్రముల నుండి పుట్టిన వారై ఉన్నారు. మరి తర్వాత అతడు ఇశ్రాయేలు అని పిలువబడ్డాడు, ఎందుకనగా అతడు ప్రభుతో పోరాడినాడు. మరియు ఇక్కడ మోయాబు, ఇప్పుడు దీనిలో మరియు బయట టెలిఫోన్లలో వింటున్న మీకు కూడా నేను మొదటిగా ఏమి చెప్పాలనుకుంటున్నానంటే, నేను విమర్శనాత్మకంగా ఉండాలనుకోవడం లేదు మరియు నేను ఆ విధంగా లేనని నేను ఆశపడుతున్నాను. కానీ నాకివ్వబడిన వర్తమానము, నేను ఆ వర్తమానమునకు నమ్మకంగా ఉండవలసి ఉన్నది, లేదంటే నేను ఒక వేషధారిని అవుతాను. చూశారా, నేనేమి చెప్పడానికి పంపబడ్డానో అది కాకుండా నేను వేరే ఏదీ చెప్పలేను. మరియు ఈనాడు క్రైస్తవ సమాజమునకు పెద్ద శత్రువు సంస్థాగతమైన సంఘములే అని నేను అనుకుంటున్నాను. చివరకు అది మృగము యొక్క ముద్రగా రూపుదిద్దుకుంటుందని నేను నా హృదయమంతటితో నమ్ముతున్నాను. మరి నేను దానిని దేవుని సహాయము చేత బైబిల్ ద్వారా నేను దానిని నిరూపించగలనని నేను అనుకుంటున్నాను. నేను ఇదివరకే నిరూపించాను. అదేమిటంటే సంఘముల యొక్క సమైక్యలో అది మృగము యొక్క ముద్రగా రూపుదిద్దుకుంటుందని నిరూపించాను. ఎందుకనగా దేవుడు ఎన్నడును ఏ సమయంలోనూ ఒక నియమించబడిన సంఘమును, సంస్థాగతమైన సంఘమును ఎన్నడూ గుర్తించలేదు. ఆయన ఎన్నడూ అలా చేయలేదు. మరియు మానవుడు ఒక సంఘ సంస్థను తయారు చేసిన ప్రతిసారి దేవుని ఆత్మ దానిని విడిచి వెళ్లి మరియు మరలా ఎన్నడూ తిరిగి రాలేదు. ఏ చరిత్రకారుడినైనా అడగండి, లేదా స్వయంగా మీరే చదివి ఉండవచ్చును, ఎన్నడూ లేదు. వారు దానిని సంస్థాగతము చేసినప్పుడు దేవుడు దానిని షెల్ఫ్ లో పెట్టాడు మరియు అది అక్కడికే వెళ్లినది. అప్పటి నుండి అది అక్కడే ఉండిపోయినది. సంఖ్యలో వారు అభివృద్ధి చెందారు, కానీ ఆత్మ యొక్క మేల్కొలుపును ఎన్నడూ పొందుకోలేదు, మరెన్నడూ లేదు. ఇక్కడ మోయాబు అటువంటి దానికి పోలికయ్యి ఉన్నది. ఎందుకనగా వారు ఒక సంస్థాగతమైన దేశమై ఉన్నారు. వారి స్వంత సంఘశాఖలో అన్నట్లు వారి స్వంత దేశములో ఉన్నారు. మరియు అక్కడ వారి స్వంత మతములను కలిగి ఉన్నారు. మరి వారి మతము ఇశ్రాయేలీలు కలిగి ఉన్న అదే మతమై ఉన్నది. వారు మోయాబీలై ఉన్నారు మరియు యెహోవా దేవుడిని నమ్మి ఉన్నారు. కానీ వారు ఒక సంస్థాగతమైన గుంపై ఉన్నారు. మరియు ఇప్పుడు వారు ప్రకృతి సంబంధమైన సంఘమును సూచిస్తుండగా ఇశ్రాయేలు దాని ప్రయాణములో ఆత్మ సంబంధమైన సంఘమును సూచిస్తున్నది. ఇప్పుడు ఇశ్రాయేలు ఒక సంస్థాగతమైన దేశము కాదు. వారు దేవుడిని వెంబడించినంత కాలం వారు స్వతంత్రులై ఉన్నారు. వారు ప్రయాణిస్తూ వస్తున్నారు. యాత్రికులై ఉన్నారు. వెళ్లడానికి ఏ స్థలము లేదు. అగ్నిస్తంభము ఎక్కడికి వెళ్తే దానితో వారక్కడికి వెళ్లారు. వారు ఒక సంస్థాగతమైన దేశము కాదు. వారు వారి మధ్య ఒక క్రమమును కలిగి ఉన్నారు. ఎందుకంటే దేవుని చేత ఇవ్వబడిన ఆజ్ఞ ద్వారా సున్నతి వారికి దానిని ఇచ్చినది. కాని ఆ సమయంలో వారు ఒక సంస్థాగతమైన దేశము కానే కాదు. ఆఖరికి వారు ఒక సంస్థాగతమైన దేశముగా మారినప్పుడు మరి అక్కడే వారు పడిపోయి వారి మెస్సీయాను తృణీకరించారు. మరియు ఇప్పుడు మనం ఇట్లు కనుగొంటాము, అదేమిటంటే ఎల్లప్పుడూ ఈ ప్రకృతి సంబంధమైన మరియు ఆత్మ సంబంధమైన సంఘముల యొక్క సంఘ సంస్థల యొక్క ఆత్మలు కలిసినప్పుడు ఎప్పుడు కూడా ఒక ఘర్షణ జరుగుతుంది. అది ఆ విధంగా జరగకుండా ఎన్నడూ ఆగలేదు. అవి ఎల్లప్పుడూ ఢీకొంటాయి. ఎందుకంటే అక్కడ ఒక అసూయ ఉంటుందని మనము కనుగొంటాము. మరియు అక్కడ ఈ అసూయలో అది ప్రకృతి సంబంధమైన పోలికలను అనుకరణలను కలగజేస్తుంది. మరి అది అప్పుడున్నట్లే ఈనాడు కూడా ఉండటాన్ని మనము కనుగొంటాము. ఒక వ్యక్తికి దేవుడు ఏదైనా చేసినప్పుడు సరిగ్గా దేవుడు ఆ వ్యక్తికి చేసినట్లుగానే ప్రతి ఒక్కరూ దానిని అనుకరించడానికి ప్రయత్నిస్తారు. చూశారా, అది ఒక పోటీని కలగజేస్తుంది. మరియు అది శరీర సంబంధమైన దానిని ఉత్పత్తి చేస్తుంది. మరియు పిదపవారు అనగా ఆ వ్యతిరేకమైన వారు ఆత్మ సంబంధమైన ఫలితములను పొందుకోలేకపోతే అప్పుడు వారు రాజకీయ పరమైన అధికారం ద్వారా దానిని సాధిస్తారు. లేదా ప్రజల మనస్సులను నిరాశపరచడానికి శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని ఏదో ఒక ప్రత్యామ్నాయమును ప్రవేశపెడతారు. ఆది యందు ఖచ్చితంగా అదే జరిగినది. కయీను మరియు హేబెలు ఆ ఇద్దరు అబ్బాయిలు ఇక్కడ భూమి మీద ఉన్నారు. మరియు హేబెలు కయీను కంటెను మరీ శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించినప్పుడు మరియు దేవుడు దిగివచ్చి హేబెలు అర్పణను స్వీకరించడం ద్వారా అతన్ని నిర్ధారించినప్పుడు అది కయీనులో అసూయను పుట్టించింది. ఎందుకంటే అతడు తన సహోదరుని మీద అసూయపడి మరియు తన సహోదరుణ్ణి చంపాడు. అది ఆదిలోనే ప్రారంభమైనది. ఎప్పుడైతే ప్రకృతి సంబంధమైనది మరియు ఆత్మ సంబంధమైనది మరైనను కయీను మరియు హేబెలు ఒకే దేవుడిని ఆరాధించారు. వారిద్దరూ ఒకే రకమైన బలిపీఠములను కట్టారు. మరియు వారిద్దరూ ఒకే సంఘము వద్ద ఒకే బలిపీఠము వద్ద ఒకే దేవుడిని ఆరాధించారు. అయితే కయీను శరీర సంబంధమైన హేతువాదముతో పొలములోని ఫలాలను తీసుకుని వచ్చి మరియు వాటిని ఒక బలి అర్పణగా బలిపీఠం మీద పెట్టాడు. ఇది ఒక ప్రాయశ్చిత్తముగా ఖచ్చితంగా దేవునికి అంగీకారంగా ఉంటుందని అనుకుంటూ అట్లు చేశాడు. కాబట్టి పాపమును కలగజేసినది ఆదాము మరియు హవ్వ తినిన యాపిల్ పండ్లేనని ఈనాడు ప్రజలు అనుకుంటున్న విధంగా అతడు వాటిని తెచ్చి ఉండవచ్చును. మరియు ఇంకేమిటో ఇప్పుడు వారు దానిని ఒక దానిమ్మ పండు లేదా మరొక దాని వరకు తెచ్చారని నేను అనుకుంటున్నాను. ఈ మధ్యనే వారిలో కొందరు అది ఇంకేదో అని చెప్పారు. మరియు అయితే హేబెలు సరి అయిన బలి అర్పణను కలిగి ఉన్నాడు. దానిని చేసినది రక్తమేనని అతనికి తెలుసు. కావున అతడు ఒక గొర్రె పిల్లను తెచ్చాడు. మరియు దేవుడు అతని అర్పణను స్వీకరించినప్పుడు ఇప్పుడు హేబెలు విశ్వాసము ద్వారా ప్రత్యక్షత ద్వారా దానిని చేశాడు. వేరే ఏ మార్గమూ లేదు. అప్పటికి ఏ బైబిల్ గ్రంథము వ్రాయబడలేదు. కాబట్టి మీరు గమనించండి, నీతికి ఆరంభము దేవుని యొక్క బయలుపరచబడిన సత్యమై ఉన్నది. మరియు జీవము గల దేవుని యొక్క సంపూర్ణ సంఘము దానిమీదనే కట్టబడినది. యేసు ఒక దినమున కొండ దిగి వస్తూ ఆయన యొక్క శిష్యులతో ఇట్లన్నాడు, మనుషు కుమారుడనైన నేను ఎవరినని జనులు చెప్పుకుంటున్నారు? ఒకరు నీవు మోషేవని అన్నారు, మరొకరు నీవు ఏలియావని, మరియు నీవు ఇర్మియావని, లేదా ప్రవక్తలలో ఒకడివని చెప్పుకుంటున్నారు. అందుకు ఆయన ఇట్లన్నాడు, కాని మీరైతే నేను ఎవరినని చెప్పుకుంటున్నారు? మరప్పుడే అపోస్తులుడైన పేతురు దేవుని చేత ప్రేరేపించబడిన వాడై ఆత్మ ద్వారా పురుగొల్పబడిన వాడై ఆ మహత్తరమైన ప్రకటనను చేశాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. ఈ ప్రకటనను గమనించండి, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, రక్త మాంసములు దీనిని నీకు బయలుపరచలేదు, నా పరలోకపు తండ్రి దీనిని నీకు బయలుపరిచాడు, నీవు సీమోనువు. ఈ బండ మీద, ఏ బండ? ఇప్పుడు పేతురు అనే బండ మీద, ఆ చిన్న రాయి మీద అని క్యాథలిక్లు అంటారు, మరియు క్రీస్తు అనే బండ మీద అని ప్రొటెస్టెంట్లు అంటారు. భిన్నంగా ఉండాలని కాదు, కానీ అది ఆయన ఎవరై ఉన్నాడని పేతురు కలిగి ఉన్న ప్రత్యక్షత మీదనై ఉన్నది. నా తండ్రి వాణిని ఆకర్షిస్తేనే గాని అని యేసు అన్నాడు, ఎవడును నా యుద్ధకు రాలేడు, మరియు తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యుద్ధకు వస్తారు. నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. యోనా కుమారుడవైన సీమోను నీవు ధన్యుడవు. రక్త మాంసములు దీనిని నీకు బయలుపరచలేదు, కాని పరలోకమందున్న నా తండ్రి బయలుపరిచాడు. ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదును, మరియు పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. దేవుని యొక్క ఆత్మ సంబంధమైన బయలుపరచబడిన వాక్యము, గమనించండి, హేబెలు దేవుని యందున్న విశ్వాసము ద్వారా మరి శ్రేష్టమైన బలిని అర్పించాడు, మరియు శరీర సంబంధి అయిన విశ్వాసి తన స్వంత చేతి క్రియలను, అనగా అతడు తెచ్చిన ఫలములు మరియు అతడు తెచ్చిన అందమైన అర్పణను దేవుడు గుర్తిస్తాడని అనుకున్నాడు, మరియు అది ఒక ఘర్షణను కలగజేసినది. అబ్రహాము మరియు లోతుకు ఒక ఘర్షణ కలిగినదని మనము కనుగొంటాము. అటువంటి ఘర్షణే మోషేకు మరియు కోరహు దాతాన్లకు జరిగిందని మనము కనుగొంటాము. మోషే ప్రభు యొక్క వాక్యముతో అభిషేకించబడిన ప్రవక్త అయ్యుండి ఆ గడియకు వారి నాయకుడిగా ఉండటానికి ఎన్నుకోబడినాడని నిర్ధారించబడి, మరియు అబ్రహాము ఈ సంగతులన్నింటినీ వాగ్దానము చేసి ఉండగా మరియు ఏమి జరుగుతుందని దేవుడు చెప్పాడో మోషే ఇక్కడ సరిగ్గా దానినే చేశాడు. మరియు కోరహు శరీర సంబంధి అయ్యుండి వారి మధ్య ఒక సంఘ సంస్థను ప్రారంభించాలనుకున్నాడు. అతడొక గుంపు ప్రజలను పోగు చేయాలనుకున్నాడు, మరియు దేవుడు ప్రజలతో ఆ విధంగా వ్యవహరించడు. సరిగ్గా అక్కడే ఆ లేఖనములోనే అది ఈనాటి ప్రయాణమునకు ఒక పోలికను చూపిస్తున్నది. అదేమిటనగా దేవుడు సంఘ సంస్థను ఎన్నడూ నియమించడు. ఏలైనగా కోరహు ఆ విధంగా చేసిన వెంటనే అతడు మోషేతో ఇట్లన్నాడు, నీవు ఎక్కువ పెత్తనం చేస్తున్నావు. మరో మాటలో చెప్పాలంటే సమాజమంతా పరిశుద్ధులే, ఏంటి నీవు ఒక్కడవే పరిశుద్ధులవని నీవు చెప్తున్నావు. అటువంటి దానిని చేయడానికి నీకు ఎటువంటి హక్కు లేదు. నిన్ను నీవు ఏదో గొప్పవాడిగా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. మేమందరము పరిశుద్ధులమే, మేమంతా దేవుని పిల్లలమే. మరియు మోషే తన తలను త్రిప్పుకొని వెళ్లిపోయాడు. అతడి ఇట్లన్నాడు, ప్రభువా నేనేమి చేయాలి? దేవుడు అతడి నుండి నిన్ను నీవు వేరు చేసుకో, నేనిక సహించలేను అని చెప్పాడు. మరియు ఆయన భూమి అతన్ని మింగివేయినట్లు చేశాడు. చూశారా, అక్కడ ఒక ఘర్షణ జరిగినది. శరీర సంబంధి మరియు ఆత్మ సంబంధి ఎదురు పడినప్పుడు అక్కడ ఎల్లప్పుడూ ఒక ఘర్షణ జరుగుతుంది. యూదా మరియు యేసు ఎదురు పడినప్పుడు ఒక ఘర్షణ జరిగినది. ఒకరు దేవుని కుమారుడై ఉన్నాడు, మరొకరు సాతాను కుమారుడై ఉన్నాడు. కయ్యను మరియు హేబెలు వలెనే ఉన్నది. వారు ఎదురు పడినప్పుడు ఒక ఘర్షణ జరిగినది. వారిలో ఒకరు ఖజానాదారుడై ఉన్నాడు, మరియు ఇంకొకరు సంఘ కాపరి అయి ఉన్నాడు. మరియు ఇప్పుడైతే ఈ దినములో కూడా మనము మళ్లీ అదే స్థితికి వచ్చాము. శరీర సంబంధమైన సంఘ శాఖ మరియు క్రీస్తు యొక్క ఆత్మ సంబంధమైన వధువు ఎదురు పడినవి. క్రీస్తు యొక్క ఆత్మ సంబంధమైన వధువు శరీర సంబంధమైన సంఘ శాఖలకు ఎంతో భిన్నంగా ఉన్నది. ఎంతగా అంటే వాటికి అసలు ఎటువంటి పోలిక లేదు. ఇప్పుడు గమనించండి, ప్రకృతి సంబంధి ఎల్లప్పుడూ ఆత్మ సంబంధికి పోలికగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. అయితే యాకోబు మరియు ఏషావు లాగానే అది పనిచేయదు. ఇప్పుడు మంచి పనులు చేసే విషయానికి వస్తే మనుషుల దృష్టిలో ఏషావు నిజంగా యాకోబు కంటే మెరుగైన వాడిగా ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ఒక ప్రవక్త అయ్యుండి గుడ్డివాడైనటువంటి తన తండ్రి గురించి అతడు శ్రద్ధ వహించడానికి ప్రయత్నించాడు, మరియు అతడు చేయడానికి ప్రయత్నించిన ఈ విషయములన్నీ ఉన్నాయి. కాని అయినను ఏషావు అవి కేవలం శరీర సంబంధమైన కార్యములని అనుకోలేదు. అతడు చేసిన వాటితో అతడు ప్రవేశించగలడని అతడు అనుకున్నాడు. ఎవరికో ఏదో మంచి చేయడం ద్వారా ప్రవేశించవచ్చు అనుకున్నాడు. మరది మంచిదే, కాని యాకోబు అతని అంతరంగమంతా ఆ జ్యేష్ఠత్వపు హక్కును పొందుకోవడానికే పరితపించినది, మరియు దేవుడు దానిని అతనిలో ఆత్మ సంబంధమైనదిగా గుర్తించాడు. గమనించండి, మరియు అది ఎల్లప్పుడూ ప్రకృతి సంబంధి ఆత్మ సంబంధిని ద్వేషించడానికి కారణమైనది. అది కయీను హేబెలును ద్వేషించుటకు కారణమైనది. అది కోరహు మోషేను ద్వేషించుటకు కారణమైనది. అది యూదా యేసును ద్వేషించుటకు కారణమైనది. మరియు అది అలాగే కొనసాగుతున్నది. ఆదిలో ఎవరి అర్పణైతే దేవుడు అంగీకరించాడో అట్టి హేబెలును కయ్యను ద్వేషించినట్లే ప్రకృతి సంబంధులు ఆత్మ సంబంధులను ద్వేషించి మరియు వారిని నాశనం చేయడానికి ప్రయత్నించుటకు అది కారణమవుతుంది. చివరకు వారు పలుకుబడిని కూడా నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. వారు ప్రతి దానిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. ఎందుకనగా అది అసూయ తప్ప మరేమీ కాదు. అది కయ్యంలో ప్రారంభమైనది, మరియు అది అసూయేనని రుజువు చేయబడినది. మరి ప్రకృతి సంబంధి అనగా శరీర సంబంధి మరియు ఆత్మ సంబంధి ఎదురు పడినప్పుడు ఇంకనూ ఈనాడు కూడా అది ఆ విధంగానే ఉన్నది. అది సాతానుడని అది రుజువు చేస్తుంది. వేరే ఏ దారి లేదు. ఎందుకనగా అసూయ సాతానుడి నుండే వస్తుంది. మరియు పిదప అది సత్యం యొక్క అనుకరణ మొదలవడానికి కారణమవుతుంది. ఎవరో ఒకరు తాము కాని దాని వలె చేయడానికి, తాము నియమింపబడని ఒక కార్యమును అనుకరించడానికి ప్రయత్నించుటకు కారణమవుతుంది. ఈ అంత్య దినములలో దానిని మనం ఎంతగా చూశాము కదా, ఓ మై, దానిని ఎంతగా చూశాము కదా. కాబట్టి దేవుడు తన యొక్క అసలైన వాక్య విషయములో ఎన్నడూ తన మనసు మార్చుకోడని మనము చూస్తున్నాము. అయితే ఆయన ఎవరిని పిలుస్తాడో వారినే ఆయన నియమిస్తాడు. ఆ స్థానమును ఎవ్వరూ తీసుకోలేరు. మోషే స్థానమును ఎవ్వరూ తీసుకోలేకపోయారు. ఎంతమంది కోరహులు లేచినా మరియు ఎంతమంది దాతానులు లేచినా లెక్కలేదు. ఏది ఏమైనప్పటికీ దేవుడు పిలిచినది మోషేనే అయ్యున్నది. అయితే మరి ప్రజలు ఆయన యొక్క పరిపూర్ణమైన చిత్తములో నడవనట్లయితే, మీరు నడవడానికి ఆయన అనుమతించే ఒక అనుమతి పూర్వకమైన చిత్తమును ఆయన కలిగి ఉన్నాడు. గమనించండి, ఆయన దానిని అనుమతిస్తాడు, అది సరియే. అయితే ఆయన తన పరిపూర్ణమైన చిత్తములోని తన మహిమార్థమై దానిని సరిగ్గా పనిచేయనట్లు చేస్తాడు. ఇప్పుడు మీరు కోరితే సరిగ్గా ఎలాగంటే, ఆదిలో భూమి మీద పిల్లలు లైంగిక చర్య ద్వారా పుట్టాలన్నది దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తము కాదు. కాదయ్యా, దేవుడు నేలమంటితో నరుని సృజించాడు. అతనిలోకి జీవవాయువును ఊదాడు మరియు అతడు జీవించు ప్రాణి అయ్యాడు. ఆయన ఆ నరునిలో నుండి ఒక సాటి అయిన సహాయమును తీసి మరియు అతనికి ఒక భార్యను చేశాడు. అదే దేవుని యొక్క మొట్టమొదటి అసలైన చిత్తమై ఉన్నది. కాని పాపము ప్రవేశించి మరియు అది చేసినటువంటి కార్యమును అది చేసినప్పుడు, అప్పుడు చట్టబద్ధముగా నరుడు ఒక భార్యను పెళ్లి చేసుకుని మరియు ఆమె ద్వారా పిల్లల్ని కనడానికి ఆయన అనుమతించాడు. మీరు దానిని ఆ విధంగానే చేయబోతున్నట్లయితే సరే, అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపండి. కానీ మీరు చూడండి, అది ఎన్నడూ ఆయన యొక్క పరిపూర్ణమైన చిత్తము కాదు. కావున ఆరంభమును కలిగి ఉన్న ఈ కార్యములన్నీ అంతమును కలిగి ఉండవలసి ఉన్నది. పాపమంతా కూడా సర్వనాశనమునకు రావలసి ఉన్నది. సమస్త పాపము నిర్మూలము చేయబడవలసి ఉన్నది. కాబట్టి ఆ గొప్ప వెయ్యేండ్ల పాలనలో పునరుద్ధానము వచ్చినప్పుడు మనము మరలా మన తల్లిదండ్రుల ద్వారా జన్మించాల్సిన అవసరం ఉండదు. కానీ దేవుడు తాను ఆదిలో చేసినట్లే మానవుణ్ణి మరియు అతనితో పాటు అతని యొక్క సాటి అయిన సహాయమును భూమి యొక్క ధూళి నుండి పిలుస్తాడు. అది నిజం. ఆదిలో ఆయన దానిని ఆ విధంగానే చేశాడు. కాబట్టి దేవుడు దేని గురించి కూడా తన మనస్సును ఎన్నడూ మార్చుకోడు. కానీ నీవు కొనసాగడానికి ఆయన నీకు అనుమతిస్తాడు. ఇప్పుడు దీని గురించి నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయానికి రావడానికి నేను కొంచెం సుదీర్ఘంగా మాట్లాడుతున్నాను. అయితే మరియు మీరు దానిని గ్రహించాలని నేను కోరుతున్నాను. చూశారా, ఏదో ఒక కార్యమును చేయడానికి దేవుడు నీకు అనుమతిస్తాడు మరియు దానిని చేయడంలో నిన్ను ఆశీర్వదిస్తాడు కూడా. కాని ఇంకను అది ఆయన యొక్క పరిపూర్ణమైన చిత్తము కాదు. నిర్గమకాండము 19వ అధ్యాయములో దేవుడు ఇశ్రాయేలీలకు ఒక ధర్మశాస్త్రమును తీసుకోవడానికి అనుమతించాడు. కృప వారికి ముందుగానే ఒక ప్రవక్తను, అగ్నిస్తంభమును, ఒక బల్యర్పణ గొర్రెపిల్లను, ఒక విడిపించే శక్తిని అనుగ్రహించినది. కాని వారు ఒక ధర్మశాస్త్రము కొరకు కేకలు పెట్టారు. అది దేవుని యొక్క చిత్తము కాదు. అయితే మానవుడు దానిని కోరుకున్నందున అది జొప్పించబడినది. మరియు అతడు కోరుకున్న ఆ ధర్మశాస్త్రము ద్వారానే అతడు శపించబడ్డాడు. దేవుని చిత్తమును కలిగి ఉండటమే ఉత్తమము. ఆయన మనకు బోధించినది అదే అయ్యున్నది. నీ చిత్తము నెరవేరునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము నెరవేరునుగాక. మనము ఆయన యొక్క చిత్తమునకు మరియు ఆయన యొక్క వాక్యమునకు మనల్ని మనం అప్పజెప్పుకోవలసి ఉన్నది. దానిని ప్రశ్నించవద్దు, దానిని నమ్మండి. దాని చుట్టూరా ఇంకొక మార్గమును కనుగొనడానికి ప్రయత్నించకండి. సరిగ్గా అది ఉన్నట్లుగానే దానిని స్వీకరించండి. అనేకులు దాని చుట్టూ తిరిగి మరొక మార్గమును తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. మరియు నీవు ఆ విధంగా చేసినా గాని నీవు ముందుకు కొనసాగడాన్ని నీవు కనుగొంటావు. దేవుడు నిన్ను దీవించడాన్ని నీవు కనుగొంటావు. కానీ నీవు ఆయన యొక్క అనుమతి పూర్వకమైన చిత్తములో పనిచేస్తున్నావే గాని ఆయన యొక్క పరిపూర్ణమైన దైవికమైన చిత్తములో కాదు. నేను చెప్పినట్లుగా ఆయన దానిని అనుమతిస్తాడు. అయితే ఆయన దానిని ఆయన యొక్క పరిపూర్ణ చిత్తముగా ఉండనివ్వడు. కాని ఆయన యొక్క పరిపూర్ణమైన చిత్తమును ఘనపరిచి మరియు మహిమపరచునట్లు ఆయన దానిని పనిచేసేటట్లు చేస్తాడు. మరియు లైంగికముగా పిల్లలను కనడమనేది అటువంటి వాటిలో ఒకటయ్యున్నది. ఇప్పుడు గమనించండి, మోయాబు అసలు ముందే అది ఒక అక్రమ సంతానపు దేశమై ఉన్నది. అది ఒక విశ్వాసి అయిన తండ్రి మరియు ఒక విశ్వాసురాలైన కూతురు వల్ల అయినప్పటికీ అది అక్రమంగానే ప్రారంభమైనది. ఖచ్చితంగా అంతే. మీరు దానిని పోల్చి చూసి మరియు ఒక ఆత్మ సంబంధమైన మనసును ఉపయోగించినట్లయితే మిగతా వాటి వలనే ఎంతో తేటగా ఆ స్థానములో సంఘశాఖ నిలబడి ఉండటాన్ని మీరు చూడగలుగుతారు. ఖచ్చితంగా చూడండి, అసలు విషయం మొత్తం తప్పయ్యున్నది. మరియు చూడండి, అది ఉత్పత్తి చేయబడి ఆ విధంగా ప్రారంభమైనప్పుడు అది ఒక మంచు బంతి వలె ఉంటుంది. అది ఇంకా ఇంకా మరియు ఇంకా అతుక్కుంటూ దొర్లుతూనే ఉంటుంది. మీరు ఒక తప్పు చేసి మరియు ఆ తప్పు దగ్గర మొదలు పెడితే మరియు మీరు కేవలం ఒక దాని తర్వాత ఒకటి చేస్తూనే వెళ్తారు. మరియు ఒకదానిలాగా మరొక దానిని, ఒకదాని వెంట మరొక దానిని చేస్తూనే ఉంటారు. మరియు సంఘము ఆ విధంగానే ప్రారంభమైనది. రోములో నైసియా వద్ద అది ఆ విధంగానే ప్రారంభమైనది. ఎప్పుడైతే రోమన్ కేథలిక్ సంఘము అసలు ప్రారంభంలో అది వచ్చినది పెంతకోస్తు వద్ద నుండి అయినది, కానీ వారు దానిని సంస్థాగతము చేసి ప్రసిద్ధిగాంచిన వారిని సంఘములోకి తెచ్చినప్పుడు వారు ప్రార్థనలు చేయడం మరియు పూసలు లెక్కబెడుతూ జపమాల వల్లించడం మరియు చనిపోయిన వారి కొరకు ప్రార్థించడం మరియు ఈ మిగతావన్నీ చేయడం మొదలు పెట్టారు. మరియు అప్పుడు అది ఒక తప్పు నుండి మరొక తప్పునకు, ఒక తప్పు నుండి మరొక తప్పునకు అతుకుతూ దొర్లుకుంటూ రావడం మొదలైంది. చివరికి అది ఇప్పుడు ఏ స్థితికి వెళ్ళిందో చూడండి. దానిలో పెంతుకోస్తును ప్రతిబింబించేది అసలు ఒక్కటి కూడా లేదు. చూశారా, అది ఒక తప్పు మరొక తప్పును, మరొక తప్పును అతుక్కొని దొర్లడమై ఉన్నది. చేయడానికి ఒకే ఒక్కటి ఉన్నది, అదేమిటంటే అసలు మొత్తమును శుభ్రం చేసి మరలా ఆరంభమునకు వెళ్లడమే. మార్టిన్ లూథర్ నీతికరణతో ప్రారంభించినప్పుడు ఇది మరింత ముందుకు వెళ్లిన లూథరన్ సంఘమై ఉండవలసి ఉన్నది. చూశారా, లూథర్ అతడు సంస్థగా మారినప్పుడు అతడు వెస్లీ యొక్క శుద్ధీకరణను తీసుకోలేకపోయాడు. ఎందుకనగా అతడు సంస్థాగతమైపోయాడు మరియు ఆ మనుషులు దాని పక్షమున నిలబడలేదు. కాబట్టి ఆత్మ దానిలో నుండి బయటకు వెళ్లిపోయాడు. ఇప్పుడు ఇక్కడ లోతు గుంపు లేదా మోయాబు లోతు కుమార్తె యొక్క కుమారుడై ఉన్నాడు. అసలు ముందుగానే అక్రమ సంతానమై ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, ప్రకృతి సంబంధమైన సంఘము మోయాబు ప్రకృతి సంబంధమైన సంఘ శాఖకు సాదృశ్యముగా ఉన్నది. ఇశ్రాయేలు ఆత్మ సంబంధమైన సంఘమునకు సాదృశ్యంగా ఉన్నది. ఇశ్రాయేలు ఒక నిజమైన సంఘముగా ఉన్నది. ఆ దినము యొక్క వధువై ఉన్నది. ఐగుప్తు నుండి బయటకు పిలువబడి సత్యమని నిర్ధారించబడినది. వారు ఆ ఇద్దరు ఎదురుపడినప్పుడు గమనించండి, వారిద్దరు ఒకే అర్పణ అర్పించారు. ఇద్దరు ఏడు బలిపీఠములు కట్టారు, ఏర్పాటు చేశారు. ఇద్దరు పవిత్రమైన అర్పణలు అర్పించారు, ఎద్దులను అర్పించారు. మరియు చివరికి ఒక మెస్సియా రాబోచున్నాడని సాక్ష్యమిస్తూ వారు పొట్టేళ్లను కూడా అర్పించారు. ప్రాథమికంగా వారిద్దరూ సరిగ్గా ఒకే విధంగా ఉన్నారు. ఇస్రాయేలు వారు ఇక్కడ దిగువన లోయలో ఉన్నారు, మోయాబు వారు పైన కొండ మీద ఉన్నారు. మరియు మోయాబు వారు ఏడు బలిపీఠములు కలిగి ఉన్నారు, ఇస్రాయేలు వారు ఏడు బలిపీఠములను కలిగి ఉన్నారు. మోయాబు వారు ఏడు ఎద్దులు కలిగి ఉన్నారు, ఇస్రాయేలు వారు ఏడు ఎద్దులు కలిగి ఉన్నారు. మోయాబు వారు రానున్న మెస్సయా గురించి పలుకుతున్న ఏడు పొట్టేళ్లను కలిగి ఉన్నారు, ఇస్రాయేలు వారు ఏడు పొట్టేళ్లను కలిగి ఉన్నారు. వారి మధ్య తేడా ఏముంది? నియమబద్ధంగా ఇద్దరూ సరిగ్గానే ఉన్నారు. అయితే మీరు గమనించండి, మోయాబీయులు వారితో దేవుని యొక్క నిర్ధారణను కలిగిలేరు. వారు కేవలం ఒక దేశముగా ఉన్నారు, ప్రఖ్యాతిగాంచిన వారి గుంపై ఉన్నారు. కానీ ఇస్రాయేలీలు తమతో ఒక ప్రవక్తను కలిగి ఉన్నారు. వారు తమతో ఒక కొట్టబడిన బండను కలిగి ఉన్నారు. వారొక అగ్ని స్తంభమును కలిగి ఉన్నారు. స్వస్థత కొరకు వారొక ఇత్తడి సర్పమును కలిగి ఉన్నారు. వారితో కదిలి వెళ్తున్న దేవుని ఆశీర్వాదములను వారు కలిగి ఉన్నారు. మరియు వారు బయటకు పిలువబడిన దేవుని పిల్లలై ఉన్నారు. ఇప్పుడు ఈనాటి సంఘములలో ఇక్కడ అది ఎంతో పరిపూర్ణంగా చూపించబడటాన్ని మనం కనుగొంటాము. ఏలైనగా మోయాబు వారు ఆ విధంగా లేరు. అయితే ఇస్రాయేలీలు యాత్రికులుగా ఉన్నారు. ఒక స్థలము నుండి మరొక స్థలమునకు ఆ అగ్నిస్తంభము ఎక్కడికి వెళ్తే వారు కూడా దానితో పాటు అక్కడికి వెళ్లారు. మోయాబీయులు ఆ విధంగా లేరు. వారు తమ సొంత సంఘ శాఖలో, తమ సొంత దేశంలో స్థిరపడ్డారు. వారు కదలలేదు. వారు సరిగ్గా అక్కడే ఉండిపోయారు. వారు వారి యొక్క ప్రఖ్యాతిగాంచిన వారిని కలిగి ఉన్నారు. వారు చేయవలసిన విధంగా వారు సమస్తమును నియమించారు. మరియు వారు తమ యోధులను కలిగి ఉన్నారు, వారు తమ వీరులను కలిగి ఉన్నారు, వారు తమ రాజును కలిగి ఉన్నారు. వారు అక్కడ నుండి తమ ఆదేశాలను పొందుకుంటారు మరియు మొదలగున్నవి ఉన్నాయి. కాని వారు కలిగి లేనటువంటి దేనినో ఇస్రాయేలీలు కలిగి ఉండటాన్ని మోయాబీలు చూశారు. వారు ఇస్రాయేలీల మధ్య ఒక బలమైన శక్తిని చూశారు. అది ఒక ప్రవక్త అయి ఉన్నాడు. మరియు ఆ ప్రవక్త మోషే అయి ఉన్నాడు. మరియు యుద్ధము ఓటమి దిశగా వెళ్తున్నప్పుడు వారు కేవలం అతని చేతులను పైకెత్తి వాటిని అలాగే పట్టుకుని ఉండేవారు. మరప్పుడు యుద్ధ పరిస్థితి మారిపోయేదని వారికి తెలుసు. అయితే వారికి అటువంటిదేదీ లేదు. కావున వారు రాజకీయాలతో ఒక రాజకీయ పలుకుబడి ద్వారా దానితో సరితూగటానికి ప్రయత్నించారు. వారు మరొక దేశమునకు కబురు పంపి మరియు ఒక ప్రవక్తను అద్దెకు తెచ్చుకున్నారు. తద్వారా వారు కూడా ఒక ప్రవక్తను కలిగి ఉండి మరియు సరిగ్గా ఇస్రాయేలీలు తమ మధ్య కలిగి ఉన్నట్లే వారి మధ్య కూడా శక్తిని కలిగి ఉండుటకై ఉన్నది. శరీర సంబంధమైన పోలికను మీరు చూస్తున్నారా? ఈనాడు శరీర సంబంధమైన సంఘమును మీరు చూడగలుగుతున్నారా? అది కూడా సరిగ్గా అదే కార్యమును చేసినది. గమనించండి, ఇప్పుడు వారిద్దరూ ప్రవక్తలను కలిగి ఉండబోతున్నారు. ఒకే ఒక్క తేడా ఏమిటంటే మోషే దేవుని యొక్క ప్రవక్త, మరి అతని రాజు దేవుడై ఉన్నాడు. అక్కడి నుండే ప్రభు యొక్క వాక్యము నుండే అతడు తన ఆదేశాలను పొందుకున్నాడు. మరియు బిలాము అతడు కూడా ఒక రాజును కలిగి ఉన్నాడు. మరియు ఆ రాజు బాలాకై ఉన్నాడు. అతడు మోయాబు రాజై ఉన్నాడు. మరి అక్కడి నుండే అతడు తన ఆదేశాలను మరియు అతని ఆశీర్వాదాలను పొందుకున్నాడు. కావున మోయాబు బాలాకుతో ఇక్కడికి రమ్ము అని చెప్పాడు. లేదా బిలాముతో ఇట్లన్నాడు, ఇక్కడికి వచ్చి మరియు నా కొరకు ఈ ప్రజలను శపించుము, ఏలైనగా వారు భూతలమును కప్పియున్నారు. వారు వచ్చి ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు సమస్తమును నాకివేయుచున్నారు. ఇంకా ఇట్లన్నాడు, ఇప్పుడు ఇక్కడికి రా, మరియు నీవు శపించగలవనియు ఆశీర్వదించగలవనియు నీవు ఏది చేసినా అది గుర్తించబడుతుందనియు నేను గ్రహిస్తున్నాను. ఇప్పుడు ఈ మనుషుడు దేవుని చేత అభిషేకించబడిన ప్రవక్త అని మనం గమనించాలి. కాని అతడు రాజకీయ లాభముల కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కులను అమ్ముకున్నాడు. సరిగ్గా ఈనాడు సంఘము అనగా లూథర్, వెస్లీ, పెంతెకోస్తు మరియు ఆ గుంపంతయు చేసినట్లే చేశాడు. వారి మత సంస్థల పలుకుబడి కొరకు దానిని అమ్ముకున్నారు. మోషే దేవుని క్రింద ఉన్నాడు, బిలాము బాలాకు క్రింద ఉన్నాడు. మరైనను ఆ ఇద్దరు ప్రవక్తలు కూడా దేవుని చేత పిలువబడిన వ్యక్తులై ఉన్నారు. మరియు ఇద్దరు కూడా ఆత్మ సంబంధులై ఉన్నారు. తేడాను గమనించండి, ఇద్దరు చెరక శిరస్సును కలిగి ఉన్నారు. మోషే యొక్క శిరస్సు దేవుడు, బిలాము యొక్క శిరస్సు బాలాకు. ప్రకృతి సంబంధమైనది తప్పని నిరూపించడానికి ఆత్మ సంబంధమైనది ఏ విధంగా అన్వయించబడినదో ఇక్కడ గమనించండి. మోషే దేవుని ద్వారా పంపబడి విధి నిర్వహణలో ఉండగా దేవుని యొక్క మరొక ప్రవక్త అతన్ని ఎదుర్కొని అతన్ని సవాల్ చేశాడు. మీరు దానిని ఊహించగలరా? మోషే దేవుని ద్వారా పిలువబడినవాడు, దేవుని చేత నియమించబడినవాడు, దేవుని యొక్క విధి నిర్వహణలో నిలబడి ఈ చల్లబడిన నామకార్థ గుంపు వద్దకు చేరుకున్నప్పుడు దేవుని యొక్క మరొక ప్రవక్త ద్వారా సవాలు చేయబడ్డాడు. మరి అతడు దేవుడు ఆశీర్వదించి మరియు అభిషేకించిన వాడై ఉన్నాడు. మీరు ఆ తేడాను ఎలా కనుగొనగలుగుతారు? వారిరువురు ప్రవక్తలను కలిగి ఉన్నారు. దేవుడు ఆ ప్రవక్తలిద్దరితో మాట్లాడినాడు. మరియు కొందరు దేవుడు దీనిని చేయమని చెప్పాడు, దేవుడు దానిని చేయమని చెప్పాడు అని అంటారు. ఇప్పుడు నేను దానిని ప్రశ్నించడం లేదు, కానీ అది గనక దేవుని వాక్య వరుసకు వెలుపల ఉన్నట్లయితే ఆ ప్రవక్త అతడొక ప్రవక్త అయినా లెక్కలేదు. అతడు ఆ వరుసకు వెలుపల ఉన్నట్లే అనేక మంది ప్రజలు ఆ విధంగా మోసపోతుంటారు. ఓ, ఈ సహోదరుడు దీనిని చేయగలడు మరియు ఈ సహోదరుడు దానిని చేయగలడు. పిదప వాక్యమును తృణీకరిస్తారా? మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినా గాని, కొండలను పెకిలింపగల వరములను నేను కలిగి ఉన్నా గాని, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినా గాని నేను వ్యర్థుడనే. ఆ దినమున అనేకులు నా యొద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా, నేను నీ నామమున ప్రవచింపలేదా? నేను నీ నామమున దయ్యములను వెళ్లగొట్టి మరియు గొప్ప కార్యములు చేయలేదా అని అడుగుతారు. అప్పుడు నేను, తొలగిపోండి, అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి తొలగిపోండి, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అని వారితో చెప్తాను. వారు దానిని చేశారని చెప్పుకుంటూ వచ్చినా గాని, మరి అయినను వారు అక్రమము చేయువారని యేసు చెప్పాడు. అక్రమము అంటే ఏమిటి? మీరు దానిని చేయాలని ఎరిగి ఉండి కూడా, దానిని చేయడం సరైనదని ఎరిగి ఉండి కూడా, మరైనను మీరు దానిని చేయకపోవడమే అయ్యున్నది. అంత్య దినములలో అది ఏ విధంగా ఉండబోతుందో చూస్తున్నారా? ఈ విషయమంతా పూర్తిగా వినండి. ఈ రాత్రి నా ఉద్దేశం అదే అయ్యున్నది. నేను 9 గంటలకు ముగిస్తానని చెప్పాను. అయితే బహుశా అంతకంటే కొంచెం ఎక్కువ సమయం పట్టవచ్చు. చూడండి, దేవుని వాక్యము ద్వారా ఈ విషయాన్ని మీకు చూపించడమే నా పూర్తి ఉద్దేశమై ఉన్నది. చూడండి, అది ఏమిటంటే దేవుడు తాను దేవుడిగా ఉండటానికి తన వాక్యమును నిలబెట్టుకోవలసి ఉన్నది. ఇప్పుడు వీరిద్దరూ ఆత్మ సంబంధమైన వ్యక్తులేనని, ఇద్దరు కూడా ప్రవక్తలేనని, ఇద్దరు పిలువబడిన వారేనని మనం గమనిస్తాము. మరియు మోషే సరిగ్గా విధి నిర్వహణలో ఉన్నాడు. అనుదినము అతని ఎదుట ఒక తాజా అగ్నిస్తంభమును కలిగి ఉండి, అతనిపై దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండి విధి నిర్వహణలో ఉన్నాడు. మరి ఇదిగో దేవుని యొక్క మరొక సేవకుడు, దేవుని చేత పిలువబడినవాడు, దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని యొక్క వాక్యము ఎవరి యొద్దకు వస్తుందో అటువంటి ఒక ప్రవక్త వచ్చాడు. ఇక్కడే ప్రమాదపు గీత ఉన్నది. ఆ మనిషి దేవునికి చెందియున్నాడనే విషయమును ఎవ్వరూ తిరస్కరించలేరు, ఎందుకనగా దేవుని ఆత్మ అతనితో మాట్లాడినదని బైబిల్ చెప్పినది. మరియు అతడు ఒక ప్రవక్త అయి ఉన్నాడు. కాని మీరు చూడండి, అతడు దేవుని యొద్ద నుండి నిజమైన జవాబును పొందుకున్నప్పుడు అతడు దానిని పాటించలేదు. అతడు దానిని గమనించలేదు. అప్పుడు అతడు మోషేను సవాలు చేయడానికి వెళ్లాడు. ఇప్పుడు బిలాము తన హృదయం అంతటితో దేవుని యొక్క చిత్తమును వెతికాడు. ఇప్పుడు ఈ గొప్ప వ్యక్తులు అక్కడికి వచ్చి మరియు ఇట్లు చెప్పారు, బిలాము నీవు వెంటనే అతని దగ్గరకు వచ్చి మరియు ఈ ఇశ్రాయేలు ప్రజలను శపించాలని రాజైన బాలాకు కబురు పంపాడు, ఎందుకనగా వారు భూతలమంతటిని కపియున్నారు మరియు ఇప్పుడు వారు నాకు వ్యతిరేకంగా దండు కట్టారు మరియు వారి చుట్టూ ఉన్న వారి క్రింద ఉన్న ప్రతి రాజ్యమును వారు తుడిచిపెట్టారు మరియు ఇప్పుడు నీవు వచ్చి ఈ ప్రజలను శపించాలని మేము కోరుతున్నాము, ఎందుకనగా నీవు ఎవరినైనా శపిస్తే వాడు శపించబడతాడని నేను గ్రహిస్తున్నాను. ఇప్పుడు మీరు చూడండి, అతడు దేవుని యొక్క మనుషుడై ఉన్నాడు. నీవు దేనిని దీవిస్తావో అది దీవించబడుతుంది. అతడు ఒక దేవుని సేవకుడై ఉన్నాడు. మరియు ఇప్పుడు బిలాము ఒక ప్రవక్త అయ్యుండి ఇట్లనుకున్నాడు, నేను చేయవలసినది ఒకే ఒకటి ఉన్నది, మరది దేవుని యొక్క చిత్తమేమిటో వెతకటమే అయి ఉన్నది. అతడు గనక ఒక ప్రవక్తగా ఉండడానికి పిలువబడి ఉంటే అది ఒక ప్రవక్త యొక్క కర్తవ్యమై ఉన్నది. మొదటిగా ఒక ప్రవక్త ఏమి చేయాలి? దేవుని యొక్క చిత్తమును అనగా దేవుని యొక్క వాక్యమును వెతకవలసి ఉన్నది. అతడు తప్పక దానిని చేయవలసి ఉన్నది, ఎందుకనగా ఒక ప్రవక్త అయి ఉండగా దేవుని యొక్క వాక్యము అతని యొద్దకు వస్తుంది. సరే, నీవు ఒక వేద పండితుడవు కాదుగా అని అంటారు. దేవుని యొక్క వాక్యము ఒక వేద పండితుని యొద్దకు వస్తుందని బైబిల్ అన్నడు చెప్పడం లేదు. మరి దానిని గందరగోళం చేసేది వారే అయి ఉన్నారు. వాక్యము దేవుని యొక్క ప్రవక్త వద్దకు వస్తుంది. మరియు ఇదిగో దేవుని యొక్క ప్రవక్త అయిన ఒక మనుషుడు ఇక్కడ ఉన్నాడు. మరియు అతడు అద్దెకు తేబడినప్పుడు వచ్చి మరియు దేవుని ప్రజలను శపించడానికి అద్దెకు తీసుకోబడనై ఉన్నప్పుడు గమనించండి, అతడు దేవుని చిత్తమును వెతకడానికి వెళ్లాడు మరియు అతడు ఆయన యొక్క పరిపూర్ణమైన చిత్తము ఏమిటో తెలుసుకొనగోరాడు మరియు ఆ విషయంలో దేవుడు తన యొక్క పరిపూర్ణమైన చిత్తమును అతనికి తెలియజేశాడు. ఆయన యొక్క పరిపూర్ణమైన చిత్తము అతనికి తెలియజేయబడినది. ఆయన యొక్క చిత్తము ఏమిటి? నీవు వెళ్లవద్దు. అది దేవుని యొక్క మొదటి మాట అయి ఉన్నది. వారితో వెళ్లవద్దు. నా పరిపూర్ణమైన మార్గములలో నడుస్తున్న నా ప్రజలపై దాడి చేయడానికి నీవు ప్రయత్నించవద్దు. ఈనాడు కూడా అది ఆ విధంగానే ఉన్నది కదా. దేవుని యొక్క ఆత్మ మీ మధ్యన పనిచేయడాన్ని వారు చూసినప్పుడు వారు గొడవ పడగోరతారు, వాదించగోరతారు మరియు ప్రతిదీ చేయగోరతారు మరియు వారు ప్రయత్నిస్తున్నారు. దానిని అణిచివేయడానికి సంవత్సరాలుగా వారు ప్రయత్నించారు. కానీ దానిని అణిచివేయడానికి వారు ఎంతగా ప్రయత్నిస్తారో అది అంత గొప్పగా ఎదుగుతుంది. దేవుడు ఆశీర్వదించిన దానిని మీరు శపించలేరు. మీరు అసలు ఆ విధంగా చేయలేరు. మీరు దానిని అసలు చేయలేరు. కాబట్టి మీరు చూడండి, వారు దేవుని ప్రజలై ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రవక్త అతడక్కడ ఉన్నాడు మరియు రాజు చేత అద్దెకు తీసుకోబడినాడు. ప్రఖ్యాతిగాంచిన వారి మధ్యన పనిచేశాడు మరియు మొదలగు విషయములు ఉన్నవి. మరియు దేవుని యొక్క వాక్యము అతని యొద్దకు వచ్చినది. అతడు దేవుని చిత్తాన్ని వెతికాడు మరియు దేవుని యొక్క చిత్తము తిరిగి అతనితో మాట్లాడి మరియు ఈ ప్రజలను శపించవద్దు, నేను వారిని ఆశీర్వదించాను అని చెప్పినది. ఇప్పుడు మనము ప్రకటిస్తున్న ఈ వర్తమానము ఖచ్చితముగా కాలమునకు తగిన దేవుని వాక్యమై ఉన్నదనే విషయాన్ని తృణీకరించగల ఒక్క వేద పండితుడు కూడా ఆకాశముల క్రింద ఎక్కడనూ లేడు. చెప్పబడిన ప్రతి దానిలోనూ, చేయబడిన ప్రతి దానిలోనూ దేవుడు నిర్ధారించబడినాడు. అది సత్యమని ఆయన రుజువు చేశాడు. ఇప్పుడు ఏ వేద పండితుడైనా, ఏ బైబిల్ పాఠకుడైనా, ఏ ప్రవక్త అయినా ఆ వాక్యములో చూసినప్పుడు, అతడు గనక ఒక ప్రవక్త అయితే అతడు కూడా అదే కార్యమును చూస్తాడు. అయితే అతడు గనక అదే విషయాన్ని చూడనట్లయితే ఏదో తప్పున్నదని అది చూపిస్తుంది. ఎందుకనగా సరి, ఓ నేను అవతల వైపు కూడా అలాగే ఆలోచించవచ్చును అని మీరంటారు. బాలాకు, బిలాం కూడా అలాగే ఆలోచించవచ్చును. చూశారా? కాని దేవుడు మోషేను గుర్తించాడు. మరియు అలాగైతే రుజువు ఏమిటి? దేవుని యొక్క వాక్యము. మరి అతడు దేవుని యొక్క తేట తెల్లమైన ఖచ్చితమైన నిర్ణయమును విన్నాడు. నీవు వెళ్లవద్దు, నేను దీవించిన దానిని శపించడానికి ప్రయత్నించవద్దు, వారు నా ప్రజలయ్యున్నారు. అయితే ఏమిటో మీకు తెలుసా? ముందు నుండే బిలాము ఆ ప్రజలను ఇష్టపడలేదు. ఓ ఎటువంటి ఒక ఈనాడు ప్రపంచములో ఎంతమంది బిలాములు ఉన్నారు కదా. ఆరంభము నుండే అతడు ఆ గుంపు వారిని ఇష్టపడలేదు. ఇప్పుడు నీవు వెళ్లవద్దు అని అతడు దేవుని యొక్క ఖచ్చితమైన నిర్ణయమును పొందుకున్న తర్వాత, అయితే మీరు చూడండి, దానిని చేయడానికి బదులుగా కయ్యను విషయములో వలనే, కోరహు విషయములో వలనే అది జరిగినది. అతడు అసూయపడ్డాడు మరియు ఎలాగైనా సరే వెళ్లడానికి అతడు ఒక కారణము కొరకు చూశాడు. అతని యొక్క సంఘశాఖ ప్రధాన కార్యాలయమును గమనించండి. అతడు, లేదు, నేను అక్కడికి వెళ్తానని నేను అనుకోవడం లేదు. వారితో నేను చేసేది ఏదైనా ఉన్నదని నేను అనుకోవడం లేదు. నేను ఆ ప్రజలతో వాదించను, ఎందుకనగా వారు ఆయన ప్రజలని దేవుడు నాకు చెప్పాడు మరియు నేను వెళ్తానని నేను అనుకోవడం లేదు అని చెప్పి తిరిగి వెనకకు పంపాడు. అతడు గనక దానితోనే నిలిచి ఉంటే బాగుండేది. కానీ అతని హృదయ అంతరంగంలో వారంటే అతనికి ఇష్టము లేదు. చూశారా, వారు అతని గుంపుకు చెందిన వారు కారు. మరియు అతని గుంపునకు చెందనిది ఏదైనా అసలు అది ముందే సరైనది కానట్లే. చూశారా, మరియు అతడు దిగువన వారి వైపు చూసి ఇట్లన్నాడు, ఆ ప్రజలు చేసిన కొన్ని నీచమైన కార్యములు ఉన్నాయి. అటువంటి ఒక జనమును ఒక పరిశుద్ధుడైన దేవుడు నిశ్చయముగా శపిస్తాడు. వారు పామర్లు, మనవలె వారు విద్యావంతులు కారు. మనము తెలివిగల ప్రజలము. ఓ, వారు దేవుడిని సేవిస్తున్నామని చెప్పుకుంటున్నారు, కానీ వారిని చూడండి, అసలు వారు ఏ పాటి వారు? ఒక గుంపు. ఏమిటి? ఒక బానిసల గుంపై ఉన్నారు. బురద పని చేసేవారై ఉన్నారు. ఐగుప్తీయుల చేత అక్కడికి తరమబడిన ప్రజలై ఉన్నారు. ఇంకేంటి, అటువంటి ఒక మురికి గుంపుతో దేవుడెన్నడూ ఎటువంటి వ్యవహారమును కలిగి ఉండడు. ఆ కొట్టబడిన బండను మరియు ఆ ఇత్తడి సర్పమును, ఆ అగ్ని స్తంభమును చూడటంలో అతడు విఫలమయ్యాడు. అతడు ఒక నైతిక దృష్టి నుండి వారికి తీర్పు తీర్చడానికి ప్రయత్నించాడు. దేవుని యొక్క ఉన్నత పిలుపును చూడటంలో అతడు విఫలమయ్యాడు. కృప ద్వారా, ఎన్నిక ద్వారా వారు ఆ వరుసలో ఉన్నారు, మరియు దేవుని వాక్యముతో ఉన్నారు. మరియు అతడు వారిని శపించగోరినప్పుడు, నీవు దానిని చేయవద్దు, వారు నావారు, వారి జోలికి పోకు, నీవు వారిని ముట్టకు సుమి అని దేవుడు అన్నాడు. ఇప్పుడు కాబట్టి ఆ మనిషి వెనుకకు తిరిగి వెళ్లిపోయాడు. ఇప్పుడు అతడు తిరిగి వెళ్లినప్పటికీ కూడా అతని యొక్క సంఘశాఖ ప్రధాన కార్యాలయమును గమనించండి. వారు మరింత పలుకుబడి గల ఒక గుంపును పంపించారు. ఈసారి బహుశా కొందరు కేవలం సాధారణ సంఘ సభ్యులకు బదులుగా ఈసారి దైవ జ్ఞాన పండితులు వచ్చి ఉండవచ్చును. వారు బహుశా బిషప్లు లేదా రాష్ట్ర ప్రెసిబిటర్లు కావచ్చును. అతడు ఒక ఉన్నతమైన గుంపును, మరింత పలుకుబడి గలవారిని, మరింత విద్యావంతులయ్యుండి మరియు అతనికి ఆ ప్రణాళికను మరింత మెరుగుగా వివరించగలిగే వారిని, తర్కముతో అది సమంజసమేనని అనిపించే విధంగా చేయగలిగే వారిని పంపించారు. చూడండి, కయీను చేసింది అదే, అతడు తర్కించాడు. కోరహు చేసింది అదే, అతడు తర్కించాడు. తర్కములు చేసేవాడు కాదు. మనము తర్కములను పడద్రోస్తాము. మిగతా ఏది ఏమి చెప్పినా గాని మనము దేవుణ్ణి నమ్ముతాము. మనము దేవుణ్ణి నమ్ముతాము. దేవుడు చెప్పిన దానిని మనం తర్కించము. మీరు దానితో తర్కించలేరు. మీరు దానిని విశ్వాసము ద్వారానే అంగీకరించవలసి ఉన్నారు. మరియు మీకు తెలిసిన దేని గురించైనా మీరిక తర్కించాల్సిన అవసరము ఉండదు. ఆయన దానిని ఎలా చేస్తాడో నాకు తెలియదు. నేను కేవలం ఆయన దానిని చేస్తాడని నమ్ముతాను. ఆయన ఆ వాగ్దానమును ఎలా నిలబెట్టుకోబోతున్నాడో నాకు తెలియదు, కానీ ఆయన దానిని చేస్తానని ఆయన చెప్పాడు. నేను దానిని నమ్ముతున్నాను. అది దేవుని వాక్యమై ఉన్నదని నేను నమ్ముతున్నాననే ఆధారముపై నేను దానిని అంగీకరిస్తాను. మంచిది, నీవు దానితో ముందుకు కొనసాగలేవు అని మీరు అంటారు. నేను దానితో ఎలా కొనసాగుతానో నాకు తెలియదు, కానీ దానిని చెప్పు అని ఆయన చెప్పాడు. నా బాప్టిస్టు సంఘ కాపరి నాతో చెప్పినది నాకు జ్ఞాపకమున్నది. ఇట్లన్నాడు, ఏంటి బిల్లీ, నీవు ఆలయంలోని స్తంభాలకు బోధిస్తావు, ఏంటి, అటువంటి దానిని ఎవరైనా వింటారని నీవు అనుకుంటున్నావా? నేనిట్లు చెప్పాను, దేవుడు ఆ విధంగా చెప్పాడు. ఇట్లన్నాడు, 7వ తరగతి విద్యతో రాజులకు ప్రార్థించడం మరియు ప్రపంచానికి ప్రకటించడం అనేది నీవు ఏ విధంగా చేయబోతున్నావు? నేనిట్లు చెప్పాను, నేను దానిని ఏ విధంగా చేయబోతున్నానో నాకు తెలియదు, కానీ ఆయన దానిని చెప్పాడు మరియు నాకది చాలు. చూశారా, ఆయన దానిని చెప్పాడు. అది ఎలా జరిగించబడబోతుందో నాకు తెలియదు. అతడి అన్నాడు, నీవు ఏ ప్రపంచం ఎదుట నిలబడి దైవిక స్వస్థత అనే ఈ అంశముపై మరియు మొదలగు వాటిపై మాట్లాడబోతున్నావు, అట్టి ఈ గొప్ప విద్యావంతమైన ప్రపంచము వారు దానిని నమ్ముతారని నీవు అనుకుంటున్నావా? నేను ఇట్లన్నాను, వారు దానిని నమ్ముతారో లేదో అని తెలుసుకోవడం నా పని కాదు. నేనింకా ఇట్లన్నాను, దానిని బోధించడం నా కర్తవ్యమైనది. ఆయన నాతో చెప్పినది అదే అయినది. ఆయన నాతో ఉంటాడని ఆయన చెప్పాడు, మరియు అది ఏమి చేస్తుందో ఆయన నాకు చెప్పాడు. మరియు అది ఏమి చేస్తుందని ఆయన చెప్పాడు, అది సరిగ్గా దానినే చేసినది. మొదట వారి చేతులను పట్టుకో, పిదప నీవు వారి హృదయ రహస్యాలను సైతం ఎరుగుదువు. మరియు నేను దాని గురించి మీకు చెప్పాను, మరియు అది ఆ విధంగానే జరిగినది. అది దానిని ఎలా చేస్తుంది, అది దానిని ఎలా జరిగిస్తుందో నాకు ఇప్పటికీ తెలియదు. అది ఎలా జరిగించబడుతుందనేది నా పని కాదు, అది కేవలం జరుగుతుంది. ఆ పైకి వెళ్లి మరియు ఆ పర్వతం మీద కూర్చో, మరియు నేను నిన్ను పోషిస్తాను, నిన్ను పోషించడానికి నేను కాకులను నియమించాను అని దేవుడు ఏలియాతో చెప్పినప్పుడు దానిని ఎవరు వివరించగలరు? ఒక కాకి ఏ విధంగా ఒక రొట్టె ముక్కను మరియు ఒక చేప ముక్కను కాల్చి మరియు దానిని ఒక ప్రవక్త దగ్గరకు తీసుకురాగలదు? అది నేను వివరించగలిగే దేనికంటేనూ మించియున్నది. మీరైనా వివరించగలరని నేను అనుకోవడం లేదు, లేదా ఇంకెవరైనా వివరించలేరు. కానీ ఆయన దానిని చేశాడు, అదే అవసరమైనది. ఆయన దానిని చేశాడు, మరియు దానిని గూర్చిన సత్యము అదే అయ్యున్నది. ఆయన దానిని ఎలా చేశాడు నాకు తెలియదు, అది నా పని కాదు, కానీ ఆయన దానిని చేశాడు. ఆయన భూమిని ఎలా చేశాడు నాకు తెలియదు, కానీ ఆయన దానిని చేశాడు. ఆయన తన కుమారుడిని ఎలా పంపాడు నాకు తెలియదు, కానీ ఆయన దానిని చేశాడు. ఆయన మృతులలో నుండి ఎలా లేచాడు నాకు తెలియదు, కానీ ఆయన దానిని చేశాడు. ఆయన నన్ను ఎలా రక్షించాడు నాకు తెలియదు, కానీ ఆయన దానిని చేశాడు, అది నిజం. ఆయన నిన్ను ఎలా రక్షించాడు నేను నీకు చెప్పలేను, కానీ ఆయన దానిని చేశాడు. ఆయన నన్ను ఎలా స్వస్థపరిచాడు నాకు తెలియదు, కానీ ఆయన దానిని చేశాడు. ఆయన దానిని చేస్తానని వాగ్దానం చేశాడు, మరియు ఆయన తన మాటను నిలబెట్టుకుంటాడు. ఇప్పుడు బిలాము దానిని ఎరిగి ఉండాల్సినది, మరి అతడు మెరుగుగా ఎరిగి ఉన్నాడు కూడా. గమనించండి, పలుకుబడి గల ఈ మెరుగైన గుంపు వచ్చినది, మరియు ఎందులో మెరుగైనది? వారు మెరుగైన బహుమతులను కలిగి ఉన్నారు, మరియు అది మాత్రమే కాదు, వారతనికి ఎక్కువ డబ్బును ఇవ్వగలిగారు, మరియు వారతనికి ఉన్నత స్థానమును ఇస్తామని ప్రతిపాదన చేశారు. ఇప్పుడు సంఘ సంస్థలో కేవలం ఒక సాధారణమైన సేవకునిగా మాత్రమే కాకుండా మేము నిన్ను జిల్లా పర్యవేక్షణ అధికారిగా చేస్తాము. చూశారా, నీవు గనక కేవలం ఆ గుంపు ప్రజలను అక్కడి నుండి వెళ్లగొడితే చూడు, మరియు దానిని ఆపివేస్తే మేము నీ కొరకు ఏదైనా చేస్తాము. ఓ, వారతనికి ఒక గొప్ప స్థానాన్ని ప్రతిపాదన చేశారు. ఇట్లన్నారు, నీవు ఎంతగా ఆశీర్వదించితే ఇట్లు చెప్పాడు, నీకు తెలుసా, నేను నీకు పదోన్నతి కల్పించడానికి సమర్థుడను. అతడు తన వద్దకు వచ్చే మాటలను ఎక్కడి నుండి పొందుకుంటున్నాడో చూడండి, దేశం యొక్క శిరస్సు నుండి పొందుకుంటున్నాడు. మోషే తన వద్దకు వచ్చే మాటలను ఎక్కడి నుండి పొందుకుంటున్నాడు? పరలోకపు రాజు నుండి పొందుకుంటున్నాడు. ఒకటి, దేవుని యొక్క వాగ్దాన వాక్యమైనది, నేను మిమ్మల్ని వాగ్దాన దేశములకు తీసుకెళ్తాను, మరియు ఏ మనుషుడును మీ ఎదుట నిలవజాలడు. నేను మీకు ముందుగా కందిరీగలను పంపి మరియు వారిని కుడి ఎడమలకు వెళ్లగొడతాను, మరియు మీరు ఆ దేశమును స్వాధీనపరచుకోబోతున్నారు. నేను ఇదివరకే దానిని మీకు ఇచ్చాను, వెళ్ళండి, దానిని తీసుకోండి, దానిని స్వాధీనపరచుకోండి, అది మీదే. మరియు ఇప్పుడు చూడండి, మోషే ఆయన చెప్పేది వింటున్నాడు, మరియు ఈ మనుషుడు తన స్వంత హృదయములో దేని గురించి అయితే అసూయ కలిగి ఉన్నాడో దాని వరకు వచ్చేదాకా అతడు విన్నాడు. మరియు కాబట్టి పిదప అతడు తన యొక్క సార్వత్రిక శిరస్సు నొద్దకు వెళ్లాడు. చూశారా, గమనించండి, ఒక ఉన్నతమైన పదవి. అతడు ఇట్లు చెప్పాడు, నేను నీకు పదోన్నతి కల్పించగలనని నీకు తెలుసా, నేను నిన్ను ఒక ఉన్నత స్థానానికి మారుస్తాను, నేను నీ కొరకు ఇంకా ఎక్కువ చేస్తాను, నేను నీ జీతం పెంచుతాను, నేను నీకు మంచి జీతం ఇస్తాను. మరియు అతడు వీటన్నిటినీ అతనికి ప్రతిపాదించినప్పుడు అది అతనికి గ్రుడ్డితనమును కలగజేసినది. ఈనాడు లోకములో ఎంతమంది బిలాములు ఉన్నారు కదా, ఒక ఉన్నతమైన పదవికి, ఒక మెరుగైన సంగమునకు, ఏదో ఒక దానిని గూర్చి ఇవ్వబడే మాటకు లొంగిపోయేవారు ఉన్నారు. వాక్యమునకు మరియు దేవుని యొక్క కార్యములకు ఒక మనిషిని కళ్ళు తెరవబడినప్పుడు, మరియు పలుకుబడి గల ఆ మంచి వ్యక్తి దేవుని యొక్క సేవకునిగా ప్రారంభమవుతాడు, మరియు అతడు ఒక మంచి సంఘ సమూహమును కలిగి ఉంటాడు. కొంతకాలం తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మము అతని ఎదుటకు తీసుకురాబడుతుంది. యేసు నామములో బాప్తిస్మము అతని ఎదుటకు తీసుకురాబడుతుంది. మరి అది ఒక లేఖనమై ఉన్నది, మరియు బాప్తిస్మమునివ్వడానికి ఏకైక లేఖనానుసారమైన విధానమై ఉన్నది. మరియు అది అతని ఎదుటకు తీసుకురాబడినప్పుడు, మరి అతడు దానిని ప్రారంభిస్తే వారు అతన్ని కోల్పోబోతున్నారని సంఘశాఖకు తెలిసినప్పుడు, వారు అతనికి ఒక మెరుగైన పదవిని మరియు సంఘములో ఒక మార్పును ప్రతిపాదిస్తారు. చూడండి, మరలా అదే పాత బిలామియత్వమై ఉన్నది, సరిగ్గా ఆది అందు ఉన్నట్లే ఉన్నది. ఇప్పుడు ఆ బైబిల్ గ్రంథమును చదివే ఆ వ్యక్తి అతడు దానిని చదివినప్పుడు అది సత్యమని చూడకుండా ఉండలేడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే బిరుదులను ఉపయోగించి ఎవ్వరూ ఎన్నడూ బాప్తిస్మం ఇవ్వలేదు. అది ఒక క్యాథలిక్ మతాచారమయ్యున్నదే గాని ఒక బైబిల్ బోధన కాదు. చివరి అపోస్తలుని యొక్క మరణము తర్వాత 300 సంవత్సరాల వరకు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందడం కాకుండా బైబిల్ గ్రంథములో ఏ వ్యక్తియు మరే విధంగానూ బాప్తిస్మము పొందలేదు. కేథలిక్ సంఘము దానిని ప్రారంభించినది, మరియు ఆ మిగతా వారు దాని వద్దకు వచ్చారు, మరియు తన అధ్యయనములో కూర్చొని దానిని చూసే ఏ సేవకుడైనా అది సత్యమని తెలుసుకుంటాడు. కాని పేరు ప్రఖ్యాతల కోసం, తన పదవిని కాపాడుకోవడం కోసం, ప్రజల మధ్య మంచివాడు అనిపించుకోవడం కోసం అతడు రాజీ పడతాడు. మంచిది, మీరు ఇట్లంటారు, దేవుడు అతన్ని దీవించాడు. నిశ్చయంగా వారిలో కొందరు స్వస్థతా వరములను కలిగి ఉన్నారు, వారిలో కొందరు గొప్ప కూటములను కలిగి ఉన్నారు, మరియు అది వారిని స్థిరముగా హెచ్చరిస్తూనే ఉంటుంది. మరియు మీరైనా లేదా ఏ ఇతర వ్యక్తి అయినా ఏమి పొందుకుంటారో అదే జవాబును వారు కూడా దేవుని యొక్క వాక్యము నుండి పొందుకుంటారు. దేవుడు మారడు. నా భావమేమిటో గ్రహిస్తున్నారా? బిలాము ఒక ఉన్నత పదవి కొరకు ఆలోచించాడు. ఇప్పుడు చూడండి, ఆ మెరుగైన గుంపు వచ్చినప్పుడు సరే, బిలాము ఇక్కడ ఒక వంచనకరమైన మాటను ఉపయోగించాడు. చూశారా, అతడు ఇట్లన్నాడు, ఆ మెరుగైన గుంపు తిరిగి వచ్చినప్పుడు అతడు ఇట్లు చెప్పాల్సింది, నా యొద్ద నుండి వెళ్లిపోండి, నేను మీకు దేవుని మాటను చెప్పాను, వెళ్లిపోండి, ఇది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడై ఉన్నది. అయితే మీరు చూడండి, బహుమతులు మరియు మరింత పేరు ప్రఖ్యాతులు పొందాలనే కోరిక. ఓ, వారు దానిని చేయడానికి ఎంతగానో ఇష్టపడతారు. మేము నిన్ను ప్రపంచమంతటికి పంపిస్తాము, మేము నీకు ఒక ప్రత్యేకమైన విమానము ఇస్తాము. నీవు గనక కేవలం దీనిని చేసినట్లయితే మేము ప్రతి చోట నీ కూటముల కొరకైన ఖర్చులను భరిస్తాము. ఓ వద్దు, చూశారా, వాక్యము ఏమి చెప్తుందో మనకు తెలుసు, దేవుడు ఏమి చెప్పాడో మనకు తెలుసు. దేవుని సహాయం ద్వారా మనము దానితో నిలబడబోచున్నాం. చూశారా, ఎటువంటి హామీ అయినా అనవసరం, మీరెంత చెల్లించగలిగినా అనవసరం, మరియు మీరు దీనిని దానిని లేదా ఆ మరొక దానిని ఎంతగా ఇవ్వగలిగినా అనవసరం. మాకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడన్నది కావాలి, మరియు మొదటిగా ఆయన ఇక్కడ ఏమి చెప్పాడన్నది కావాలి. మంచిది, సంఘం ఏమి చెప్పిందంటే అని అంటారు, అది తర్వాత విషయం. ఆదిలో దేవుడు ఏమి చెప్పాడో అదే మనకు కావాలి. మరియు దానికి ఏదైనా కలిపినా లేదా దానిలో నుండి ఏదైనా తీసివేసినా మీ పేరు సైతం జీవ గ్రంథంలో నుండి తీసివేయబడుతుంది. దానికి ఒక్క మాటను కలిపినా లేదా దానిలో నుండి ఒక్క మాటను తీసివేసినా అంతే. ఆయన ఏమి చెప్పాడన్నది మనకు కావాలి, సంఘం ఏమి చెప్పిందో కాదు, డాక్టర్ జోన్స్ ఏమి చెప్పాడన్నది కాదు, ఇంకెవరేమి చెప్పారన్నది కాదు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఏమి చెప్పినదో మనకు కావాలి, వాక్యం ఏమి చెప్పినదో మనకు కావాలి. అయితే ఇప్పుడు బిలాము దేవుని సేవకుడని మనం కనుగొన్నాము, మరియు అటువంటి అనేకులు బయలుదేరతారు మరియు దేవుని చేత అభిషేకించబడతారు, మరియు అనేక విషయాలలో దేవుని వాక్యమును మాట్లాడతారు. కానీ సంపూర్ణ సత్యము విషయానికి వచ్చినప్పుడు మాత్రం వారు దానిని అంగీకరించరు. ఇక్కడ గమనించండి, ఒక దేవుని ప్రవక్తగా అతడు అసలు ముందే అటువంటి ఒక గుంపులో పట్టబడి ఉండకూడదు, అతడు వారితో వెళ్లి ఉండకూడదు. అయితే గమనించండి, పేరు ప్రఖ్యాతల కొరకు చూడండి, అతని మనస్సాక్షికి నచ్చ చెప్పుకోవడం కోసం అతడు ఇట్లా అన్నాడు, మంచిది రాత్రంతా వేచి ఉండండి మరియు నేను మరలా ప్రార్థిస్తాను. చూశారా, మరలా ప్రార్థించడమా? నీవు దేని కొరకు మరలా ప్రయత్నించాలనుకుంటున్నావు? ఏమి చెప్పాలో దేవుడు ఇదివరకే అతనితో చెప్పాడు. నీవు వెళ్లడం లేదని వారితో చెప్పు అని దేవుడు చెప్పాడు. అదే ఆయన యొక్క అసలైన మాట అయి ఉన్నది, నేను వెళ్లడం లేదు మరియు నీవు వెళ్లవద్దు, నేను ఆశీర్వదించిన దానిని నీవు శపించవద్దు. ఇప్పుడు కొంతసేపటి తర్వాత అది అతనికే ఎలా బెడిసికొట్టిందో గమనించండి. చూశారా, మరియు ప్రతిసారి అది అలాగే జరుగుతుంది. దేవుడు ఏదైనా చెప్పినప్పుడు ఆయన భావము అదే అయ్యున్నది. ఆయన దాని విషయమై తన మనస్సును మార్చుకోడు. ఆయన సరిగ్గా తన వాక్యముతోనే నిలబడతాడు. ఎవరేమి చెప్పినా లెక్కలేదు, ఆయన సరిగ్గా ఆ వాక్యముతోనే నిలబడతాడు. ఇప్పుడు బిలాము శ్రేష్టమైన అవగాహనను కలిగి ఉండవలసి ఉన్నాడు. అతడు అటువంటి సహచరుల నుండి తనను తాను వేరు చేసుకుని ఉండాల్సినది. అయితే అందమైన ఆ బహుమతులన్నీ కనిపిస్తున్నాయి, మరియు నేను దానిని చేయగలనని నీకు తెలుసు. నేను బిషప్ను, నేను చేయగోరిందల్లా నేను చేయగలుగుతాను, మరియు నీవు వచ్చి నా కొరకు దానిని చేస్తే నేను నిన్ను ఉన్నత పదవిలోకి పంపిస్తాను అని చెప్పిన ఈ రాజు యొక్క వాగ్దానము కనిపిస్తున్నది. మరియు దానిని చేయవద్దు అని దేవుడు అతనితో చెప్పాడు. మరైనను మీరు రాత్రంతా వేచి ఉండండి, నేను మరలా ప్రయత్నిస్తాను అని బిలాము చెప్పాడు. చూడండి, అతడు వాక్యమును కలిగి ఉన్నాడు. దాని గురించి మీరిక ఎంత మాత్రమూ వాదించాల్సిన పని లేదు, దేవుడు దానిని చెప్పేశాడు. అటువంటి ఒక గుంపుతో ఉన్నప్పుడు మీరు గనక వారిని ఆ విధంగా చేయనిచ్చినట్లయితే వారు మాటలతో మిమ్మల్ని దేవుని చిత్తము నుండి బయటకు తీసుకెళ్తారు. ఒకసారి యోబు అను పేరు గల ఒక ప్రవక్త యొద్దకు ఒక గుంపు వచ్చినది. వారు అతన్ని మాటలతో బయటకు తీసుకురాలేకపోయారు. అతడు ఆ దర్శనమును చూశాడు. సరైనదేదో అతనికి తెలుసు. బిలాము దర్శనమును చూశాడు, అయినా కూడా అతడు దానితో నిలబడలేదు. ఓ యోబు, నీవు దీనిని చేయవలసి ఉన్నది, నీవు దానిని చేయవలసి ఉన్నది అని అతని సంగపు గుంపులు ఎంతగా చెప్పినా మార్పు లేదు. చివరికి అతని భార్య కూడా, నీవు ఒక బుద్ధిహీనురాలు వలె మాట్లాడుతున్నావు అని అతడు అన్నాడు. చూశారా, ప్రభు ఏమి చెప్పాడో నాకు తెలుసు, ఆయన ఏమి కోరాడో నాకు తెలుసు, మరియు సరిగ్గా దానినే నేను చేశాను. చూశారా, దేవుడు అతనితో ఏమి చెప్పాడో దానితోనే అతడు నిలబడ్డాడు. గమనించండి, బిలాము తన మనస్సాక్షికి నచ్చ చెప్పుకోవడానికి ఈ వంచనకరమైన మాటను ఉపయోగిస్తున్నాడు. చూశారా, అతడి కన్నాడు, సరే నేను కనుగొంటాను, నేను మరలా ప్రయత్నిస్తాను. ఇప్పుడు అక్కడే మీరు ఆ తర్వాతి విషయమునద్దకు వస్తారు. కేవలం వారి మనస్సాక్షికి నచ్చ చెప్పుకోవడానికి మత్తయి 28:19 వంచనకరముగా ఉపయోగించుటకు ఇష్టపడే బిలాములు ఈ రాత్రి మనకు ఎంతమంది ఉన్నారు కదా? వారి మనస్సాక్షికి నచ్చ చెప్పుకోవడానికి మలాఖీ 4 ఉపయోగించేవారు ఎంతమంది ఉన్నారు కదా? కేవలం వారి మనస్సాక్షికి నచ్చ చెప్పుకోవడానికి లూకా 17:30 ఉపయోగించగోరేవారు ఎంతమంది ఉన్నారు కదా? ఈ విషయాలను ఉపయోగించగోరుతూనే మరైనను, మంచిది నేను మీకు చెప్తున్నాను కదా, వారు ఆ విషయంలో అంతా గందరగోళమయ్యారని నేను నమ్ముతున్నాను అని చెప్పేవారు ఎంతమంది ఉన్నారు కదా? మరియు పిదప, ఇక్కడ బిలాము ఈ విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, బహుశా దేవుడు గందరగోళమయ్యాడేమో, నేను మరలా ప్రయత్నిస్తాను. చూడండి, ఆయన ఏమి చెప్పాడో చూస్తాను. ఇప్పుడు ఆయనకు నీ హృదయము తెలుసు. గమనించండి, బిలాము తన సొంత మనస్సాక్షికి నచ్చ చెప్పుకోవడానికి ఈ వంచనకరమైన మాటను ఉపయోగించాడు. ఎందుకంటే వాస్తవానికి అతడు ఆ డబ్బును ఆశించాడు, అతడు ఆ హోదాను కోరుకున్నాడు, అతనికి అది కావాలనుకున్నాడు, అతడు ఆ పనిని కావాలనుకున్నాడు, తనను ఒక ఫలానా ఫలానా విద్వాంసుడిగా గొప్పగా చూడాలని అతడు ఆ స్థానము కావాలనుకున్నాడు. కాబట్టి అతడు నేను మరలా ప్రయత్నిస్తాను అని చెప్పాడు. ఓ ఈ రాత్రి లోకములోని బిలాములను చూడండి, హామీ ఇవ్వబడిన పదవులు, పేరు, ప్రఖ్యాతలు. ఓ అమ్మాయి, వారు దానితో వారి మనస్సాక్షిని మొద్దుబారేలా చేస్తారు. ఎందుకంటే వారి యొక్క సంఘ శాఖలు వారు ఇట్లంటారు, నీవు దానిని చేసినట్లయితే నీవు బయటకు వెళ్లడమే, నీవు మంచివాడవని నాకు తెలుసు, మరియు మేము నిన్ను ప్రేమిస్తున్నాము. మరి అతడు నిజంగా మంచివాడే, మేము నిన్ను ప్రేమిస్తున్నాము, కానీ నీవు దానిని బోధించకూడదు, నీవు దానిని చేయకూడదని మా సిద్ధాంతం చెప్తున్నది. ఫలానా విద్వాంసుడు అది ఈ విధంగా ఉన్నదని చెప్పాడు. ఇప్పుడు నీవు గనక మాతో ఉంటే నీవు దానిని ఈ విధంగానే నమ్మవలసి ఉన్నది. ఇప్పుడు నీవు కోరినట్లయితే నీవు చాలా కష్టకాలం గడిపావని నాకు తెలుసు. సరే, నేను నీకు ఉన్నత పదవి కల్పించగలనేమో, బహుశా వేరే సంఘములోకి బదిలీ చేయగలనేమో చూస్తాను. ఓ బిలామా, దేవుని చిత్తము నీకు తెలిసినప్పుడు నీవు దానిని చేయుము. దేవుడు తన మనసు మార్చుకోబోవడం లేదు. లేదు, అతనికి దక్కే ప్రతిఫలం కోసం, సత్యాన్ని దాటవేయగలుగుటకు ఏదో ఒక సాకు కోసం చూశాడు. అతడి కన్నాడు, సరే నేను మరలా ప్రయత్నిస్తాను. ఇప్పుడున్న బిలాములను గమనించండి. కాబట్టి ఇప్పుడు గుర్తుంచుకోండి, ఈ గొప్ప ప్రఖ్యాతిగాంచిన వారితో అతని మనస్సాక్షి ఇదివరకే మొద్దుబారిపోయి మరియు మందగించి ఉండగా, రెండవ రాత్రి అతడు వచ్చినప్పుడు అతడు వెళ్లడానికి దేవుడు అనుమతించాడు. ఇప్పుడు దేవుడు ఎన్నడూ తన మనసు మార్చుకోలేదు. అయితే ఆయన అతనికి ఆయన యొక్క అనుమతి పూర్వకమైన చిత్తమునిచ్చాడు. అలాగైతే వెళ్ళు. అయితే అది పనిచేయదని అతడు కనుగొన్నాడు. బిలాము హృదయంలో ఏమున్నదో దేవుడు ఎరిగి ఉన్నాడు. అతడొక ప్రవక్త అయినప్పటికీ అతడు ఆ పరిశుద్ధ గుండ్రాలను ద్వేషించాడని ఆయనకు తెలుసు. మరియు అతడు కేవలం అతడు ఎలాగైనా వారిని శపించాలని కోరబోతున్నాడని ఆయనకు తెలుసు. మరియు దానిని చేయవద్దని దేవుడు అతనికి చెప్పాడు. కానీ అయినను అతడు వచ్చి మరలా దానిని చేయగోరాడు. కాబట్టి అతడు వెళ్లడానికి దేవుడు అతనికి అనుమతించాడు. వెళ్ళు అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఆయన తన మనస్సును ఎన్నడూ మార్చుకోలేదు. గమనించండి, వారిని శపించాలన్నది అతని కోరిక అయి ఉన్నది. మూడులని అతడు ముద్ర వేసిన ఆ ప్రజలను అతడు వారిని శపించగోరాడు. అతడు ఒక హోదాను కోరుకున్నాడు. అతడు వారితో ఎటువంటి సంబంధమును పెట్టుకోవాలనుకోలేదు. కాబట్టి రాజు కొరకు అతడు ఈ చిన్న పని చేసినట్లయితే అప్పుడు అతనికి ఉన్నతమైన పదవి ఇవ్వబడుతుందని అతడు అనుకున్నాడు. దేవుడు తన మనస్సునైనా లేదా తన వాక్యమునైనా ఎన్నడూ మార్చుకోలేదు. అయితే ఆయన అతని హృదయ వాంఛను, నీ హృదయ వాంఛను నీకిస్తాడు. ఆయన దానిని వాగ్దానం చేశాడు. మీకది తెలుసా? నీ హృదయ వాంఛను అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. మరియు దేవుని వాక్యమునే నీ కోరికగా ఉండనివ్వు, ఆయన చిత్తమునే నీ కోరికగా ఉండనివ్వు. నీ స్వంత చిత్తము ఎన్నడూ కాదు, ఆయన చిత్తమే కావాలి. నీవు ఆయనను దేనినైనా అడిగినప్పుడు ఆయన దానిని నీకు ఇవ్వనట్లయితే, ప్రభువా నీకు కృతజ్ఞతలు, మంచిదేదో నీకే తెలుసు అని చెప్పు. ఆయన అనగా దేవుడు ఆ ప్రవక్తను అక్కడ అతని దగ్గరకు పంపి, మరియు నీ ఇల్లును చక్కబెట్టుకో, నీవు మరణించబోతున్నావు అని చెప్పినప్పుడు చివరికి రాజైన హిజ్కియాను గమనించండి. హిజ్కియా గోడ వైపు తన ముఖమును త్రిప్పుకొని మరియు ఎంతో వేదనతో ఏడ్చి, మరియు ప్రభువైన దేవా, నీవు నా గురించి ఆలోచించాలని నేను నిన్ను వేడుకుంటున్నాను. నేను యథార్థ హృదయముతో నీ ఎదుట నడుచుకున్నాను. నీవు నన్ను ఇంకా 15 సంవత్సరములు బ్రతకనిమ్మని నేను నిన్ను కోరుతున్నాను అని అన్నాడు. మంచిది, దేవుడు ప్రవక్తతో మాట్లాడి ఇట్లన్నాడు, తిరిగి వెళ్లి మరియు నేను అతని ప్రార్థనను ఆలకించానని అతనితో చెప్పు. మరి అతడు ఏమి చేశాడు? అతడు దేశమంతటికి అవమానమును తెచ్చాడు. అతడు దేవుని కోపమును ఎంతగా రగిల్చాడంటే ఆయన అతన్ని చంపివేసి ఉండేవాడే. అది నిజము, మీకది తెలుసు. దేవుని విషయంలో పడిపోయాడు. అతడు గనక అలాగే కొనసాగి దేవుడు తన కొరకు మొదట కలిగి ఉన్న ఆలోచననే తీసుకుని ఉంటే అది చాలా మెరుగుగా ఉండేది, దేశముకు, రాజుకు మరియు అందరికీ మేలుకరంగా ఉండేది. అయితే ఆ ప్రవక్త ఇదివరకే అతనితో ఒక విషయమును చెప్పిన తర్వాత అతడు మరలా వెళ్లి దేవుని యొక్క మాటను అతనితో చెప్పాల్సి వచ్చినప్పుడు అది ఆ ప్రవక్తపై కొంచెం కఠినంగా ఉన్నది. కాని దేవుడు వెళ్ళు అని చెప్పాడు. అయితే మీరు గమనించండి, అది ఒక అవమానమును తీసుకుని వచ్చినది. బిలాము ఏమి చేశాడు? దేవుని యొక్క చిత్తమును ఎరిగిన తర్వాత కూడా మరైనను ఎలాగైనా అతడు దానిని చేయబోతున్నాడని అతడు మొండిగా ఉన్నాడు. మరియు అది ఏమి చేసినది? గమనించండి, ఆయన తన మనస్సును ఎన్నడూ మార్చుకోలేదు. అతని హృదయంలో ఏమున్నదో ఆయనకు తెలుసు. మీకు తెలుసా, తోమా ఒకసారి అతడు అసలు దానిని నమ్మలేకపోయాడు. అతడు ఇట్లన్నాడు, కాదు నేను దానిని నమ్మలేను. నేను నా చేతితో ఆయన ప్రక్కలో తాకగలిగితే, ఆయన చేతికి మేకులు కొట్టబడిన చోట తాకగలిగితే సరే, అప్పుడే నేను దానిని నమ్ముతాను. ఆయన ఇట్లన్నాడు, తోమా ఇక్కడికి రా. చూశారా, ఇప్పుడు నీ చేతులను ఇక్కడ ఉంచు. ఇప్పుడు ఓ తోమా ఇట్లన్నాడు, అది నా ప్రభువే మరియు నా దేవుడే. అందుకు ఆయన ఇట్లన్నాడు, అవును నీవు చూశావు మరియు ఇప్పుడు నీవు దానిని నమ్మావు. ఎన్నడూ చూడకయు, నమ్మిన వారి ప్రతిఫలం ఎంత గొప్పది కదా. కొన్నిసార్లు ప్రజలు వారు భాషలతో మాట్లాడితేనే పరిశుద్ధాత్మను పొందినట్లు అని అనుకుంటారు. భాషలలో మాట్లాడటాన్ని నేను నమ్ముతాను. నిశ్చయముగా ఆయన ఒక మంచి దేవుడై ఉన్నాడు. ఆయన నీ హృదయ వాంఛను నీకు అనుగ్రహిస్తాడు. కానీ నీవు ఎంతగా భాషలతో మాట్లాడినా గాని మరి ఈ వాక్యమును నిరాకరిస్తే ఎలాగైనా నీవు తప్పయ్యున్నావు. చూశారా చూశారా, భాషలు మాట్లాడడం ద్వారా నీవు లోపలికి ప్రవేశించలేవు. నీవు ప్రతి మాటను గైకొనడం ద్వారా లోపలికి ప్రవేశిస్తావు. మరదే పరిశుద్ధాత్మ యొక్క రుజువైనది. నీవు దేవుని వాక్యమును నమ్మినప్పుడే అయ్యున్నది. చూశారా, భాషలతో మాట్లాడటాన్ని నేను నమ్ముతాను. నేను ఈ ఉదయం చెప్పినట్లుగా నీవు ఒక క్రొత్త భాషలో మాట్లాడేంతగా నీవు పురుగొల్పబడవచ్చని నేను నమ్ముతాను. స్వయంగా నేను కూడా మాట్లాడాను మరియు అది సత్యమని నాకు తెలుసు, అది నిజమేనని నాకు తెలుసు. కానీ నీవు దేవుని యొక్క ఎన్నుకోబడిన బిడ్డవనుటకు అది గుర్తు కాదు. చూశారా, నిశ్చయముగా కాదు. ఆయన ఎన్నడూ చెప్పలేదు. అనేకులు నా యొద్దకు వచ్చి, ప్రభువా, నీ నామమున నేను ప్రవచించలేదా మరియు ఈ గొప్ప కార్యములన్నింటినీ చేయలేదా అని చెప్పుదురు. అందుకైన అక్రమము చేయువార్లారా, నా యొద్ద నుండి తొలగిపోండి, నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను అని అంటాడు. నీవు భాషలతో మాట్లాడి మరియు పిదప యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందడానికి నిరాకరిస్తున్నావా? ఎక్కడో ఏదో తప్పున్నది. అవును, నిశ్చయముగా. వాటిలో దేనినైనా దేవుడు ఇచ్చిన ఆ ఆజ్ఞలలో దేనిని చేయకపోయినా అంతే, ఏదో తప్పు ఉన్నది. కేవలం మీ సొంత మనస్సాక్షిని పరీక్షించుకుని మరియు బైబిల్ ఏమి చెప్పినదో చూడండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఎవరైనా బాప్తిస్మము పొందిన ఏదో ఒక చోటును నాకు చూపించండి. చూశారా, అది అక్కడ లేదు. అయితే మీరు చూడండి, కొన్నిసార్లు మీ మనస్సాక్షికి నచ్చ చెప్పుకోవడానికి మీరిట్లంటారు, మంచిది, మీరిట్లంటారు. వారు ఎలా ఉండాలన్నది దేవుడు స్త్రీలతో మాట్లాడుతాడు. పొట్టినిక్కర్లు మరియు అటువంటివి వేసుకోవద్దు అని చెప్తాడు. కానీ మీకు తెలుసా, సంఘకాపరి ఇట్లు చెప్పాడు. కాబట్టి వారు సులువైన మార్గాన్ని తీసుకుంటారు. దాని గురించి దేవుడు ఇక్కడ ఏమి చెప్పాడో వారికి తెలుసు. చూశారా, నిశ్చయముగా దేవుడే అలాగు చెప్పాడు. అయితే ఎలాగైనా వారు దానిని చేయగొడతారు. చూడండి, వారొక సాకును కనుగొనడానికి ప్రయత్నిస్తారు. ఇట్లంటారు, సరే అది చాలా హాయిగా ఉందని నేను అనుకుంటున్నాను, లేదంటే గాలి ఆడదు. అవును, అయితే పురుషులు స్త్రీలకు భిన్నంగా వస్త్రధారణ చేసుకోవాలి అని దేవుడు చెప్పాడు. పురుషునికి సంబంధించిన వస్త్రములను స్త్రీ ధరించినట్లయితే అది ఆయన దృష్టికి హేయము, కాబట్టి అది సరికాదు. అవును, మరియు మీరు దానిని చేయకూడదు. లేదండి, చూశారా, కాబట్టి ఆ కారణం చేత అది తప్పయ్యున్నది. అయితే మీరు చూడండి, ప్రభు నాకు దీనిని చేయమని చెప్పాడు అంటూ వారొక సాకును కనుగొనడానికి ప్రయత్నిస్తారు. ఆయన చెప్పలేదని నేను అనను, కానీ చూడండి, అది ఆయన యొక్క పరిపూర్ణమైన చిత్తము కాదు, అది ఆయన యొక్క అనుమతి పూర్వకమైన చిత్తమై ఉంటుంది. అది ఏమి చేస్తుందో మీరు చూశారా, అది ఆ గుంపద్దటిని కలుషితం చేస్తుంది, అది ఆ పాలెమునంతా కలుషితం చేసినది. ఇక్కడ గమనించండి, దేవుడు తన మనస్సును తన వాక్యమును ఎన్నడూ మార్చుకోలేదు. అయితే ఆయన మంచి దేవుడై ఉన్నాడు మరియు అది ఆయన యొక్క చిత్తమునకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆయన మీ హృదయ వాంఛను మీకు అనుగ్రహిస్తాడు. మీరు దానిని నమ్ముతున్నారా? చూడండి, దేవుడు మోషేతో, ఈ అభిషేకించబడిన ప్రవక్తతో నీవక్కడికి వెళ్ళు అని చెప్పాడు. ఇట్లా అన్నాడు, అక్కడికి వెళ్లి మరియు ఆ బండతో మాట్లాడుము, అది ఇదివరకే కొట్టబడినది. మోషే తన కోపముతో అక్కడికి వెళ్లి కర్రను తీసుకుని మరియు తిరుగుబాటుదారులారా, మేము ఈ బండలో నుండి మీకు నీళ్లు రప్పించవలనా అని అన్నాడు. మరియు ఆ బండను కొట్టాడు, నీళ్లు రాలేదు. అతడు మరలా దానిని కొట్టాడు, అవి వచ్చాయి. అది దేవుని చిత్తమునకు వ్యతిరేకమైనది. అది బైబిల్ గ్రంథంలోని ప్రతి ప్రణాళికను బద్దలు చేసినది. క్రీస్తు రెండవసారి కొట్టబడాలి అన్నట్లుగా అది చూపించినది. చూశారా, క్రీస్తు ఒక్కసారే కొట్టబడ్డాడు, అది ప్రణాళిక అంతటిని బద్దలు చేసినది. అయితే ఆయన అతనికి ఆయన యొక్క అనుమతి పూర్వకమైన చిత్తమునిచ్చాడు. పిదప తర్వాత అతడిట్లన్నాడు, చూడండి, మేము మీ కొరకు నీళ్లు రప్పించాము. అవును, తిరుగుబాటుదారులారా, నేను దానిని మీ కొరకు రప్పించాను. దేవుడిట్లన్నాడు, మోషే ఇక్కడికి రా, ఇక్కడికి రా, పైన ఇక్కడికి రా. నీవు ఒక నమ్మకమైన సేవకుడిగానే ఉన్నావు. ఆ ఎత్తు చెప్పులు వేసుకున్న స్త్రీ వలె ఉన్నది. నీవు దాని పైకెక్కావు. చూడండి, ఆ దూరాన్న చూడు, వాగ్దాన దేశమును చూస్తున్నావా? ఓ ప్రభువా, కానీ నీవు అక్కడికి వెళ్లడం లేదు. దిగువన ఇక్కడ ఆ బండ విషయంలో నీవు నా అనుమతి పూర్వకమైన చిత్తమును తీసుకున్నావు. నిన్ను నీవు మహిమపరుచుకున్నావు, చూడు, మరియు నన్ను కాదు. నిన్ను నీవు పరిశుద్ధపరచుకున్నావు, నీవు నన్ను పరిశుద్ధపరచలేదు. నేను నీకు ఏమి చేయమని చెప్పానో అటువంటి నా అసలైన వాక్యమును నీవు గైకొనలేదు. అయినప్పటికీ నీళ్లు వచ్చాయి. నీవు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందవచ్చును, నీవు ప్రవచించవచ్చును, లేదా భాషలలో మాట్లాడవచ్చును. కానీ విషయం ఏమిటంటే ఆయన యొక్క అసలైన వాక్యమును గైకొనుము. స్నేహితుడా, దేవుడు తన మనసును మార్చుకోడు. నీవు ఆయన ఆజ్ఞను, ఆయన యొక్క చిత్తమును గైకొనవలసి ఉన్నది. ఓ మంచిది, అది శిష్యులకై ఉన్నది అని అంటారు. ఆయన మారడు. ఆయన ఇంకా నువ్వు ఒక శిష్యుడిని కలిగి ఉన్నాడంటే అది అదే ఆజ్ఞ అవుతుంది. మీరు సర్వలోకమునికి వెళ్లి సువార్తను ప్రకటించుడి. నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడిస్తాయి. అది ఎన్నడూ మారలేదు. ఆయన మారలేడు. ఇప్పుడు సరే, నేను మీకు చెప్తున్నాను కదా, అది ఈ దినము కొరకు కాదు అని నీవు చెప్పవచ్చును. ఓ బిలామీయుడా, మీరు చూస్తున్నారా? చూశారా, దేవుడు మారడు. ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. కేవలం ఈనాడు బిలామీలను చూడండి. ఓ, బైబిల్ గ్రంథములో వారు యేసు నామములో బాప్తిస్మం ఇచ్చారని నాకు తెలుసు. కానీ చూడండి, ప్రజలందరూ ప్రజలు ఏమి చేశారో నేను లెక్క చేయను. ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున మీరు రక్షించబడలేదు. యేసుక్రీస్తు నామము ద్వారా తప్ప పాప క్షమాపణ లేదు. ఏమిటి, నీవు ఎంత మంచివాడవైనా, నీవు ఏమి చేసినా దానితో దానికి ఎటువంటి సంబంధమూ లేదు. అది దేవుని యొక్క అసలైన వాక్యమైనది. మీరు దానితో నిలబడవలసి ఉన్నారు. మంచిది, ఆయన వాక్యమునకు విధేయత చూపడం బలియర్పణ కంటే శ్రేష్టమైనది. సౌలు తిరిగి వచ్చిన ఆ సమయాన్ని మీరు గుర్తుంచుకోండి. బిలాము విశ్వాసవరమును కలిగి ఉన్నాడు మరియు దానిని దేవుని యొక్క పరిపూర్ణమైన అసలైన వాక్యము కొరకు ఉపయోగించి ఉండగలడు. ఈనాడు రంగములో ఉన్న అనేక మంది స్వస్థతావరములను కలిగి ఉన్న వారు అదే కార్యమును చేయగలరు. బయట ఇక్కడున్న అనేక మంది భాషలతో మాట్లాడేవారు, ప్రవచనాలు చెప్పేవారు, ఒక వరమును కలిగి ఉన్నవారు దానిని దేవుని రాజ్యము కొరకు ఉపయోగించగలరు. కానీ వారు దాన్ని చేయరు. మరియు ఎలాగైనా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, అనుమతి పూర్వకమైన చిత్తమును పొందుతారు. అయితే పేరు ప్రఖ్యాతల కొరకు మరియు సుఖభోగముల కొరకు, వ్యక్తిగత లాభాల కొరకు ఏషావు చేసినట్లుగా వారి జ్యేష్ఠత్వపు హక్కులను అమ్మివేసుకున్నారు. చూడండి, ఒక సంఘ సంస్థకు అమ్ముడుపోయారు, బిలాము వలె అమ్ముకున్నారు. చూశారా, ఈ రోజున అనేకులు దానినే చేస్తున్నారు. అది సత్యమని మనకు తెలుసు. వారు తమ జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేస్తారు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామని చెప్పుకుంటూ స్త్రీలు పొట్టినిక్కర్లను ధరిస్తారు. పురుషులు వారిని వేదిక మీదకు రావడానికి అనుమతిస్తారు. తల వెంట్రుకలు కత్తిరించుకున్న స్త్రీలు వేదిక మీద ఉంటారు. వారి ముఖాలకు రంగులు పూసుకొని మత సంబంధమైన గౌనులను ధరిస్తారు. అది ఏ సంఘము ఇప్పటి వరకు కలిగి ఉన్న అతిపెద్ద అడ్డుబండయ్య ఉన్నది. రాజకీయ సంబంధమైన అధికారములలో, రాజ్య సంబంధమైన కాలములో ఇది ఏ సమయమో మీరు తెలుసుకోనగోరితే యూదులు ఎక్కడున్నారో చూడండి. యూదులు ఎలా ఉన్నారో గమనించండి. ఎందుకనగా వారు ఒక దేశమై ఉన్నారు. దేశాలు ఎక్కడ నిలబడి ఉన్నావో మీరు తెలుసుకొనగోరితే యూదులను గమనించండి. సంఘము ఎక్కడ నిలబడి ఉన్నదో మీరు తెలుసుకొనగోరితే స్త్రీలను గమనించండి. స్త్రీలలో నైతిక విలువలను గమనించండి. ఎందుకంటే ఆమె సంఘమునకు ఒక సాదృశ్యమై ఉన్నది. స్త్రీల మధ్య కలుషితాన్ని మీరు చూసినప్పుడు సంఘములో కలుషితాన్ని మీరు కనుగొంటారు. ఆమె ఏ విధంగా తయారైనదంటే రంగులు పూసుకున్న యజబెలు వలె అయినది. సరిగ్గా ఆ విధంగానే సంఘము తయారైనది. చూశారా, ఇప్పుడు అది సత్యమై ఉన్నది మరియు అది మీకు తెలుసు. చూశారా, సంఘము ఎక్కడున్నదో మీరు తెలుసుకోవాలనుకుంటే మీ స్త్రీలలో నైతిక విలువలను గమనించండి. ఎందుకంటే ఆమె అనగా సంఘము ఒక స్త్రీ అయ్యున్నది. దేశముల స్థితిని మీరు తెలుసుకోవాలనుకుంటే యూదులను గమనించండి. గమనించండి, వెళ్లవద్దు అనే ఖచ్చితమైన తుది నిర్ణయమును వాక్యమును అతడు విన్న తర్వాత బిలాముతో దేవుడు చెప్పినట్లుగానే ఉన్నది. అవును, అప్పుడు ఆయన అతనితో చెప్పాడు. అతని హృదయంలో ఏమి చేయాలని ఉన్నదో ఆయన చూసిన తర్వాత ఆయన అతనికి ఆయన యొక్క అనుమతి పూర్వకమైన చిత్తమునిచ్చాడు. కాబట్టి ఆయన వెళ్ళు అని చెప్పాడు. మరియు మీరు కూడా అదే కార్యమును చేయగలరు. మీరు గనక సత్యంలో నడవగోరనట్లయితే మీరు వెళ్లి మరి ఒక గొప్ప పరిచర్యను కలిగి ఉండవచ్చును. నిశ్చయముగా మీరు కలిగి ఉండగలరు. అయితే మీరు ఆయన యొక్క అనుమతి పూర్వకమైన చిత్తమును తీసుకుంటున్నారు. మీరు ఆయన వాక్యమును దాటివేస్తున్నారు. ఆయన మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడు. నిశ్చయముగా సరిగ్గా ఆయన బిలాముకి చేసినట్లే చేస్తాడు. అతడు రాణించాడు, కానీ అతడు ఆ ప్రజలను శపించలేకపోయాడు. అతడు దానిని చేయలేకపోయాడు. ఎందుకంటే అతడు శపించడం మొదలు పెట్టిన ప్రతిసారి అతడు ఆశీర్వదించాడు. చూశారా, అతడు దానిని చేయలేకపోయాడు. కానీ అతని యొక్క కార్య సాధనములో వర్ధిల్లే విషయానికి వచ్చినప్పుడు వ్యభిచారము చేయమని బాలాకు ద్వారా అతడు ఆ ప్రజలకు బోధించాడు. అతడు ఇశ్రాయేలు పాలెములోనికి వారిని తీసుకుని వచ్చి మరియు వారికి వివాహములు చేయించాడు. ఇట్లన్నాడు, ఏంటి, మనమంతా ఒకటే, అంతెందుకు? మీరు అదే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మాకు పైన అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు మరియు మీకు దిగువన అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. మరియు మనము మన పితరుల వలె అదే బల్యర్పణను, అదే యెహోవాను కలిగి ఉన్నాము. ఇప్పుడు మీరు వచ్చి మాతో ఎందుకని సహవాసము చేయకూడదు? బైబిల్ ఇట్లు చెప్పినది, మీరు అవిశ్వాసులతో కలవకండి, వారితో అస్సలు జోడుగా ఉండకండి. వారు దానిని నమ్మకపోతే వారి నుండి దూరంగా ఉండండి. చూశారా, బయటకు వచ్చి వేరే ఉండండి అని ప్రభు సెలవిచ్చియున్నాడు. మరియు నేను మిమ్మల్ని స్వీకరిస్తాను. చూశారా, వారి అపవిత్రమైన వాటిని ముట్టకండి. అది నిజం. వాక్యమునకు వ్యతిరేకమైనట్టి వారి నీచమైన వాటికి మరియు అటువంటి వాటికి దూరముగా ఉండండి, వాటిని వినకండి. మరియు ఇక్కడ బిలాము అక్కడికి వెళ్లి మరియు అతడు ప్రజలకు బోధించడం మొదలు పెట్టడాన్ని మనం కనుగొంటాము. మరియు అతడు ఒక తప్పు చేశాడు. మరియు అతడు బిలాము మార్గములో పరిగెత్తాడు. అతడు చేసిన విధానంలో చేశాడు. బాలాకునకు బోధించాడు మరియు ఇశ్రాయేలీలు వ్యభిచరించారు. మరప్పుడు ఇశ్రాయేలు జనాంగమును ఒక తెగులు తాకినది. మరియు ఒక్క దినములోనే వారిలో వేల కొలది మంది చనిపోయారు. మరియు వారందరూ అక్కడ దేవుని యొక్క బలిపీఠం ఎదుట ఉండి ప్రార్థిస్తుండగా అంతలో ఒక ఇశ్రాయేలీయుడు ఒక మిద్యాను స్త్రీతో వచ్చాడు. ఒక సంఘశాఖ స్త్రీతో వచ్చి మరియు గుడారం లోపలికి వెళ్లాడు. మరియు యాజకుని కుమారుడు అక్కడికి వెళ్లి మరియు ఒక ఈటను తీసుకుని వారిద్దరిని చంపాడు. మరి అది దేవుని యొక్క ఉగ్రతను నిలిపివేసినది. అది లేఖనమై ఉన్నదని మీకు తెలుసు. అది నిజమేనా? చూశారా? అయితే ఏమి జరిగినది? బిలాము ఇస్రాయేలీలను బలహీనపరచడంలో అతడు విజయం సాధించాడు. అతడు ఏమి చేశాడు? అతడు వారి పాలెమును బలహీనపరిచాడు. అతడు వెళ్లి వారి పాలెమును బలహీనపరచడానికి దేవుడు అనుమతించాడు, మరియు అది ఆ సర్వ సమాజమును పాడు చేసినది. మరియు బైబిల్ సత్యము కానట్టి ఒక మత సిద్ధాంతం మొదలైనప్పుడు అది సర్వ సమాజమును పాడు చేస్తుంది. కోరహు వలె ఎవరో ఒకరు ఒక భిన్నమైన ఆలోచనతో లేచి, మరియు సరే ఇతడు, అతడు, ఆ మరొకరు మరియు నేను ఒక భిన్నమైన ఆలోచనను కలిగి ఉన్నాము అని అంటాడు. అది సర్వ సమాజమును పాడు చేస్తుంది. మరియు ఈనాడు సర్వ సంఘ సమాజమునకు జరిగింది అదే అయ్యున్నది. అది నిజము. అతడు చేసినట్లే బోధిస్తున్నారు. కాదేశు బర్నియ కొరకు, అనగా వాక్య పరీక్ష కొరకు సర్వ సమాజమును బలహీనపరుస్తున్నారు. వారు కాదేశు బర్నియకు చేరుకున్నప్పుడు అప్పుడు పాలెము బలహీనమైనది. వారు వెనుకకు తిరిగి వచ్చారు. వారు అలాగే వెళ్లారు. గుర్తుంచుకోండి, వారు దేవదూతల ఆహారమును తిన్నారు. వారు ప్రతి రాత్రి దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షపరచబడ్డను కలిగి ఉన్నారు. మరియు వారు ఆహారమును తిన్నారు. వారు బండ నుండి నీళ్లు త్రాగారు. వారందరూ అద్భుతాలను చూశారు. వారు మోషేను గమనించారు, మరియు అతని మాటను చూశారు, అతని ప్రవచనాలను సమస్తమును చూశారు. మరియు పిదప చివరికి వారి మధ్యకు వచ్చి తప్పును బోధించినటువంటి ఈ అబద్ధ బోధకుడు చెప్పేది వారు విన్నప్పుడు అతడు పాలెమును బలహీనపరిచి మరియు దాని ద్వారా అభివృద్ధి చెందాడు. అతడు ఒక $1,000,000 భవనములను కట్టి ఉండవచ్చును. అతడు గొప్ప సంఘ శాఖలను కలిగి ఉండవచ్చును. అతడు వేవేల కొలది మందిని చేర్చి ఉండవచ్చును. మరియు గొప్ప కార్యములను, మహత్తరమైన కార్యములను జరిగించి ఉండవచ్చును. మరి అతడు ఒక ప్రవక్తయై ఉన్నాడు. అది సరియే, కానీ అది దేవుని వాక్యముతో సరితూగనంత వరకు మీరు దానికి దూరంగా ఉండటం మంచిది. దేవుడు తన మనస్సును మార్చుకోడు. సరిగ్గా ఆయన వాక్యంతోనే నిలిచి ఉండండి, ఎందుకంటే చివరకు నిలిచేది వాక్యమే అయ్యున్నది. వాక్యము వెంబడి వాక్యం. ఎవడైనను దాని నుండి ఒక్క మాటను తీసివేసినా లేదా దానికి ఒక్క మాటను కలిపినా ఇక అంతే, అది ఆ వాక్యముగానే ఉండవలసి ఉన్నది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. వాక్య పరీక్ష వచ్చినప్పుడు వారు వెళ్లి మరియు ప్రత్యర్థులు ఎంతో గొప్పగా ఉండటాన్ని చూశారు. వారెన్నడూ చూడనటువంటి అత్యంత బలమైన ప్రత్యర్థులై ఉన్నారు. ఆ అమాలేకీలు వారికంటే 10 పెద్దగా ఉన్నారు. వారు ఇట్లా అన్నారు, మేము మిడతల వలె కనబడుతున్నాము. వారి కంచెలు లేదా వారి పట్టణపు ప్రాకారములు ఎంత వెడల్పుగా కట్టబడ్డాయంటే వారు దానిపై ఒక రథాల పోటీ నిర్వహించవచ్చును. 2 రథములు అవి వెళ్లగలిగేంత వేగముగా వెళ్లగలవు. వారి పట్టణములు యొక్క గోడలపై అవి వెళ్లగలవు. చూడండి, ఏంటి, వారి ఈటలు చాలా చాలా పొడవుగా ఉన్నాయి, మరియు వారు ఉన్నత దేహులై ఉన్నారు. ఇంకేంటి, మనము మిడతల వలె కనబడుతున్నాము, మనము దానిని చేయలేము. మరియు ఇద్దరు వ్యక్తులు ఆ వాక్యం మీద నిలబడ్డారు, కాలేబు మరియు యెహోషువా. ఇట్లా అన్నారు, 1 నిమిషం ఆగండి, 2,000,000 ప్రజలైన మీరు కేవలం 1 నిమిషం నోరు మూసుకోండి, మనము దానిని చేయడానికి సమర్థులం. చూడండి, వారికంటే మనమే బలవంతులం. వారు దేనిని ఆధారం చేసుకుంటున్నారు? నేను మీకు ఆ దేశమును ఇచ్చి ఉన్నాను, అది మీదే అని దేవుడు చెప్పాడు. మరియు వారు అక్కడే నిలబడ్డారు. అయితే ప్రజలేమో ఇతర జాతులలో నుండి పెళ్లి చేసుకున్నారు, మరియు వారి మధ్యన అన్ని విధములైన మత విశ్వాసాలు మరియు ఆచారములు వచ్చి చేరాయి. మరియు వారు కేవలం బలహీనమైపోయి స్థిరత్వము లేని వారిగా, ఎటువైపు తిరగాలో మరియు ఏమి చేయాలో తోచని వారిగా ఉన్నారు. అవునది నిజం, అక్కడ వాక్య పరీక్ష వచ్చినది. ఆయనను ఆయన మీకు అనుమతినిస్తాడు, మీ ఇష్టమును అనుమతిస్తాడు, అనుమతి పూర్వకమైన చిత్తమును జరగనిస్తాడు. మీ హృదయములో ఏమున్నదో ఎరిగి ఉండి అట్లు చేస్తాడు, అది ఆయనకు తెలుసు. మీరిట్లంటారు, సరే సహోదరుడ బ్రహ్మ, నేను ఫలానా మరియు ఫలానా దానిని చేస్తాను, అది నన్ను ఇబ్బంది పెట్టదు, దేవుడు ప్రతిరోజు నన్ను ఆశీర్వదిస్తాడు, నేను ఆత్మలో పాడుతాను, నేను ఆత్మలో నాట్యం చేస్తాను, దానిని ఆయన అనుమతిస్తాడు. అలాగే కొనసాగండి, అది నిజం. కానీ మీరేమి చేయబోతున్నారు? నేను పొట్టి నిక్కర్లను ధరిస్తాను, మరియు నేను దీనిని చేస్తాను, అది నన్ను ఇబ్బంది పెట్టదు, నా విశ్వాసము క్రీస్తులో ఉన్నదని నాకు తెలుసు, నేను ధరించే వాటిలో కాదు అని అంటారు. కానీ దాని విషయమై ఏదో ఉన్నదని బైబిల్ చెప్పినది. చూశారా, మీరేమి చేస్తారు? బిలాము చేసినట్లే ప్రతి ఇతర స్త్రీ ఎదుట మీరొక అభ్యంతరము కలిగించే వారిగా ఉంటారు. మీ యవన అమ్మాయిలకు మీరు ఎటువంటి గతి పట్టిస్తారు? మీరు ఒక గుంపు లోక సంబంధమైన అమ్మాయిలను తయారు చేస్తారు, అది ఖచ్చితంగా నిజం. రంగులు పూసుకున్న చిన్న యజబెలులు. చూశారా, అయితే దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడు. ఏంటి, ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు అని అంటారు. నేను దానిని సందేహించను. ఆయన బిలామును కూడా ఆశీర్వదించాడు. చూశారా, ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తాడు. మీరు ఆయన యొక్క పరిపూర్ణమైన చిత్తములో కాదు, గాని ఆయన యొక్క అనుమతి పూర్వకమైన చిత్తములో నడుస్తున్నారు. దేవుడు నిన్ను ఆశీర్వదించినంత మాత్రాన ఆయన తన మనస్సును మార్చుకోడు. ఆయన ఇశ్రాయేలీలను సరిగ్గా అక్కడే 40 సంవత్సరాలుగా ఆశీర్వదించాడు. వారేమి చేశారు? భార్యలను పెళ్లిళ్లు చేసుకున్నారు, కుటుంబాలను ఏర్పరచుకున్నారు, బిడ్డలను ముద్దు పెట్టుకున్నారు, వారి దశమ భాగాలు చెల్లించారు, అక్కడే జీవించారు. మరియు దేవుడు అరణ్యములో వారిని ఆశీర్వదించాడు, స్థిరముగా మన్నాతో వారిని పోషించాడు. మరియు వారిలో ప్రతి ఒక్కరూ నశించిపోయారు, ఎందుకనగా వారు ఆయన యొక్క అసలైన చిత్తమును, ఆయన యొక్క వాక్యమును ఎన్నడూ గైకొనలేదు. వారు ఆయన యొక్క అనుమతి పూర్వకమైన మార్గమును తీసుకున్నారు. వెళ్ళండి, కానీ మీరు గుర్తుంచుకోండి, వారు కాదేశు నుండి బయలుదేరినప్పుడు వారికి ఎంత మాత్రమూ ముందుకు ప్రయాణించలేదు. వారు కేవలం అరణ్యములో అటు ఇటు తిరిగినారు. అసలైతే వారు దాని తర్వాత వారు 2 రోజుల్లో వాగ్దాన దేశంలో ప్రవేశించి ఉండేవారు. మరి వారు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. మరియు అసలైన వాక్యం మీద నిలబడినట్టి యెహోషువా మరియు కాలేబు తప్ప వారిలో ప్రతి ఒక్కరూ చనిపోయారు. ఓ దేవా, మాకు సహాయం చేయము. దేవుడు తన చిత్తమును మార్చుకోడు, ఆయన తన మనస్సును మార్చుకోడు. అయితే ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నిశ్చయముగా ఆయన బిలామును ఆశీర్వదించాడు. మరియు ఆ దిగువన అతడు అక్కడ ఏమి చేశాడు? అతడు సర్వ సమాజమును పాడు చేశాడు. చూడండి, మీరు ఆయన చెప్పిన దానిపై నిలబడవలసి ఉన్నారు. ఆయన తన అసలైన ప్రణాళికను ఎన్నడూ మార్చుకోలేదు. ఇప్పుడు మీరు చూడగోరితే ఈనాడు రంగములోనున్న బిలాములను చూడండి, కేవలం చుట్టూ చూడండి. అభివృద్ధి చెందడం, భాషలలో మాట్లాడటం, నిశ్చయముగా దేవుని వరమును లాభం కోసం ఉపయోగించడం, ప్రతిదీ నిశ్చయముగా జరుగుతున్నాయి. అయితే అది వారి చెడిపోయిన బోధ వలన దేవుని యొక్క సంఘమంతటిని అపవిత్రపరుస్తుంది. అది నిజం. ఒకరు నాతో ఇట్లన్నారు, అతడి ఇట్లన్నాడు. నీవు దీనిని దేని కొరకు చేస్తున్నావు? నీవు దానిని ఎందుకని చేస్తున్నావు? అది సత్యమని నీవు నమ్మవా అని నేనన్నాను. ఓ అవును, కాని అతడి ఇట్లన్నాడు. ఏమిటని తెలుసా? అది నీ పని కాదు. నీవు రోగుల కొరకు ప్రార్థన చేయడానికి ఉన్నావు. నీవు ఒక ప్రవక్తవని వారు నమ్ముతున్నారు. ఏంటి? నీవు ఆ స్త్రీలకు మరియు ఆ పురుషులకు దీనిని దానిని ఆ మరొక దానిని ఎలా చేయాలో బోధించవచ్చు కదా. వారు కనీసం అఈలనే నేర్చుకున్నప్పుడు నీవు వారికి ఆల్జిబ్రాను ఎలా నేర్పగలవు? వారు కనీసం ప్రాథమిక విషయాలనే తీసుకున్నప్పుడు నీవు వారికి ఆ సంగతులను ఎలా బోధించగలవు? చూసారా, మీరు వెనుకకు తిరిగి వచ్చి మరియు మీరు ఎక్కడ ప్రారంభించారో లేదా మీరు ఎక్కడ వదిలిపెట్టారో అక్కడే మొదలు పెట్టవలసి ఉన్నారు. మరియు దేవుని యొక్క ప్రతి వాక్యమును తీసుకోవలసి ఉన్నారు. కేవలం ఈనాడు రంగములలో దానిని చూడండి. బిలాము దేవుని యొక్క సంఘములోనికి ఒక వేశ్యను వివాహం చేసినట్లుగా, దేవుని యొక్క సంఘములోనికి ఒక వేశ్యను వివాహం చేసినట్లుగా, ఆ విధముగానే ఈనాడు ఈ అబద్ధ బోధకులు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. వారు ఈ సంఘ సంస్థలలో ప్రతి దానిని మరియు ఈ ప్రజలను ప్రకటన 17లోని వేశ్యకు వివాహం చేయబోతున్నారు. వారి బిలాము బోధ ఈనాడు అంతటికు వెళ్లి మరియు మనము ఒక్కటే, మనమంతా క్రైస్తవులమే అని చెప్తుంది. మరియు యాజకులు మరియు పోపులు మరియు ఇంకేంటి, అందరూ రాజీ పడుతూ దీనిని చేస్తున్నారు. బోధకుడు ఇట్లన్నాడు, నాకు కూడా ఒక పెంతుకోసు బోధకుడు తెలుసు. వారందరూ ఇప్పుడు గుండ్రటి కోషేరును ఇవ్వడం మొదలు పెట్టారు. దాని అర్థం అష్టారోతు, ఆ చంద్రదేవత, ఒక కోషేరు అపమైనది. ఇట్లంటారు, ఒకవేళ అది నీ మనస్సాక్షిని గాయపరిస్తే నీ కళ్ళు మూసుకొని దానిని తీసుకో. కళ్ళు మూసుకోవాలా? ఒక గుండ్రని అపము, దాని అర్థం ఏమిటి? మనము ఒక విరవబడిన శరీరమును, విరవబడిన యేసుక్రీస్తును తీసుకుంటున్నాము. ఒక గుండ్రటి చంద్రదేవత అయినా అష్టారోతును కాదు. ఇప్పుడు ఆ స్థానము మరియకు ఇవ్వబడినది. మరియు చంద్రదేవుని కొరకు, దేవుడు కాదు దేవత కొరకు, రోము యొక్క కోశేరు అపము ఇంకను గుండ్రముగానే ఉన్నది. మనకు ఒక విరవబడిన కోశేరు ఉన్నది, నిశ్చయముగా. ఓ, కాబట్టి ఇప్పుడు ప్రకటన 17లోని ఆ గొప్ప వేశ్య మరి ఈ బిలాము బోధకులు వారి యొక్క అబద్ధ సిద్ధాంతముతో సంఘమును అటువంటి ఒక గందరగోళములోనికి వివాహం చేస్తున్నారు. అయితే అంత్యకాలంలో అది తుది పరీక్షకు వచ్చినప్పుడు దానిని గమనించండి. ఇప్పుడు దాని బలహీనతను చూడండి. 900 ఎన్నో భిన్నమైన సంఘ సంస్థలు ఉన్నాయి. ఒకటి ఒకవైపునకు మరియు ఒకటి మరొక వైపునకు లాగుతున్నాయి. వారి మధ్య ఎటువంటి ఐక్యత లేదు. మరియు వారు ఐక్యతను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే దాని వెనక దేవుని వాక్యము, దేవుని యొక్క అసలైన ప్రణాళిక లేదు. వారు ఒక రాజకీయము ద్వారా మరియు ఒక సంఘ సంస్థ ద్వారా దానిని చేస్తున్నారు. దేవుడు తన మనస్సును మార్చుకోడు. ఆయన సరిగ్గా ఆయన యొక్క వాక్యముతోనే నిలబడతాడు. భూమి ఆకాశములు గతించును గాని నా మాటలు గతించవు అని ఆయన చెప్పాడు. అది నిజం. ఆయన సరిగ్గా తన యొక్క అసలైన వాక్యముతో నిలబడతాడు. ఓ మై, సరిగ్గా వారు చేసినట్లే వీరు ఇంకను దానికి వ్యతిరేకంగా తర్కించినా గాని, మరియు కేవలం చేయవలసినది ఒకే ఒకటి ఉన్నది, ఆయన దానిని మార్చడు. కేవలం నమ్మండి, ఎందుకంటే ఆకాశము మరియు భూమి రెండును గతించును, ఆయన యొక్క వాక్యము ఎన్నడూ గతించదు. చూశారా, మీరు దేనిలోనికి వివాహం చేయబడుతున్నారో మీరు చూస్తున్నారా? రాజకీయాలను మరియు తదితరమైన వాటిని, సంఘములో రాజకీయము ద్వారా సంఘమును ఏ విధంగా ఐక్యము చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారో చూస్తున్నారా? మనము క్రీస్తుకు రాజకీయాల ద్వారా జతపరచబడము. మనము సంఘమునకు క్రీస్తుకు జతపరచబడేది పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా అయ్యున్నది. మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును మీరు తెలుసుకునే మార్గం ఏమిటంటే, మీలో ఉన్న ఆత్మ దేవుని యొక్క ప్రతి వాక్యమును సత్యమైనదిగా గుర్తిస్తుంది. అది నిజము. ఏలైనగా ఎవడైనను దానిలోని ఒక్క మాటను తీసివేసినా లేదా దానికి ఒక్క మాటను కలిపినా జీవగ్రంథములో నుండి అతని భాగము తీసివేయబడుతుంది. అయినను అతడు అభివృద్ధి చెందుతాడు అని మీరు అంటారు. కానీ అభివృద్ధి వలన మీరు దానిని నమ్మలేరు. మీరు అభివృద్ధిని బట్టి దేవుని అనుగ్రహమును అంచనా వేయలేరు. లోకము కూడా అభివృద్ధి చెందుతుంది. దాని ద్వారా బిలాము అభివృద్ధి చెందాడు. కాని సహోదరుడా, మీరు దేవుని అనుగ్రహమును ఆయన యొక్క వాక్యము ద్వారానే అంచనా వేయగలరు. ఆయన తన వాక్యమును నిలబెట్టుకుంటాడు మరియు అది సత్యమని గుర్తింపజేస్తాడు. కాబట్టి స్నేహితుడా, గుర్తుంచుకో, నీవు బ్రతికినంత కాలం దీనిని నీవు ఎన్నడూ మర్చిపోకు. దేవుడు తన మనస్సు మార్చుకోడు, ఆయనను ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన యొక్క అనుమతి పూర్వకమైన చిత్తము చొప్పున వెళ్లడానికి ఆయన నీకు అనుమతిస్తాడు. కాని ఆయన తన మనస్సును మార్చుకోడు, ఆయన తన ప్రణాళికను మార్చుకోడు. నీకోసం ఆయన తన వాక్యమును మార్చుకోడు. లేదయ్యా, మారవలసినది నువ్వు. నీవు దేవుని యొక్క వాక్యమును నీ అనుభవానికి సరితూగేటట్టు చేయలేవు. నీవు నీ అనుభవాన్ని దేవుని యొక్క వాక్యమునకు సరితూగేటట్టు చేయవలసి ఉన్నావు. చూడండి, మీరు ఆ విధంగానే చేయవలసి ఉన్నారు. సరే, నేనొక మంచి వ్యక్తిని, దేవుడు దీనిని దానిని లేదా ఆ మరొక దానిని చేస్తాడు అని మీరు అంటారు. కానీ నీవు ఆయన వాక్యమును పాటిస్తున్నావా? ఓ సరే, నేను నీకు చెప్తున్నా కదా, అది కేవలం అది కాదు. మంచిది, ఎక్కడో ఏదో తప్పున్నది. దేవుడు చేయబోతున్నాడు. అవును, ఆయన నిన్ను అభివృద్ధి చేస్తాడు. నిశ్చయముగా ఆయన నిన్ను, ఎవరూ వద్దన లేనంతగా సంఘశాఖలు వర్ధిల్లుతున్నాయి. వారు తమ గుడారములను, ఆ పెద్ద చక్కని సంఘములను మరియు సమస్తమును దేశమంతటా విస్తరింపజేస్తారు. వారు ధనవంతులై ఉన్నారు మరియు డబ్బు కుమ్మరించబడుతున్నది మరియు ప్రతి చోట నుండి సభ్యులు వస్తున్నారు. లోకము యొక్క సంపదలు మరియు చివరికి మనుషుల ప్రాణములు కూడా ఆమెలో కనుగొనబడినవని బైబిల్ గ్రంథం చెప్పలేదా? ఆ విషయమంతటికి రాజకీయాలకు మరియు సంఘ సంస్థలకు తల్లి అయిన ఈ పాత వేశ్యలు ప్రతిదీ కనుగొనబడినదని చెప్పలేదా? కాని దేవుని యొక్క చిన్న గుంపు ఆయన యొక్క వాక్యమునకు కేంద్రీకృతమైన ఆయన యొక్క వధువై ఉన్నది. ప్రియమైన పరలోకపు తండ్రి, మిమ్మల్ని సరిగ్గా అక్కడే స్థిరపరిచి ఉంచునుగాక. మీరు ఆ వాక్యము నుండి ఎన్నడూ కదలకండి. మీరు దీవించబడవచ్చును. దేవుడు మీ రోగులను స్వస్థపరచవచ్చును. ఆయన జబ్బుతోనున్న మీ బిడ్డను స్వస్థపరచవచ్చును. ఆయన మీ భర్తను, భార్యను స్వస్థపరచవచ్చును. ఆయన మీ తల్లిని లేదా ఇంకెవరినైనా స్వస్థపరచవచ్చును. ఆయన యొక్క ఆత్మలో మీరు గెంతవచ్చును మరియు పైకి మరియు క్రిందికి నాట్యమాడవచ్చును. గుర్తుంచుకోండి, వర్షము నీతిమంతుల మీదను మరియు అనీతిమంతుల మీదను ఒకే విధంగా కురుస్తుంది. కాని ఆ విత్తనము అక్కడ ఉన్నప్పుడు అది నియమించబడి ఉంటుంది, లేదా అది నియమించబడి ఉండదు. మరియు అది గనక నియమించబడి ఉంటే, అది ఒక గోధుమ అయినట్లయితే అది గోధుమలనే ఉత్పత్తి చేయవలసి ఉన్నది. అది గనక దేవుని యొక్క వాక్యమైనట్లయితే అది దేవుని యొక్క వాక్యమునే ఉత్పత్తి చేయవలసి ఉన్నది. అది కానట్లయితే సరి, అప్పుడది కాదు. చూశారా, మీకది ఇప్పుడు అర్థమైందా? ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. నేను 9 గంటలకు ముగిస్తానని నేను ఇక్కడ మీతో చెప్పాను, కానీ ఇదిగో ఇప్పుడు 20 నిమిషాలు తక్కువ 10 అవుతున్నది. మీలో అనేక మంది చాలా దూరం వెళ్లవలసి ఉన్నది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మరియు ఈ విధంగా నేను మిమ్మల్ని ఉంచడానికి కారణం నేను మీ పట్ల కఠినంగా ఉండాలని కాదు, కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనకనే ఉన్నది. మరియు నాకు తెలిసినది ఏది కూడా నేను చెప్పకుండా దాచుకోను. నేను మీకు సత్యమునే చెప్తాను. బయట నేను వెళ్లే స్థలములలో జరిగే కూడికలలో నేను ఈ వర్తమానములను ప్రసంగించడాన్ని మీరు ఎన్నడూ వినరు. లేదు, ఈ ఆలయానికి వస్తానని నేను మీకు వాగ్దానం చేశాను. నేను నా వర్తమానాలను బోధించేది సరిగ్గా ఇక్కడ నుండే అయి ఉన్నది. ప్రభు నాకు అనుగ్రహించిన వాటిని ఇక్కడింకా 3 లేదా 4 కలిగి ఉన్నాను. వాటిపై నేను లేఖనములను కలిగి ఉన్నాను. నేను వాటిని ఇక్కడ కాకుండా వేరే ఎక్కడ బోధించడానికి ధైర్యం చేయను. ఇక్కడ నుండే దేవుని యొక్క వాక్యము బయలువెళ్లడం ప్రారంభమైనది మరియు దేవుడు దానిని మార్చే వరకు నేను సరిగ్గా ఇక్కడే ఉండి మరియు సరిగ్గా ఇక్కడే దానిని తీసుకుని వస్తాను. అది నిజము. అక్కడ బయట కూటములలో నేను రోగుల కొరకు ప్రార్థిస్తాను మరియు అటువంటివన్నీ చేస్తాను. మరియు ఒకవైపు గొర్రెలు దానిని వినేటట్లు విషయాలను పరోక్షంగా చెప్తాను. అది దేని గురించి చెప్పబడుతుందో వారికి తెలుసు. మరో విధంగా చెప్పాలంటే అది కేవలం కొక్కెము మీద ఉన్న ఎరవంటిదే. మీరు చూడండి, ఆత్మ వివేచనలో దేవుడు ఎరిగి ఉంటాడని, ప్రజల హృదయములను ఎరిగి ఉంటాడని మరియు ఈ కార్యములను చేస్తాడని చూపించడానికి ప్రయత్నిస్తూ నేను సూచనలను చూపిస్తాను. అది కేవలం ప్రజలను కుదపడానికి ఒక సువార్థపరమైన వరమై ఉన్నది. మొదటి విషయం ఏమిటో మీకు తెలుసా? ఒక టేపు వారి ఇంటిలో పడుతుంది, ఇక దాంతో తేలిపోతుంది. అతడు ఒక గొర్రె అయినట్లయితే అతడు దానిని వెంటనే స్వీకరిస్తాడు. అతడు ఒక మేకైతే అతడు ఆ టేపును బయటకు తన్నివేస్తాడు. మీరు చూశారా? మరియు మనల్ని కూడా. అది నిజమే బెన్, అది ఖచ్చితంగా వాస్తవం. బెన్ కు కొంత అనుభవం అయినది. సరే, మంచిది, అది నిజం. మీరు ఆయన వారైనందుకు మీకు ఆనందంగా లేదా? మీకు సంతోషంగా లేదా? చాలా కాలం క్రితం మనం ఒక చిన్న పెంతుకోస్తు పాటను పాడుతుండేవారం. ఏదంటే,
I'm so glad that the Lord brought me out. Oh, I've been happy since the Lord brought me out. I've been happy since the Lord brought me out. If it had not been for Jesus, where would I be? I'm so glad since the Lord brought me out. I've been shouting since the Lord brought me out. I've been shouting since the Lord brought me out. If it had not been for Jesus, oh, where would I be? I'm so glad that the Lord brought me out.
మహిమ మీకు సంతోషంగా లేదా? మనం దానిని పాడుదాము.
Aren't you glad that the Lord brought you out? Aren't you glad that the Lord brought you out? If it had not been for Jesus, oh, where would I be? I'm so glad that the Lord brought me out. Oh, I've been singing since the Lord brought me out. I've been singing since the Lord brought me out. If it had not been for Jesus, oh, where would I be? I'm so glad that the Lord brought me out.
దాని విషయమై మీకు సంతోషంగా లేదా? అలాగైతే మనము వెలుగులో నడిచేదము. ఆ పాట మీకు తెలుసా?
Walk in the light, it's a beautiful light, comes where the dewdrops of mercy are bright, shine all around us by day and by night. Oh, Jesus, the light of the world.
మీరు దానిని ఇష్టపడటం లేదా? మనము మరలా దానిని పాడుదాము.
It's a beautiful light, comes where the dewdrops of mercy are bright, shine all around us by day and by night. Oh, Jesus, the light of the world. It's sun up.
It is Suryodayamayunnadi.
All ye saints of life proclaim Jesus, the light of the world. Truth and mercy in His name, Jesus, the light of the world.
ఇప్పుడు మనము దానిని పాడుచుండగా మన చేతులను పైకెత్తుదాము. ఒకరితో ఒకరు కరచాలనము చేయండి. మీరు వెలుగు సంబంధులైన పిల్లలై ఉన్నందుకు మీకు ఆనందంగా లేదా? కుమారుడు లేచి ఉన్నాడు. చిన్నపిల్లలారా, ఒకరినొకరు ప్రేమించుకొనుడి.
Such a beautiful manifestation of His Word comes where the dewdrops of mercy are bright. Just shine all around us by day and by night. It's Jesus, the light of the world.
మీరందరూ దానిని నమ్ముతున్నారా?
We're marching.
మీ చేతి రుమాలను బయటకు తీయండి, కేవలం ఒక్క నిమిషము మీ చేతి రుమాలను బయటకు తీయండి. మనం ప్రభువునకు ఒక అల్లాడింపబడు నైవేద్యమును అర్పించుదాం. అది ఒక పన కాదు. అయితే వారు పౌలు యొక్క శరీరము నుండి చేతి రుమాలను మరియు మొదలగు వాటిని తీసుకున్నారు. చూడండి, ఆమేన్. ఓ, అది మీకు మంచి అనుభూతిని కలిగించడం లేదా? రోమా సర్కస్ లోనికి వెళ్లబోతుండగా ఆ కొండపైకి ఎక్కి, మీకు తెలుసు కదా, ఆ చిన్న వాలుదారి గుండా ఆ సింహాల బోన్లోనికి వెళ్తున్న ఆ పురాతన పరిశుద్ధులను నేను ఊహించగలుగుతున్నాను. నేను చెప్పేది తిరిగి చెప్పండి. ప్రభువైన దేవా, నన్ను నేను నీకు నూతనముగా అర్పించుకుంటున్నాను. సమస్తమైన దుర్నీతి నుండి నన్ను శుద్ధినిగా చేయుము. నీ వాక్యములో నాకున్న సమస్త సందేహాల నుండి నన్ను శుద్ధినిగా చేయుము. ఈ ఈస్టర్ మొదలుకొని క్రీస్తు యేసులో నన్ను ఒక నూతన సృష్టిగా ఉండనిమ్ము. నా హృదయములో నీ వాక్యమును కలిగి ఉండనిమ్ము. అది నా పాదములకు దీపమై నా త్రోవకు వెలుగయుండునుగాక. ఇప్పటి నుండి నేను నిన్ను వెంబడిస్తాను, యేసు నామములో ఆమేన్. అది మీకు మంచి అనుభూతిని ఇవ్వడం లేదా? మన హృదయములలో మనము మృతులలో నుండి పురిగొల్పబడి సజీవులుగా చేయబడ్డామని ఎరిగి ఉండి మనల్ని మనము నూతనముగా అర్పించుకున్నాము. అది మీకు మంచి అనుభూతిని ఇవ్వడం లేదా? మై ఓ మై, తరించిపోని ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. వినండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. ఏలైనగా మీకు కనబడుతున్న మీ సహోదరుణ్ణి మీరు ద్వేషించి మరియు మీకు కనబడని దేవుడిని మీరు ప్రేమిస్తున్నారని చెప్పలేరు. చూసారా? కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకోండి. విధప మీరు ఒకరినొకరు సేవించుకుని చూడగా మీరు దేవుడిని సేవిస్తారు. అది నిజమేనా? తమలో పురుగొల్పే శక్తిని కలిగి ఉన్న ఈ మిక్కిలి అల్పులైన వారికి మీరు చేసితిరి గనక మీరు దానిని నాకును చేసినట్లే. నీవు అక్కరలో ఉండుటను మేమెప్పుడు చూశాము? నీవు చెరసాలలో ఉండగా మేమెప్పుడు నీ యొద్దకు వచ్చాము? ఇవన్నీ మేమెప్పుడు చేశాము? వారికి మీరేమి చేశారో దానిని మీరు నాకు చేసినట్లే. అది అద్భుతంగా లేదా? నేను ఆయనను ప్రేమిస్తున్నాను, మీరు ప్రేమించడం లేదా? ఓ, మీకు కేవలం మరొక నిమిషం ఉందంటే మనం పాడవలసిన పాట మరొకటి ఉన్నది. ఓ మంచిది, మనము దానిని తీసుకుందాము. మంచిది, మంచిదయ్యా. ఓ, యేసు నామమును మీతో తీసుకుని వెళ్ళండి. స్నేహితులారా, దానిని మర్చిపోవద్దు. ఇప్పుడు అందరము దానిని పాడుదాము. ప్రతి ఒక్కరము ఇప్పుడు కలిసి ఒక పెద్ద హృదయముతో దానిని ఆయనకు అర్పించుదాము. మనలో ఉన్న దానంతటితో దానిని పాడుదాము. ఇప్పుడు గుర్తుంచుకోండి, హింస ఉపద్రవముల వేడి గాలులు వీస్తుండగా, ప్రతి వైపున అపవాది సవాలు చేస్తుండగా, నా కొరకు ప్రార్థించండి. రాత్రింబగళ్ళు మీరు నా కొరకు ప్రార్థిస్తున్నారని నేను జ్ఞాపకముంచుకుంటాను, మరియు నేను మీ కొరకు ప్రార్థిస్తాను. మీ మంచి కాపరి అయిన సహోదరుడు నెవిల్ పక్షమున మరియు సహకార సంఘ కాపరి అయిన సహోదరుడు క్యాబ్స్ పక్షమున నిలబడండి. వారి మాట వినండి. వారు మీకు జీవవాక్యమును బోధిస్తారు. నేను దానిని నమ్ముతున్నాను. నేను దానిని నమ్మనట్లయితే నేను నిశ్చయముగా వారిని ఇక్కడ కలిగి ఉండేవాణ్ణి కాదు. ఖచ్చితంగా నేనిక్కడ ఉండనివ్వను. వారు వర్తమానమును నమ్ముతున్నారని మరియు వారికి తెలిసినంత ఉత్తమముగా దానితో నిలబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మరియు నేను ఆ ఇద్దరిని నమ్ముతున్నాను. వారితో నిలిచి ఉండండి. తమ ప్రాంతములలో సమావేశములను కలిగి ఉన్న ఈ ఇతర సహోదరులు, ఈ రాత్రి ఇక్కడ నిలబడిన వారు, మీరు గనక వారి పరిసరాలలో ఉన్నట్లయితే వారి పక్షమున నిలబడండి. ఈ రాత్రి వారి ఇక్కడికి దేనికోసం వచ్చారో మీరు విన్నారు. ప్రియమైన దేవా, ఈ ప్రజలను స్వస్థపరచుము. తండ్రి, యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, దానిని దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనము తలలు వంచుకుందాము. ఓ దేవా, మాతో ఉండుము. ప్రభువా, మాకు సహాయము చేయుము. God అది నిజముగా నా ప్రార్థన అయి ఉన్నది. మనము తిరిగి కలుసుకునే వరకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పుడు మన ప్రశస్తమైన సహోదరుడు నెవిల్ అతడు కోరినట్లయితే ఈ చక్కని సమూహానికి వీడ్కోలునివ్వమని నేను అడగబోతున్నాను. మీలో ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు. మీ వంటి ప్రజలను కలిగి ఉన్నందుకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను. నా వర్తమానమును నమ్మడానికి ఎవరూ లేనట్లయితే నా వర్తమానము వలన ఉపయోగం ఏమిటి? మరియు ఇక్కడ దాని కొరకు మనము కలిగి ఉన్న ఈ వర్తమానము కొరకు మరణించేవారు కూడా ఉన్నారు. మీలో ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేయునుగాక. నా ప్రార్థనలు మీతో ఉంటాయి. నా ఆశీర్వాదములు మీలో ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటాయి. ఆ పునరుత్థానములు మీరు ఒక భాగమని మీరు ఎన్నడూ మర్చిపోకుందురుగాక. ఆ పురుగులపే శక్తి ఇప్పుడు మీలోనే ఉన్నది. అదంతా పరిష్కరించబడినది. మీరు దేవుని బిడ్డయ్యై ఉన్నారు. సహోదరుడు నెవిల్ వీడ్కోలిచ్చే వరకు మనము తల్లు వంచుకుందాము మరియు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.